അവിദ്യാനാമന്തസ്തിമിരമിഹിരദ്വീപനഗരീ ജഡാനാം ചൈതന്യസ്തപകമകരാന്തസ്രുതിധിരീ ദരിദ്രാണാം ചിന്താമണിഗുണനികാ ജന്മജലധൌ നിമഗ്നാനാം ദംഷ്ട്രാമുരദിപുവരാഹസ്യ ഭവതി ശുക്ലാംബരധരം വിഷ്ണു ശശിവർണം ചതുർഭുജം പ്രസന്നവദനം ധ്യായേത് സർവവിഘ്നോപശാന്തയേ വന്ദേ ഗുരുപദദ്വന്ദ്വമവാങ്മാനസഗോചരം രക്തശുക്ലപ്രഭാമിശ്രമതർക്യം ത്രൈപുരം മഹഃ നാരായണം നമസ്കൃത്യ നരൻ ചൈവ നരോത്തമം ദേവീം സരസ്വതീം വ്യാസം തതോ ജയമുദീരയേത് സച്ചിദാനന്ദ രൂപായ വിശ്വോത്പത്യാദി ഹേതവേ താപത്രയ വിനാശായ ശ്രീകൃഷ്ണായ വയം നമഃ. നളചക്രവർത്തി ദമയന്തി സ്വയംവരാനിക്ക് ബയൽദേരുത്തുണ്ടേ ദേവതലു ഇന്ദ്രുഡു അഗ്നി വരുണുഡു യമുഡു ഈ നലുഗുരു ആകാശ മാർഗ്ഗംലോ പ്രത്യക്ഷമൈ ഓ നളചക്രവർത്തി മാകു ദൂതഗാ ദമയന്തി ദഗ്ഗരിക്കു വെള്ളു അന്നാരു. ആയന ഊ അന്നാക ഇപ്പോൾ അസലു പനി ചെബുതുന്നോ മേ നലുഗുരും ദമയന്തിനെ വരിഞ്ചാം നുവ ആമെ ദഗ്ഗരിക്കു വെള്ളി മാ ഗുണാലു മാ ബലം മാ പരാക്രമം ഇവന്നീ വർണ്ണിച്ചി ആമെ മാകു പത്തിനി അയ്യേലാ ചെയ്യി. ఇది నీ బాధ్యత అనగానే ఆయన తెల్లబోయి ఆమెను నేను ప్రేమించాను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ఆమె కూడా నన్నే వివాహం చేసుకోవాలనుకుంటుంది మీరు మధ్యలో మీ దూతగా వెళ్ళమంటే ఎలాగా అంటే నువ్వు మాకు మాట ఇచ్చావు వెళ్ళి తీరాలి అన్నారు వాళ్ళు. ఎక్కడో అంతఃపురంలో సైనికుల యొక్క కాపలాలో దమయంతి ఉంటుంది. నేను లోపలికి వెళ్ళాలంటే అయితే కాపలా వాళ్లతో యుద్ధం చెయ్యాలి, లేదా వాళ్ళ కనుగొప్పి దొంగలా వెళ్ళాలి. మహారాజునైన నేను అధర్మంగా అంతఃపురంలోకి కాపలవాళ్ళని జయించి కానీ లేక చోరుడిలాగా కానీ వెళ్ళడం న్యాయం కాదు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళను అన్నాడు ఆయన వాళ్ళి. మీకు మేము ఒక దివ్యశక్తి ఇస్తాం, ఆ శక్తి ప్రభావంతో నువ్వు మగవాళ్ళకి కనపడవు, కేవలం స్త్రీలకే కనపడతావు. అంతఃపురంలోకి నువ్వు ఆ మహామాయ వల్ల వెళ్ళగలుగుతావు. పురుషులు నిన్ను చూడలేరు గనక యుద్ధం చేసే ప్రసక్తి ఉండదు. నువ్వు హాయిగా లోపలికెడతావు, అంతఃపురకాంతలకి దర్శనమిస్తావు, దమయంతిని చేరగలుగుతావు. దమయంతిని చేరి ఆమెకు నచ్చ చెప్పి నువ్వు మళ్లీ బయటికి తిరిగి వచ్చేదాకా నీ దగ్గర ఆ మాయ ఉంటుంది, వెళ్ళిరా అన్నారట. దేవతలిచ్చినటువంటి ఆ అదృశ్య మాయా ప్రభావంతో పురుషులకి కనపడకుండా ఈయన అంతఃపురంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో అంతఃపురంలో ఉన్నటువంటి తెలికత్తెలంతా ఈయన్ని చూచి ఇంత పూర్వం ఎక్కడో చూసినట్టుంది అనుకుని చివరికి హంస పట్టుకొచ్చిన చిత్రపటము ద్వారా ఆయనయే ఈయన, అంటే ఎవరిని ఇంత పూర్వం మేము చూశామో ఆ నలుడే ఈయన అని గుర్తించారు. ఈ విషయం దమయంతికి చెప్పారు. దమయంతి వచ్చింది, చిత్రపటంలో కంటే కూడా పరమ సౌందర్యంతో ఉన్నాడు ఆయన. కొంతమంది ఉంటారే టీవీల్లో కంటే ఎదురుగుండా ఉన్నప్పుడే బాగుంటారు, కొన్ని టీవీలు ఉంటాయి దరిద్రపు టీవీలు, పాతికేళ్ల వాడిని కూడా 50 ఏళ్ల ముసలాళ్ళ చూపిస్తాయి, ఎందుకంటే వాళ్ళకి టెక్నాలజీ సరిపోదు. కొంతమంది ఉంటారు ఎందుకు పనికిరాని వాడిని కూడా అందంగా చూపించగలుగుతారు, అది కూడా ఒక మంచి కళ. అలాగే హంస చాలా నైపుణ్యంతో నలుడి యొక్క సౌందర్యం అంతా ఒక పటం రూపంలో చిత్రీకరించే ఇచ్చింది దమయంతికి. అయినా పటం పటమే, ఎదురుగుండా ఉన్న ఘటం ఘటమే. అందుకని ఆయన చూడగానే ఆవిడ తెల్లబోయి సందేహం లేదు ఇతడే నలచక్రవర్తి అనుకుని మీరెవరండి బాబు ఈ అంతఃపురంలోకి నిర్భయంగా ఎందుకు వచ్చారని అడిగితే నేనెవరనైతేనే ప్రస్తుతం దేవదూతగా వచ్చాను, ఎవడైనా శరీరం విడిచిపెట్టాక స్వర్గం వెళ్ళాలి అని కోరుకుంటాడు. అటువంటి స్వర్గాన్ని లోకానికి అందించే స్వర్గాధిదేవత ఇంద్రుడు నిన్ను ప్రేమించాడు, వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక పురాణులు చేసిన పాపాలకి తగిన శిక్షలు ఇవ్వడానికి యమధర్మరాజు గారు భూలోకానికి వచ్చి పాపాత్ముల్ని తన లోకానికి పట్టుకుపోతాడు. ఆయన అనుగ్రహం ఉంటే నరకంలో శిక్షలు అనుభవించవలసిన అవసరం ఉండదు. ఆయన ధర్మమూర్తి, అటువంటి ధర్మమూర్తి అయిన యముడు నిన్ను ప్రేమించాడు. ఇంకా దేవతలందరికీ ఆహారం ఇచ్చేవాడు, ప్రపంచంలో ఉన్న ఏ ప్రాణినైనా క్షణాలలో తగలబెట్టగలిగేవాడు, రక్షించగలిగేవాడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు అగ్నిహోత్రుడు. అసలు దేవతలు ఆయనుంటేనే బతుకుతారు. అగ్నిముఖావై దేవాహ, దేవతలందరికీ కూడా అగ్నియే ముఖం, అగ్నిలో వేసింది దేవతలకు వెడుతుంది. దేవతలకు ఆహారం ఇచ్చే మహాత్ముడు అగ్ని, ఆ అగ్నిహోత్రుడు నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంక ఈ చరాచర జగత్తు బతకాలంటే నీరు తాగాలి. నీరు లేందే మీరు లేరు, నేను లేను. అటువంటి నీటికి అధిదేవత, జలాధిదేవత, పశ్చిమ దిగ్భాగ అధిపతి, వరుణదేవుడు, పరమసుందరాకారుడు ఆయన నిన్ను వరించాడు. ఆ నలుగురిలో నీకు తోచిన ఒకడిని వరించావంటే దేవతలు గనక వాళ్ళు, దిక్పాలకులు గనక, నీకు ముందు పరం తర్వాత యహం రెండు ఉంటాయి. సామాన్య మానవుణ్ణి ఏ నలుడి లాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఇవాళ సంపద ఉంటుంది రేపు ఉండదు, ఇవాళ యవ్వనం ఉంటుంది వాడికి రేపు ముసలడవుతాడు. జరామరణములతో కొట్టుమిట్టాడే నలుడి లాంటి సామాన్యుడెక్కడ? ఈ జరామరణాలకు అతీతంగా అమరత్వాన్ని, నిర్జరత్వాన్ని పొందిన ఇంద్రాది దేవతలెక్కడో ఆలోచించు. ఆ నలుగురిలో నీవు ఒకరిని వరించాలి, ఇలా వరించేలా చెయ్యమని దేవతలు నన్ను తమ దూతగా పంపారు. నువ్వు ఇందులో ఏది కోరుకుంటావో కోరుకోనగానే ఆవిడ పక్కపక్కనవి, ప్రశ్న యొక్కటి మరి ఉత్తరం ఒకండు అంది. నేను వేసిన ప్రశ్న వేరు, నీ జవాబు వేరుగా ఉంది. నేనేమన్నాను, నీవెవరివి, ఇక్కడికి ఎలా వచ్చావని అడిగాను. దానికి సమాధానం మానేసి, వాడెవడో ప్రేమించాడు, వీడెవడో ప్రేమించాడు, పెళ్లి చేసుకోవడం ఏమైనా ధర్మం ఉందా? నేను నువ్వెందుకు వచ్చావల్లా, నీవెవరివి అన్నాను. ఇంతకీ తమరెవరు బాబు అంది. అనగానే ఆయన మళ్ళీ మౌనం వహించి నా సంగతి మళ్ళీ పక్కన పెట్టాయి. దేవతలకు ఏమి సమాధానం చెప్పను అంటే ఆవిడ చిరునవ్వు నవ్వి, దేవతలకి మీరు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నాకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు నలుడనేవాడే దేవుడు, ఆయనకంటే గొప్ప దేవుడు మరొకడు లేడు. మనస, వాచ, కర్మణ నేను నలచక్రవర్తిని, నిషధ దేశాధిపతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, కాబట్టి ఆయనే నా భర్త. ఈ దేవతలతో నాకు సంబంధంలా. సహజంగా లోకంలో ధనం కోసం కకృతి పడేవాళ్ళు, కీర్తి కోసం కకృతి పడేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ దగ్గర కావాలంటే రాయిబారం వెళ్ళు. నేను ఇంద్రుణ్ణి కోరుకోలేదు, యముణ్ణి కోరుకోలేదు, వరుణుణ్ణి కోరుకోలేదు, అగ్నిని కోరుకోలేదు, కేవలం నలుణ్ణే కోరుకుంటున్నాను. నాకు కావలసింది ఆ నలుడే, అతడు తప్ప నాకు ఈ ప్రపంచంలో మరెవడూ దేవుడు కాదు. ఆ నలుడు ఎక్కడైనా ఉంటే అతనికి నా ప్రేమ సందేశాన్ని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను కృతజ్ఞురాలనే ఉంటాను. నువ్వు నలదూతగా రావాలి కానీ ఇంద్రదూతగా వస్తే ఉపయోగం లేదనగానే ఆయన చిరునవ్వు నవ్వి, దేవి నీవన్నా నలుణ్ణి నేనే, నేనే కోరుతున్నాను. దేవతల తరపున రాయిబారిగా దూతగా వచ్చాను గనక వాళ్ళని వరిస్తే మంచిదంటే, మహాత్మా అన్నీ ఎరిగిన వాడివి, నీవు నలుడివని తెలుసు కాబట్టి నీతో ఎంత మాట్లాడాను, లేకపోతే పరపురుషుడితో మాట్లాడతానా, పో అని మొహం మీద తలుపేసి ఆ తర్వాత హాయిగా నేను అంతఃపురంలోకి వెళ్ళి స్నానం చేసేదాన్ని. ఎందుకంటే నేను పరపురుషుణ్ణి చూస్తే భర్త కాని వాడితో పెళ్లికి సంబంధించిన, ప్రేమకి సంబంధించిన విషయాలు మాట్లాడితే స్నానం చేయాలని ఒక నియమం పెట్టుకుంది ఆవిడ. అందుకని నువ్వే కనుక పరపురుషుడు అయి ఉంటే ఎంతసేపు నీతో మాట్లాడినందుకు, నిన్ను మెడబట్టి బయటికి గంటే ఆ తర్వాత హాయిగా స్నానం చేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకుని వచ్చేదాన్ని. అంటే ట్యాప్లో నీళ్లు ఉంటాను, కొన్ని చోట్ల కర్మ ఎన్నిసార్లు చూసినా ట్యాప్లో నీళ్లు ఉండవు. అలాంటి కర్మయోగం లేదు వాళ్ళకి. వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు మహారాజులు కదండి, వాళ్ళకి ఆ కర్మయోగం ఎంత ఉంటుంది? మనలాంటి సామాన్యుల కంటే వాళ్ళ నీళ్ళు ఉన్నాయి స్నానం చేయాలి, లేకపోతే లేదు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని బెంగ ఉంటుంది. కానీ ఇప్పుడు నీవు నలుడివి, నిన్ను పెళ్లి చేసుకోవాలి అని కోరుతున్నటువంటి నన్ను దేవతలకి ఇచ్చి పెళ్లి చేస్తానడం ధర్మం కాదు. పతివ్రతల యొక్క మహిమ నీకు తెలుసు, స్త్రీల మనస్సు ఎరిగిన వాడివి. అంచేత మహాత్మా నన్ను పెళ్లి చేసుకో అంటే నేనేం చేయను మరి, దేవతల ఆజ్ఞ అన్నాడు ఆయన. అయితే ఓ పని చేద్దాం, దేవతలని స్వయంవరానికి రమ్మను, నీవు స్వయంవరానికి రా. అక్కడ మా నాన్నగారు దండిచ్చాక నాకు ఎవరి మెడలో వెయ్యాలనిపిస్తే, నాకెవరు నచ్చితే, నేను ఎవరిని భర్తగా వరిస్తే వారి మెడలో ఈ దండేస్తాను. అప్పుడు నాకు దోషం ఉండదు, నీకు దోషం ఉండదు. నీవు దేవతలు చెప్పిన పని నువ్వు చేశావు కాబట్టి నీ తప్పు లేదు. నేను నీ మాట విన్నాను, నాకు నచ్చిన వాళ్ళని వరించాను, కాబట్టి నాకు దోషం ఉండదు, ఎందుకంటే నాది స్వయంవరం. తండ్రి ఏదో పెళ్లి సంబంధం చూసి తాంబూలం ఇచ్చి పెళ్లి చేయడం కాదుగా, స్వయంవరము అని ఒకటి ఏర్పాటు చేశాడు. స్వయంవరం అంటే తనయంత తాను స్త్రీ తనకి నచ్చిన వాళ్ళు నచ్చినటువంటి వాడి యొక్క మెడలో దండ వేసి వాడిని పెళ్లి చేసుకోవడం, అది నా ఇష్టం అనగానే ఆయన అలాగేనని అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. ఈతడు దేవతల అనుగ్రహంతో పురుషులకి కనపడకుండా లోపలికి వచ్చాడు, ఆడవాళ్ళకే కనపడుతున్నాడు అని విషయం అర్థమైంది దమయంతికి. మగవాళ్ళకే కనుక కనపడి ఉంటే మంచి కట్టుదిట్టముతో కాపలా కాస్తున్నటువంటి మా నాన్నగారి కాపలా భటులు వీడిని లోపలికి రానిస్తారా అని ఇది దేవమాయాని గ్రహించి అప్పుడు ఆవిడ సంతృప్తి చెందింది. అప్పట్లో అంత కట్టుదిట్టంగా ఉండేవారు. ఇప్పుడు ఈయన దేవతల దగ్గరికి వెళ్ళాడు. ఆకాశ మార్గంలో నేలకి పాదాలు అంటకుండా పైభాగంలో నిలబడి ఉన్నటువంటి దేవతలకు నమస్కరించి, ఆర్యులారా, మీరు చెప్పిన పని నేను తూచా తప్పకుండా చేశాను, నా ధర్మం నేను నిర్వహించాను, ఇక దమయంతి నిర్ణయం నేనేం చేయలేను, ఆవిడ తనకి నచ్చిన వాళ్ళనే వరిస్తానంటోంది, ఆ విషయం మీకు తెలుసు, మీరు దేవతలు, నా దోషం లేదు గనక, అక్కడ ఏమి జరిగిందో తెలుసుకునే శక్తి మీకు ఉంది గనక, తెలుసుకునే శక్తి కలిగిన మహాత్ములు గనక మీరే నిర్ణయం తీసుకున్నారు కానీ మాకు అన్నీ తెలుసయ్యా, నేను దూతగా పంపినా మేము నీ వెనకాల ఉండి అక్కడ ఏం జరిగిందో ఆ మాత్రం తెలుసుకోలేమా, నీ తప్పు లేదు, నువ్వు ధర్మాత్ముడివి, సంపూర్ణముగా దూత చెయ్యవలసినటువంటి పని చేసావు. సందేశహరో దూత, సందేశాన్ని పట్టుకెళ్ళి చెప్పడం వరకే దూత పని, ఆ పని చేసావు, ఇక తర్వాత సంగతి మేము చూసుకుంటాంలే. ఆవిడ గొప్పతనం ఏమిటో, నీ గొప్పతనం ఏమిటో, మీ పెళ్ళి ఎలా దొరుకుతుందో మేము చూస్తాం అన్నారట వాళ్ళు. వాళ్ళు ఆ రాత్రి అంతా బాగా ఆలోచించారు. ఈ దమయంతి ఎవరు చెప్పినా వినదు, నలుడి మెడలోనే పూలమాల వేస్తుంది, కాబట్టి ఈవిని ఎలా మోసగించాలి అని ఆలోచించి మరునాడు నలుడితో పాటే వాళ్ళు వెళ్ళారట. మేము నీతో వస్తున్నాం స్వయంవరానికి అన్నారు. రండి అన్నాడు ఆయన. అచ్చం నలుడిలా తయారైపోయారట వాళ్ళు. ఇప్పుడు నలుడితో కలిసి ఐదుగురు నలురు అక్కడికి వచ్చారు లోపలికి. ఒక నలుండైతే ఆవిడ చూసి మెళ్ళో దండ వేసి వరించేది. ఇప్పుడు చూపరకే ఎంతమంది కనపడ్డారు, పంచ నలులు కనపడ్డారు. ఒకడు ఇంద్రుడు, ఒకడు అగ్ని, ఒకడు వరుణుడు, ఒకడు యముడు, ఇక ఐదో వాడు నలుడు. ఐదుగురు పక్క పక్కనే కూర్చున్నారు. నలుడికే మతిపోతుంది తన పక్క వాళ్ళని చూస్తే, అసలు నేను ఒరిజినల్లా వీళ్ళు ఒరిజినల్లా, ఎవరు డూప్లికేట్ ఆయనకే తెలియటం లేదు. అది దేవతల యొక్క మహిమ. అందుకని ఈ దేవతల మహిమతో అందరూ ఒకే రకంగా ఉండడం చూసి సభలోకి వచ్చిన వాళ్ళు తెల్లబోయారు. రాజుగారు భీముడు తెల్లబోయాడు, ఆ భీముడి భార్య తెల్లబోయింది, ఇంకా దమయంతి మరీ ఆశ్చర్యపోయింది. ఆవిడ చేతిలో దండ పట్టుకుంది, ఈ దండ కాదనుకోండి చెప్పాక, అక్కడ ఒక అద్భుతమైన మాల ఉన్నది, ఆ మాల చేత్తో పుచ్చుకుని గిజగిజలాడి, ఇక ఎవరిని చూడగానే ఇక్కడ ఐదుగురు నలుళ్ళు కనబడుతున్నారు, ఎవరి మెడలో దండ వెయ్యాలి, నేను పొరపాటున కూడా నలుడి మెడలో తప్ప మరో పురుషుడి మెడలో దండ వెయ్యకూడదనే నియమం కలిగిన దాన్ని, పొరపాటున నేను గుర్తించలేక అన్యపురుషుడి మెడలో వేస్తే అప్పుడు నేను ఏమైపోవాలి, నా పాతివ్రత్యం ఏమవ్వాలి అని గిజగిజలాడిపోయింది పాపం ఆవిడ. అప్పుడు కష్టకాలంలో అమ్మవారు గుర్తుకొచ్చింది, దేవతల్ని ప్రార్థించింది. మహానుభావులైన దేవతలు బాగా శ్రద్ధతో భక్తితో ప్రార్థిస్తే హృదయం కరిగి వరాలు ఇవ్వడం మొదలు పెడతారు. మనకి చిత్తశుద్ధి కావాలి, నమ్మాలి. శరణు శరణు గ్రహదేవతలారా అని గట్టిగా పట్టుకోండి. గ్రహదేవతలు సమయం చూసి అనుగ్రహిస్తారు, సమయమునకు ఎప్పుడు ఏ ఉపకారం చేయాలో చేస్తారు. త్రిమూర్తులు, త్రిమాతలు, గ్రహదేవతలు వీళ్ళందరూ కూడా మనం ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో, ఎంత చిత్తశుద్ధితో వాళ్ళని శరణు కోరితే అంత శుద్ధిగా వాళ్ళు కూడా ఉపకారం చేస్తారు. మనలో లోపం లేకుండా చూసుకోవాలి. అందుకే ఈ తల్లి ఆ తల్లిని భక్తితో ప్రార్థించింది, దేవతలని ప్రార్థించింది, ఓ ఇంద్రాదులారా అనుగ్రహించండి అన్నది. అమ్మవారి అనుగ్రహం, ఇటు దేవతల అనుగ్రహం పూర్తిగా దమయంతికి లభించాయి. ఆవిడ అంత భక్తితో నాకు నా భర్తని చూపించండి, నా నలుణ్ణి చూపించండి అని ప్రార్థించగానే దేవతల హృదయం కరిగిందిట. ఆవిడకి తెలివితేటలతో తమలో ఎవరు నలుడో గుర్తించేలా వాళ్ళు చేశారు. ఎలాగా, ఈ దేవతలకి కాళ్ళు నేల మీద ఆనవు, కళ్ళు మనలాగా రెప్పపాటుతో ఉండవు. చీటికి మాటికి మనం ఏం చేస్తాం మానవులం, ఇలా కంటి మీద రెప్ప వేస్తాం, అందుకే మనందరికీ నిమిషులు అని పేరు. అదే దేవతలకు ఈ రెప్పపాటు ఉండదు, అందుకని వాళ్ళని అనిమిషులు లేక అనిమేషులు అంటారు. దేవతలేమో రెప్పపాటు లేకుండా అలా గుడ్లప్పగింజ చూస్తున్నారు. ఒక్క నలుడు మాత్రం చీటికి మట్టికి రెప్పేస్తున్నాడు. ఆయన కాళ్ళు నేలకు ఆని ఉన్నాయి, మనకు వల్లే కాళ్ళు పైకెత్తుకోవడం కష్టం కాబట్టి ఎక్కువసేపు మనం తప్పక నేల మీద కాళ్ళు ఆంచవలసిందే. దేవతల కాళ్ళు ఎంత గింజుకున్నా ఆనవు. వాళ్ళు కావాలని మానవ రూపం ధరిస్తే తప్ప, లేకపోతే వాళ్ళ పాదములు నేలకి ఆనవు. ఇప్పుడు నలుగురి పాదములు నేలకి ఆనడం లేదు, నలుడి కాళ్ళు నేలకానేయి. నలుగురికి కంటి మీద రెప్పపాటు లేదు, ఒక్క ఆయనకి మాత్రం రెప్పపాటు ఉన్నది. మిగతా వాళ్ళకి చెమట పట్టడంలా ఒక్క ఆయనకే చెమట పడుతుంది. ఆ చెమట పట్టే లక్షణం మనకే ఉంటుంది. మానవులకు కొంచెం చెమట లక్షణాలు ఎక్కువ ఉంటాయి, అందుకని చెమట బాగా పడుతుంది. ఓహో, సందేహం లేదు. స్వేదం అంటే చెమట, కంటి మీద రెప్పపాటు, కాళ్ళు నేల మీద ఆనడం, ఇవన్నీ ఉన్నవాడే నా భర్త, ఈయనే మానవుడు అని టక్కన పట్టుకొచ్చి నలుడి మెడలో దండ వేసేసింది. దేవతల సాధువాదముతో విప్రాసి రవంబుతో బహుతూర్యా రావం బుల్లు చల్లగెను పారావార రవంబు బోలే అనివార్యములై. వెంటనే దేవతలు సహభాష్ అని ఆశీర్వదించారు. సాధు సాధు అన్నారు, అద్భుతమన్నారు, ప్రశంసించారు. విప్రులు ఆశీర్వదించారు. ఆ సమయంలో అంటే దమయంతి నలుడి మెడలో అలా దండ వేసి వెయ్యగానే ఆ పక్కనున్నటువంటి ఈ బ్యాండు మేళం వాళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ మృదంగాలు వాయించారు, కొమ్ముబోరాలు ఊదారు, వీణలు వాయించారు, మంగళధ్వనులు చేశారు. పెద్ద పెద్ద శబ్దములు మారుమోగిపోయాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక పక్కన దేవతల యొక్క ఆశీర్వచనం, విప్రుల ఆశీర్వచనం, మంగళధ్వనులు అన్నీ కలిసి ప్రళయకాలపు సముద్ర ఘోషణ ఉందట. సముద్ర తీరంలో మీరు చూడండి, పెద్ద శబ్దం వస్తూ ఉంటుంది. సముద్రం చీటికి మాటికి పెద్ద 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 కరటాలతోటి మహాఘోష తెస్తూ ఉంటుంది. సముద్ర ఘోష అన్నట్టుగా అక్కడున్న వాళ్ళందరి యొక్క ఘోష పెరిగిపోయింది. ఆ తర్వాత దేవతలు తమ రూపాలు ధరించి, అమ్మాయి నీకు సకల శుభాలు కలుగుతాయి, కాకపోతే ప్రస్తుతం ఒక గండం కూడా రాబోతోంది, ఆ ఒక్క గండం నుంచి మాత్రం కొంతకాలం పాటు నేనెవరూ కాపాడలేరు, అయినా నువ్వు సౌభాగ్యవతిగా కీర్తిమంతురాలిగా ఉంటావు, నీకు కీర్తి కలుగుతుంది అని దీవించి వెళ్ళిపోయారు. మహావైభవంగా వివాహం జరిగింది. నలుడికి దమయంతికి భీముడి యొక్క అనుగ్రహంతో విదర్భ దేశంలో కుండిన పట్టణంలో చాలా హాయిగా వివాహం జరిగింది. ఆ వివాహానికి ఎక్కడెక్కడ ఉన్నటువంటి మహారాజులు వచ్చారు. ఆ రోజుల్లో అదృష్టం ఏంటంటే పెళ్లి జరిగినందుకు ఎవరూ కూడా కుళ్ళిపోలేదట. పోన్లే, మనకు కాకపోతే దమయంతి ఒక మహానుభావుడికి దక్కింది, ఆ దక్కినటువంటిది కూడా సామాన్యుడిక నలుడనేటటువంటి ఒక పుణ్యాత్ముడికి అని సంతోషించారు తప్ప ఎవరూ దుఃఖించలేదు. ఇక ఈ దేవతలు పెళ్లి జరిగేదాకా కాసేపు ఉండి అక్షతలు వేసి దీవించి తమ దారిని తాము వెళ్ళిపోతుంటే, ఆ సమయంలో ఇంకా స్వయంవరం జరుగుతుంది, ఆ స్వయంవరానికి వెళ్లి దమయంతిని వరించాలనేటటువంటి ఆశతోటి అక్కడికి ఒక పురుషుడు వస్తూ ఉంటే చూశారట. దేవతలేమో వెనక్కి వెళ్ళిపోతున్నారు, అగ్ని, ఇంద్రుడు, యముడు, వరుణుడు. వాళ్ళకి దారిలో ఒక ఆయన తగిలాడు. వాడు ఎలా ఉన్నాడు, మంచి గౌడుగేది చర్మం పట్టుకొచ్చి వాడి చర్మం కింద పెట్టారనమాట. అంత చక్కగా నల్లగా ఉన్నాడు, ఎర్రని చింతనిప్పుల్లాంటి కళ్ళతో ఉన్నాడు, విచిత్రమైన జుట్టుతో ఉన్నాడు వాడు, పెద్ద పెద్ద కోరలతో ఉన్నాడు. వాడి చేతిలో ఒక దండం ఉన్నది. వాడే ఈ యుగానికి అధిష్టాన దేవత కలిపురుషుడు. ఈ కలిపురుషుడికి కూడా పెళ్లి పిచ్చుంది, అసలు కలిపురుషుడికే ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాడు దమయంతిని పెళ్లి చేసుకోవాలని పాపం ఆశపడిపోయి తనతో పాటు ద్వాపర పురుషుణ్ణి కూడా వెంట పెట్టుకు వస్తున్నాడు. కథ జరిగింది కృతయుగంలో, అందుకే వాడి ఆటలు ఎక్కువగా సాగలేదు. ఈ కలిపురుషుడు ద్వాపర పురుషుణ్ణి వెంట పెట్టుకుని స్వయంవరానికి వస్తూ ఉంటే ఇంద్రాది దేవతలు ఎదురుపడ్డారట. దేవతలారా, స్వయంవరానికి వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తున్నారే, మేము కూడా స్వయంవరానికి బయలుదేరాం, మళ్ళీ మాతో పాటు రాకూడదా? నా అదృష్టం బాగుంటే నా మాయలు, నా తంత్రాలు పనిచేసి దమయంతి నన్ను వరిస్తుందేమో అంటే, ఓ అరిపిచ్చాడా, పెళ్ళైన తర్వాత భోజనానికి వెళ్ళాలి అనుకున్నట్టు నీలాంటి వాడు అవడం, తీరవాడు భోజనానికి వెళ్లేసరికి అన్ని భోజన పదార్థాలు అయిపోయి ఎంగిలాకులు మిగిలేయట. పెళ్లి భోజనానికని వెళ్లి విస్తరాకులు ఎత్తాడు అని సామెత ఉంది. ఇప్పుడు అక్కడ భోజనాలు అయిపోయాయి, ఎంగిలాకులు ఎత్తుతున్నారు, వెళ్లి సాయం చెయ్యి అన్నాడు ఇంద్రుడు. దెప్పుతూ బాగా దెప్పెళ్ళండి. దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా పెళ్లి విందైపోయిన తర్వాత ఎంగిలాకులు ఎత్తడానికి వెళ్ళినట్లుగా ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే, వీడు తెల్లబోయి పెళ్ళి అయిపోయిందా నిజమేనా ఎవరికి అన్నాడు. ఎవరికేమిటి? దమయంతికి. ఆవిడ ఎప్పుడో నల్లుండి ప్రేమించింది, ఊరికే ఆవిడని పరీక్షించడానికి మేము వెళ్ళాం, ఆ పరీక్షలో మేము ఓడిపోయాం, ఆవిడ నెగ్గింది, ఆవిడ వివాహం మహావైభవంగా జరిగింది, ఇహ మనం అక్కడికి వెళ్ళి చేసేది లేదు, వెళ్ళిరా. ఇంత అందగాళ్ళం దిక్పాలకులు మమ్మల్నే వరించకుండా నల్లుండి వరించింది, మాకే దిక్కు లేదు. నీ రూపం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా కలిపురుష? ఒక్కసారి వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. నీ మొహాన్ని చూస్తే ఆవిడ మొహం మీద మొద్దులు పెడుతుంది, ముద్దులు పెట్టదు పో అన్నాడు వరుణుడు. దాంతో పళ్ళు పటపట కొరికాడు కలిపురుషుడు. నా ముఖాన్ని ఆక్షేపిస్తారా? అసలే ఆ దమయంతికి పెళ్ళైపోయిందని నాకు దక్కలేదని బెంగబెట్టుగా ఏడుస్తున్నాను నేను. ఆ సమయంలో మీరు ఇంకా తెప్పారు, ఆ దమయంతిని నలుణ్ణి పట్టుకుని ముప్పు తిప్పలు పెట్టకపోతే నేను కలిపురుషుణ్ణి కాదు అని ఈ కలి ఆగ్రహించాడు. దేవతలు నవ్వి వెళ్ళిపోయారు. అప్పుడు ద్వాపర పురుషుడికి తిరిగి, మిత్రమా మనిద్దరం స్నేహితులం, ఎందుకని ఇప్పుడున్న కృతయుగం అయ్యాక త్రేతాయుగం, త్రేతాయుగం తర్వాత ద్వాపరం, ద్వాపరం తర్వాత నేను వస్తాను, మనిద్దరం పక్క పక్కనే ఉంటాం, బార్డర్స్ మనవి, అంటే ద్వాపరం అలా వెళ్ళడం కలి రావడం జరుగుతుందిగా, అందుకని కొంచెం నాకు సాయం చేయవా అన్నట్ట. ఏం కావాలో కోరుకో మిత్రం అన్నాడు ద్వాపరుడు. నువ్వు నాలుగు పాచికల రూపంలోకి మారిపో, ఆ పాచికలుగా నా చేతిలోకి రా. పాచికలు ఎప్పుడు నాలుగే ఉంటాయి, దాన్ని బట్టే పేక ముక్కలు కూడా తయారు చేశారట, అవి నాలుగే ఉంటాయని మహానుభావులు అనుభవజ్ఞులు కొందరు చెప్పారు. ఈ నాలుగు పాచికలుగా మారిపోయి నా చేతిలోకి రా, ఈ పాచిక నేను ఎలా చెబితే అలా పని చెయ్యాలి, అలా నువ్వు నా చేతిలో పాచికల రూపంలో ఉండి పేచీ లేకుండా సహాయం చేస్తే నీ అనుగ్రహంతో నలుణ్ణి అడవికి పంపిస్తానన్నట్ట. ద్వాపరుడు సాయం చేస్తానన్నాడు. ఈలోపు వివాహం జరిగి మహానుభావుడు నలచక్రవర్తి తన భార్యాసమేతంగా మామగారిచ్చినటువంటి కానుకలు కట్నాలు అన్నీ పుచ్చుకుని వేగంగా తన నగరానికి వెళ్ళాడు, తన సామ్రాజ్యానికి వెళ్ళాడు, నిషధ దేశానికి వెళ్ళాడు. అక్కడ హాయిగా 5 సంవత్సరాల కాలం సుఖంగా గడిచింది. ఈ 5 ఏళ్లలోనూ కలిపురుషుడు ద్వాపర పురుషుడితో వచ్చి నలుడున్న నగరానికి బయటే ఉన్నట్ట. ఎందుకంటే నలచక్రవర్తి నగరంలో అడుగు పెట్టడానికి కలిపురుషుడికి ఇంత కూడా శక్తి లేదుట. కలిపురుషుడు ఎప్పుడు అడుగు పెడతాడు అనుకుంటున్నారు? మన ఇళ్లలోకో లేకపోతే మన ఊళ్ళోకో, అంటే మనలో లోపాలుంటే, పొద్దుటి లేవని వాళ్ళకి, స్నానాలు సక్రమంగా చేయని వాళ్ళకి, పిల్లలు ఇష్టం వచ్చినట్టు పాడైపోతూ ఉంటే వాళ్ళని అదుపులో పెట్టలేనటువంటి ప్రదేశాలకి, అన్నిటికీ మించి జుట్టు విరబోసుకుని సాయం సంధ్యా సమయాలలో తిరిగే స్త్రీలున్న చోటికి, మలమూత్ర విసర్జన అయ్యాక కాళ్ళు చేతులు కడుక్కోకుండా లోపలికి వచ్చేవాళ్ళకి, రాత్రిపూట బాత్రూమ్ కడతారు కొంతమంది కాళ్ళు కడుక్కోరు, అగ్నిహోత్రుడికి నమస్కరించని వాళ్ళకి, అవకాశం ఉన్నప్పుడల్లా ఊళ్ళో ఇలాంటి పురాణ గాథలు జరుగుతూ ఉంటే ఆ గాథలు వినకుండా బయట కూర్చుని సోచి చెప్పుకునే వాళ్ళకి, పురాణం మధ్యలో సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ బయటికి తిరిగే వాళ్ళ దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి కలిపురుషుడు ఎడతాడు. అవేమీ లేని వాళ్ళ దగ్గరికి కలిపురుషుడు వెళ్ళడు. ఇప్పుడు ఈ నలుణ్ణి ఈ కలిపురుషుడు ఎలా పట్టుకుందామా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు నగరం బయట. కానీ నలుడు తెల్లవారుజామున లేచేవాడు, స్నానం చేసేవాడు, సంధ్యావందనం చేసేవాడు, చుట్టా బీడీ సిగరెట్ తోలికి వెళ్లేవాడు కాదు, మద్యపానం లేదు ఆయనకి, వ్యసనములు లేవు, వేళకి నిద్రపోయేవాడు, వేళకి లేచేవాడు, చెయ్యవలసినటువంటి దేవతా కార్యక్రమాలన్నీ చేసేవాడు, అన్ని పవిత్ర కార్యక్రమాలు చేసేవాడు. మూత్ర విసర్జనకి వెళ్ళాడా కాళ్లు కడుక్కోకుండా ఆచమనం చేయకుండా లోపలికి రాడు. ఇన్ని నియమములతో ఉన్న కారణము చేత 5 సంవత్సరముల పాటు కలిపురుషుడు నలుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించి 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 విసిగిపోయాడు. ఈలోపు ఆయనకి ఇంద్రసేన, ఇంద్రసేనుడు అని ఒక కొడుకు కూతురు కూడా పుట్టారు. ఇంద్రసేనుడు అనే కొడుకు, ఇంద్రసేన అనే ఒక కూతురు. క్రమంగా 5 ఏళ్లు గడిచింది, సుఖంగా కాలం సాగింది. ఒకరోజున ఎందువల్ల ప్రమాదవశాత్తు, ప్రమాదం అంటే అర్థం పొరపాటున అర్థం అన్నమాట, పొరపాటున మూత్ర విసర్జనకి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చి సంధ్యావందనం చేశాడు. ఆయన మర్చిపోయి ఏదో ఆలోచనలో ఉన్నాడు, బహుశా కర్మ పాకిస్తాన్ ఇండియా క్రికెట్లో పడిపోయాడేమో, దాంతో ఈ గందరగోళంలో పడి అసలు చేయవలసిన పని మర్చిపోయాడు. ఒక్కోసారి దిక్మాలిన ఆటలో లేకపోతే సినిమాలో ఏవో ఉంటాయి గందరగోళాలు, మనకేం తెలుస్తాయి.
హడావుడిలో పడి పాప ఆ పుణ్యాత్ముడు కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం చేశాడు. అమ్మ దొరికాడు రాయి అనుకున్నాడు కలిపురుషుడు. ఎన్నాళ్ళు ఎప్పుడు నలుడు అశుచిగా దొరుకుతాడా, ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తున్నాడుగా, ఇప్పుడు అవకాశం వచ్చింది. వెంటనే కలిపురుషుడు నగరంలోకి అడుగుపెట్టాడు. టక్కున మహాత్ముడైన నలుడిలో ప్రవేశించాడు. చూసారా, ఆ మహాత్ముడు ఒక్క క్షణకాలం పొరపాటు చేస్తేనే కలిపురుషుడు పట్టుకున్నాడంటే, ఇప్పుడు ఈ కలియుగంలో మానవులు నిరంతరం ఇలాంటి ఎన్ని పొరపాట్లు చేస్తున్నారు. అందుకే నిత్యం కలిపురుషుడు మనలోనే ఉన్నాడు. కలి ఉన్న చోట వెర్రి ఆకలి ఉంటుంది, అంటే అరగదు నీరసం. ఈ లక్షణములు కలి యొక్క లక్షణం. కలిర్ ధర్మ వినాశక, కలిపురుషుడు ధర్మమును నాశనం చేస్తాడు. ఆ ధర్మం యొక్క లక్షణం ఆకలి వెయ్యడం, ఆకలికి అన్నం తిన్నా తిరగపోవటం, వెర్రి నీరసం, మోకాళ్ల నొప్పులు, వయస్సులో ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుండకపోవటం, బుర్ర పని చేయకపోవటం, గురువుల మీద గౌరవం లేకపోవటం, శాస్త్రములో చెప్పినటువంటి కర్మలు చేయకుండా నిషిద్ధ కర్మలు చేయడం, పిచ్చి పనులు చేయడం, ఇవన్నీ కూడా కలి యొక్క లక్షణములు. అటువంటి కలిపురుషుడు ఆ రోజుల్లో కాబట్టి నలుడి లాంటి ధర్మాత్ముడిని పట్టుకోవడానికి అంతకాలం ఎదురు చూశాట. ఇప్పుడు ఆయన పట్టుకోగానే నలుడికి మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేశాడు ఈ కలిపురుషుడే, ద్వాపర పురుషుణ్ణి తీసుకుని ఈయనలోనేమో తన అంశ ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఒక బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు. ఈ నలుడికి చిన్న అన్న కొడుకు ఒకడున్నాడు, వాడి పేరు పుష్కరుడు. వాడు ఇంతో పూర్వం నలుడితో యుద్ధం చేసి తుక్కు కింద ఓడిపోయాడు. ఏ అన్నయ్యా నాతో యుద్ధానికి రా, నిన్ను ఓడిస్తాను అని 13 అక్షౌహిణీల సైన్యంతో వచ్చి, ఒక్క నలుడితో యుద్ధం చేయలేక 13 అక్షౌహిణీల సైన్యం కోల్పోయి పారిపోయేటవాడు. కాకపోతే నలుడికి జాలి గనక, ఒరే ఈసారికి సైన్యాన్ని చంపిన వదిలేను, ఇలాంటి పిచ్చి పనులు చేయకపో అన్నట్ట. అలాగే అన్నయ్య నువ్వంటే నాకు ఇష్టం, ఏదో పొరపాటు చేశాను అని లెంపలు వేసుకు వెళ్ళిపోయాడు. వాడు లోపల కొత్త కొత్తలు ఆడిపోతున్నాడు, ఎప్పుడు సాధిద్దామానని. వాడు దుర్యోధనుడు లాంటి వాడు, కాకపోతే దుర్యోధనుడుకున్న పరాక్రమం వీడికి లేదు. ఈ మూర్ఖుడి దగ్గరికి వెళ్లి కలిపురుషుడు ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని, నా దగ్గర 4 పాచికలున్నాయి, ఇవి నేను ఎలా చెబితే అలా వింటాయి. ఈ మాయాద్యోతంలో, భయంకరమైనటువంటి కపట ద్యోతంలో నేను క్షణములలో నలుణ్ణి ఓడించి నలుడి యొక్క సంపద నీ చేతిలో పెడతాను. నాతో జోదం ఎవరు ఆడలేరు, ఆడాడా ఓడిపోతాడు. నీకు నలుడితో జోదం ఆడే అవకాశం కల్పిస్తాను. నువ్వు వెళ్ళి యుద్ధానికి రమ్మన్నట్టుగా, ఇదివరకు యుద్ధానికి రమ్మని ఓడిపోయావు, ఆ బెంగక్కర్లా, ఈసారి జోదానికి రమ్మను, ఆయన వస్తాడు, వాణ్ణి ఓడించి నలుడి సామ్రాజ్యం నీకు నేను ఇప్పిస్తాను అనగానే వీడు వణికిపోయి, పుష్కరుడు ఓసారి చావు దెబ్బలు తిన్నాను, ఇప్పుడు మళ్లీ ఓడిపోయాననుకో, మా అన్నయ్య నన్ను ఏం చేస్తాడో తెలియదు, నాకు భయంగా ఉందంటే నీకేం పర్వాలేదు, ఇదిగో చూడు, కావాలంటే నువ్వేం కోరుకుంటే వచ్చేలా చేస్తానన్నట్ట. అయితే 2-2 అన్నాడు వాడు. వెంటనే వీడు వేయగానే 2-2 పడింది. 5-6 సార్లు వాడు పరీక్షించాడు పుష్కరుడు. ఈ కలిపురుషుడు, విప్ర రూపంలో ఉన్నటువంటి కలిపురుషుడు ఏమి చెబితే ఆ పాచికలు వింటున్నాయి. ఒరే ఒరే నువ్వు ఎవరో బలేవాడివిరా, నీలాంటి వాడు ఒక్కడుంటే మొత్తం గుంటూరు అంతా కొనేసుకుంది నేను, భలే దొరికావు అన్నాడన్నట్ట. ఈ విధంగా పుష్కరుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న ఈ కపట స్వరూపుడైన కలిపురుషుడితో కలిసి అన్నగారి దగ్గరకు వచ్చాడు. అన్నయ్య యుద్ధంలో నీతో ఎలాగో నేను విజయం పొందలేను, ఇప్పుడు కొత్త పందెంతో వచ్చాను, మన ఇద్దరం జోదం ఆడదాం, నా బదులు ఈ బ్రాహ్మణుడు జోదం ఆడతాడు, నేను పందెం ఒడ్డుతాను, ఆడతావా లేకపోతే ఓడిపోయానని ఒప్పుకుని అడవికి పోతావా అన్నట్ట. అప్పుడు ఆయన పక్కపక్క నవ్వి, లోపల కలిపురుషుడు చేరిపోయాడు కదా, అందుకని ద్యోతార్థము తత్కెతవాహూతుడనై జోదమాడకుండుట ధర్మోపేతం బని ధర్మాపేతం బని అభిముఖుడై ఆతనితో నలుడు జోదమాడగడంగెన్. ద్యోతానికి ఒక సాటి రాజు మరొక రాజుని పిలిస్తే వెళ్ళి తేరాలి అని ధర్మశాస్త్రం చెబుతున్నది. మన క్షాత్ర ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా జోదానికి పిలిస్తే వెళ్లి తీరాలి, ఇది సాటివాళ్ళు. అలా నీవు నన్ను పిలిస్తే ధర్మం ప్రకారంగా జోదమాడకుండా ఓడిపోయానని అడవికి పెడతాను, వెళ్ళనుగాక వెళ్ళను, రా కూర్చో అన్నట్ట. ఇంకేముంది, ఆ ఇద్దరు కూర్చున్నారు. సంవత్సర కాలం జోదం సాగింది. టేకంగా సంవత్సర కాలంలో కూడా రోజు కొంచెం చొప్పున ఆస్తులన్నీ కోల్పోతూ వచ్చాడు. పుష్కరుడి చేతిలో నలుడు ఓడిపోయి తన ఆస్తులన్నీ వాడికి అంటగట్టాడు. దాంతో దమయంతికి భయం కలిగింది. తన సారథి వారిష్ణేయుడు అని ఒక ఆయన ఉన్నాడు, నలుడి యొక్క సారథి, ఇష్టుడు, చాలా మంచివాడు, భక్తుడు. వాడిని పిలిచి, ఎలా ఉంది జోదం అంటే, అయ్యగారు ఇప్పుడు పిచ్చెక్కిపోయినట్టు అయిపోయారమ్మా, ముఖం కూడా కడుక్కోవడం మానేశాడు. 24 గంటలు జోదంలో పడిపోయాడు. ఎవరన్నా ఏదైనా చెప్పినా వెండల్లా ఆ జోదం అనే ఒక భయంకరమైన వ్యసనంలో పడిన వాడిని బాగు చేయడం ఎవడి వల్ల కాదు, ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయేటట్టుంది, చివరికి మీరు అయినా కూడా ఓడిపోయేటట్టున్నారంటే ఆవిడ కంగారు పడి, అయితే ఓ పని చెయ్యి, మన రథాన్ని సంసిద్ధం చెయ్యి, ఈ నా కొడుకు ఇంద్రసేనుణ్ణి, కూతురు ఇంద్రసేనని ఈ ఇద్దరిని తీసుకెళ్లి మా అమ్మగారికి అప్పగించేయి, మా పుట్టింటికి తీసుకుపో, విదర్భ దేశానికి పట్టుకుపో అని వార్ష్ణేయుడు అనే సారథి ద్వారా కొడుకుని కూతుర్ని విదర్భకి పంపేసింది. ఇక నలుడు దమయంతి ఆఖరిసారిగా చెప్పిన మాట కూడా వినలేదు, ఉండు నువ్వు మాట్లాడక అన్నాడంతే. దమయంతి ఏమి చెబితే అది వినే ఒక పుణ్యాత్ముడు కలిపురుషుడు లోపలికి ప్రవేశించటం వల్ల ఆ భార్యను కూడా తిరస్కరించాడు. చెట్ట చివరికి అన్నీ ఓడిపోయాడు. ఇంకేం మిగిలింది, నా దగ్గరేం సొమ్ములు లేవు తమ్ముడు అన్నట్ట, లేకపోతేనే నువ్వు ఉన్నావుగా అన్నాడు పుష్కరుడు. నేనేం చేసుకుంటాను నన్ను అన్నాడు ఆయన. అన్నయ్య ఏం బెంగపెట్టుకోకు, ఇంతవరకు నీ సామ్రాజ్యం అంతా నాకు ఓడిపోయావు కదా, ఈ సామ్రాజ్యం అంతా ఒకెత్తు, నువ్వు ఒక్కడివి ఒకెత్తు, నువ్వు నెగ్గావనుకో ఈ సామ్రాజ్యం అంతా నీకు వచ్చేస్తుంది, ఓడిపోయావనుకో నువ్వు నేను చెప్పినట్టుగా కట్టుబట్టలు మాత్రమే ఉంచుకుని తక్కిన నగలన్నీ కింద పెట్టి అడవికెళ్ళాలి, అరణ్యవాసం చెయ్యాలి, పోతావా అన్నట్ట. నీ సామ్రాజ్యం నాకు వదిలిపోతావా అంటే అలాగే, నన్ను నేనే పందెల్లో ఒట్టుకుంటున్నాను అన్నాడు. అనగానే ఈసారి కూడా పందెల్లో ఓడిపోయాడు. కలిపురుషుడు అవతల పాచిక వేస్తున్నది కలిపురుషుడు కదా, దాంతో ఈయన ఓడిపోయాడు. పకపకానవి పుష్కరుడు, ఓడిపోయావా, ఇదేమన్నా యుద్ధం అనుకున్నావా, కత్తి పుచ్చుకుని 13 అక్షౌహిణీల సైన్యంతో ఉన్న నన్ను ఓడించావు, మా వాళ్ళందరినీ చంపావు, నన్ను జైల్లో పెడతానన్నావు, ఇప్పుడు ఓడిపోయావు, నేను దయతెలిచి అడవికి పోనిస్తున్నాను, లేదంటే నేను చెరసాల పోలు చేసేవాడిని ఏమనుకుంటున్నావో, ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాను, నీకు వీలుంటే ఇంకో పంది ఉందన్నట్ట. ఇంక నా దగ్గరే ఉంది తమ్ముడు అన్నాడు పాపం నలుడు. తెల్లబోయి నల్లగా అయిపోయింది ముఖం కూడా, ఇంతచేత ఆడి 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 ముఖంలో ఒక రకమైన కళ కూడా పోయింది, బంగారపు రంగులో ఉండే మహానుభావుడు అలా అయిపోయాడు. అందుకే వ్యసనముల జోలికి వెళ్ళకూడదన్నారు. కితవుల జోలికి వెళ్ళిన వాళ్ళంతా ఇలాగే అయిపోయారు. ఇప్పుడు వాడు అన్నాడు, నీకుంది ఇంకో అవకాశం, అందగత్తే నీ భార్య దమయంతి ఆవిడుందిగా, ఆవిడిని కూడా ఒడ్డు, ఆవిడ ఓడిపోయిందా నా పరమవుతుంది, లేదా నువ్వు నెగ్గావా ఆవిడ్ని వాటాగా పెట్టి ఆవిడ్ని పందెంగా పెట్టి మళ్ళీ నీ సామ్రాజ్యం నీకు ఇచ్చేస్తాను, నీకు విముక్తి అన్నట్ట. ఎర్రబడిన కళ్ళతో చూసి, ఇంతవరకు నేను చేసిన అపరాధం చాలు, నా భార్యని మాత్రం పందెంలో ఒడ్డను అన్నాడు. అంటే ఇక్కడ ధర్మరాజుకి ఆయనకి అక్కడ ఆ కాస్త తేడా ఉంది, ఆయన మాత్రం మాట వరసకు కూడా భార్యని ఒడ్డలేదు. ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్న నేత్రములతో వాడిని తీక్షణంగా చూసి, ఓడిపోయిన వాడు గనక ఏమీ అనలేక దమయంతితో పాటు అడవికి వెళ్ళిపోయాడు. 3 రోజుల పాటు ఊరికి ఎదురుగుండా ఉన్నటువంటి చెట్ల దగ్గర కూర్చున్నారు వాళ్ళు. ఆ నిషదపురానికి ఒక ఇంచుమించుగా 1/4 యోజనం దూరంలో, అంటే 4 మైళ్ళ దూరంలో ఓ పెద్ద మర్రి చెట్టు, కేకారణ్యం ఉన్నాయి. పూర్తిగా ఊరు దాటి వెళ్ళిపోకుండా కాస్త దగ్గరలో ఉన్న అడవిలో భార్యాసమేతంగా మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఊళ్ళోంచి ఎవరైనా తెల్లారితే అక్కడికి రావలసిందే, అలా వచ్చేవాళ్ళు ఎవరైనా ఈయన మంచినీళ్ళు ఇస్తారేమో, ఇంత అన్నం పెడతారేమో అని ఎదురు చూసేట. ఒకప్పుడు సర్వం సహా చక్రవర్తి, ఇంతమందికి అన్నం పెట్టిన ఆయన తిండి లేక మలమల మాడిపోతూ ప్రజలకేసి దీనంగా చూసి, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి నా కోసం కాదు నా భార్య కోసం అంటే, అయ్యా మీకు తెలియదేముందండి, పుష్కరుల వారు ఒక చాటింపు వేశారు. ప్రస్తుతానికి ఇంకా ఊరు పూర్తిగా వదలకుండా ఊరికి చివరే జిడ్డులో పట్టు కూర్చునున్నాడు నా సోదరుడు నలుడు. వాడు నాకు ఆజన్మ శత్రువు, వాడికి ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చినట్టు తెలిసినా, ఆహారం పెట్టినట్టు తెలిసినా వాళ్ళకి శిరశ్ఛేదం అని భయంకరంగా చాటించాడు పుష్కరుడు. మీకు మంచినీళ్ళు ఇస్తే మాకు తలకాయలు తెగిపోతాయి, మీకు పళ్ళు పెట్టామా ఉన్న పళ్ళు మాకు కూడిపోతాయి, కళ్ళు పీకేస్తాడు వాడు, మీకేం చేయలేమన్నారట. ఇది కలిప్రభావం అంటే. అందుకే కాలాన్ని దాటలేం, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అన్నీ ఉన్న రోజుల్లోనే భక్తితో భగవంతుని ధ్యానించాలట పాపం. ఈ విధంగా అక్కడ తిండి లేక మంచినీళ్లు లేక తాను నమ్ముకున్న తన పౌరులు కూడా తనని ఆదరించక, అవమానం తట్టుకోలేక దమయంతితో కేకారణ్యంలో గడిపోయాడు. 7 రోజుల పాటు చుక్క మంచినీళ్లు దొరకలేదు, ఇంత అన్నం దొరకలేదు పాపం, ఇంకా తట్టుకోలేకపోయాట ఆయన. దమయంతి పతివ్రత గనక భర్త మీద ఉన్న అభిమానంతో ఆకలిని సహించగలిగింది పాపం. ఆయన మాత్రం తట్టుకోలేక దమయంతి ఆకలి ఆకలి అన్నట్ట. ఆవిడికి ఎంత ఏడుపు వచ్చిందో. సరే అలాగే ఓ చెట్టు కింద పడుకున్నారు. సూర్యోదయమైన ఒక గంటైనా ఓపిక లేక పడుకునుంటే ఆ సమయంలో బంగారుపు రంగులో ఉన్న నాలుగు పెట్టలు టప 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 రెక్కలు అల్లారుస్తూ ఈ నలుడికి ఎదురుగుండా ఉన్న ఒక చెట్టు కింద వారే. ఆ పిట్టలు బంగారుపు రంగులో ఉన్నాయి, మంచి బలంగా ఉన్నాయి, వడివడిగా ఎగురుతున్నాయి, అవి నేల మీద వాలే. నిజానికి పరమ సాధువు నలుడు, అలాంటి పిట్టలను ఎప్పుడూ తినడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, దానికి ఆకలి ఎక్కువైపోయి ఏం దొరికినా తినేయాలన్నంత పిచ్చగా ఉందిట. అందుకని దమయంతికి చెప్పకుండా లేని ఓపిక తెచ్చుకుని ఆయనకి ఇంకా కట్టుకున్న బట్ట తప్పేం లేదు, పై అంగవస్త్రం ఎలాగో ఓడిపోయి వదిలేశాడుగా, ఇంకా కట్టుకున్న పంచి ఉంది. అడవిలో ఎవడుంటాడు లేనని లోపల ఉపవస్త్రం ఒక డ్రాయర్ కూడా లేదు, పాపం అంటే లంగోటా కూడా లేదు. ఆ పంచి ఇప్పి దాని మీదకి వేశాడు, ఆ పిట్టల మీదకి. ఈ పంచి వాటి మీద పడిపోతే అవి ఎగరలేవు, వాటిని పట్టుకు తెచ్చేసుకు తిందామని. అందుకని ఈ పంచి వేయగానే ఆ పంచి పడి పడ్డంతో ఆ పిట్టలు రివ్వుని పంచిని ఎత్తుకుని పైకి ఎగిరిపోయాయి, ఆకాశంలోకి ఎగిరిపోయి నాలుగు వేపుల నుంచి నాలుగు నాలుగు ముక్కులతో పట్టుకుని, ఓయి నలచక్రవర్తి, ఇంతకాలం నీ సామ్రాజ్యాన్ని అపహరించిన ఆ నాలుగు పాచికలం మేమే, మేము ద్వాపర పురుషుడి యొక్క అంశతో పుట్టిన పాచికలం, కలిపురుషుడి చేతిలో ఉన్నవాళ్ళం, నిన్ను సర్వనాశనం చేయడానికి ఇంతకాలం పుష్కరుడి దగ్గర చేరాం, నీ ఆస్తంతా పట్టుకుపోయాం, ఇంకా కలిపురుషుడికి కసి తీరలేదు, చివరగా మిగిలినటువంటి బట్టొక్కటి నీ దగ్గర ఉంది, అది కూడా పుచ్చుకుంటేనే రుణం తీరుతుంది అనుకున్నాడు. అందుకే ఆ బట్ట కోసం మేము ఇలా పిట్టల రూపంలో వచ్చాం, నీ ఈ పిట్టల రూపంలో బట్ట పట్టుకుపోతున్నాం, నీ పొట్టకు మాత్రం కూడు లేక అల్లాడిపో పో అని పక్కపక్కనవి అదృశ్యమైపోయాయి. అంటే కట్టుకున్న బట్ట పోయింది, పెట్టపోయింది పాపం. ఆ మహారాజు గారు అప్పుడు ఏం చేయాలో తెలియక ఎంత భారీ అయినా పట్ట పగలు దిగంబరంగా ఆవిడ దగ్గరికి రాలేక పక్కనున్న పొదలో దాక్కుని హీనస్వరంతో దమయంతి అన్నట్ట. స్వామి అని ఉలిక్కిపడి లేచి చూసింది ఆవిడ, ఎదురుగుండా పొదలో ఉన్నాడు. అక్కడ దాక్కున్నారేమిటి అంటే, ఇప్పుడు బయటికి రాలేని దుస్థితిలో ఉన్నాను, ఉన్న బట్ట పోయింది అన్నట్ట. అయితే ఓ పని చేద్దాం, నాకు చీర నడుం వరకు చాలు కదా, ఈ పై భాగంలో చీర లేకపోయినా మీ దగ్గర నాకు సంకోచం ఎందుకు, ఈ పైన ఉన్నటువంటి చెంగుని మీ నడుముకు చుట్టుకోండి అందిట. ఆ రోజుల్లో చీర కాస్త పొడుగ్గా కూడా ఉంది ఆవిడకి, ఆ చీర ఇచ్చింది, ఆ చీర నడుముకు చుట్టుకున్నాడు. అంటే ఒక వస్త్రం ఆవిడికి నడుముకి, సగం వస్త్రం అటున్నది, ఇద్దరికి ఇప్పుడు ఏదో బ్రహ్మముడి అంటారు అలా ముడిలో ఉందన్నమాట. ఇప్పుడు చెంగు చెంగు ముడి వేయవలసిన అవసరం లేకుండా ఒకే చీర ఈవిడికి, ఆ చీర యొక్క అంచు ఆయనకి, ఆయన లుంగీలో కట్టుకున్నాడు. అలాగే ఎవరికీ కనపడకుండా వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేశారు. అప్పుడు అర్ధరాత్రి అవుతూ ఉంటే ఓ పక్కన ఆకలి, అవమానం, ఉన్న వస్త్రం పోయింది, అన్న వస్త్రాలు సరే ఉన్న వస్త్రం కూడా పోయింది అని భార్యతోటి, భార్యామణి, అక్షములు అంటే పాచికలు మోసం చేసిన ఆ వస్త్రం పట్టుకుపోయి ఇప్పుడు నీ అంచు చీర ఒక్కటి కట్టుకుని బతుకుతున్నాను, నీకింత అన్నం పెట్టలేను, రక్షించలేను, వస్త్రం ఇవ్వలేను, ఇది చూస్తే కేకారణ్యం, ఏ వేపు చూచినా భయంకరమైన సింహ శరభశార్దూలాది క్రూర మృగాలు తిరుగుతున్నాయి, మరో పక్కన కొండ చిలువలు పాములు తిరుగుతున్నాయి, ఆయుధం లేని నేను నిన్నేం రక్షిస్తాను, నా మాట విని నా రోజులు బాగుపడేదాకా, మళ్లీ నాకు సంపాదన వచ్చేదాకా, నాకు మంచి ఉద్యోగం దొరికేదాకా, నీ పుట్టింటికి పోకూడదా అంటే ప్రాణం పోయినా పోను, నేను ఎక్కడుంటే మీరెక్కడ, మీరెక్కడుంటే నేను ఎక్కడుంటాను, నేను పరమ పతివ్రతని అని నిరాకరించింది ఆవిడ. మీరు చెబితే చావడానికి సిద్ధం, కానీ మిమ్మల్ని వదిలి మాత్రం వెళ్ళను. ఈ ప్రపంచంలో కష్టకాలంలో భార్యకి మించిన బంధువు భర్తకి మరొకడు ఉండడు. నచ భార్యా సమం కించిత్ విద్యతే భిషజాం మతం ఔషధం సర్వదుఖేషు సత్యమేతద్బ్రవీమితే. ఏమండి, మనిషికి కష్టం అని ఒక రోగం వచ్చినప్పుడు, జీవితంలో ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకప్పుడు కష్టం వస్తుంది, ఆ కష్టం ఒక రోగం లాంటిది, ఆ రోగానికి మందు భార్య. అందుకే భార్య కంటే గొప్ప ఔషధం, మానవుడికి కష్టమనే రోగం వచ్చినప్పుడు మరొకటి లేదు, భార్య లేనివాడు ఒక విధంగా దురదృష్టవంతుడు. నేనండం కాదు, ఇది ఇప్పుడు కర్మయోగం కాదు, ఇది దమయంత అంటుంది. భార్యయే ఔషధం, భార్యయే సమస్తం. నచ భార్యాసమం కించిత్ విద్యతే భిషజామతం ఔషధం సర్వదుఖేషు, అన్ని దుఃఖములకి మందు భార్య అనే ఒక మందు. అటువంటి మందు ఈ ప్రపంచంలో మరొకడెవడు కనిపెట్టలేడు. సత్యం ఏతద్బ్రవీమితే, నేను నీకు ఈ సత్యం చెబుతున్నాను, నా మాట విను, నేను నిన్ను రక్షించుకుంటాను, నీకు కష్టం లేకుండా చేస్తాను, నేను నీ వెంట ఉంటాను, నువ్వు అన్నం పెట్టలేదని బెంగపెట్టుకోను, ఉన్న వస్త్రమే మనిద్దరం సర్దుకుందాం, ఏదో ఒకటి దొరకపోదు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఒడుదుడుకులు వస్తూ ఉంటాయి, సుఖం దుఃఖం వస్తూ పోతూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు నీ వెంట ఉండి దుఃఖం వచ్చిందని పుట్టింటికి పోతానా? అలా అలిగిపోను. ఇవాళ చీర తెచ్చిపెట్టలేదు కదా, మా పుట్టింటికి పోతున్నాను, విడాక్ విడాక్ అని అన్న నేను. అది కలిపురుషుడి యొక్క లక్షణం. నేను విడిచిపెట్టను కాక విడిచిపెట్టను అనగానే సరే అని అన్నాడు ఈయన. నిజంగా భార్యను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టమా? కానీ ఆవిడ దుఃఖం తట్టుకోలేక అలా అన్నాడు ఆయన. ఆ అర్ధరాత్రి ఇంచుమించుగా 12 గంటలు అది అవుతున్న సమయంలో ఒక్క నలుడికి మాత్రం నిద్రపట్టలేదు. దమయంతి స్త్రీ కాబట్టి అలిసిపోయింది కాబట్టి తిండి లేదు కనుక సొమ్మసిల్లి పడుకుంది. కలిపురుషుడు లోపల బాగా ఈయన్ని గిల్లాడు. అంటే కలిపురుషుడు లోపల ఆవహించాడని చెప్పాను కదా, ఆ కలి ప్రభావంతో నలుడికి మతిపోయినట్టు అయ్యేది. ఆయన ఏం చేశాడు, నా భార్యతో పాటు అడవుల్లో తిరగడమా లేక ఆవిడని వదిలించుకోవడమా, ఈ సుకుమారిని అడవిలో వదిలితే పాపమేమో అని లోపల ఉన్న ధర్మమూర్తి అనేవాట. లోపల మళ్ళీ కలిపురుషుడు గెల్లడం వల్ల ఏమయ్యేదనమాట, ఎందుకు వచ్చింది పెళ్ళం, నా బతుకే నేను బతకలేకపోతున్నాను, నాకే బట్టలు లేవు, ఇంక ఆవిడకి ఏం కొని పెడతాను, ఆవిడకి అన్నం పెడతాను అనిపించేది. తన చీర చెంగుని కత్తిరించేశాడు, జాగ్రత్తగా చింపేశాడు. తమయంతి పైన పవిటి కొంగుగా వేసుకునేటటువంటి ఆ చీర అంచునే తను కట్టుకున్నాడుగా లుంగి కింద. ఆ చెంగుని చింపుకుని కొంచెం దూరం వెళ్ళిపోయాడు. మళ్ళీ జాలి కలిగి ఈ సుకుమారిని అడవిలో ఎలా వదులుతాను అని మళ్ళీ వెనక్కి వచ్చాడు. మళ్ళీ వెనక్కి వచ్చాక చిచ్చి ఈవిడితో ఉంటే ఆవిడికి నాకు కష్టం అని మళ్ళీ వెళ్ళాడు. ఇలా 5-6 సార్లు ముందుకు వచ్చేవట వెనక్కి వెళ్ళేవాట. చివరికి ఒక రకమైన దుస్సాహసం తెచ్చుకుని, వద్దు నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతే ఈమె నన్ను కానక దుఃఖించి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది, హాయిగా విదర్భరాజు గారి దగ్గర రాజసౌఖ్యాలు అనుభవిస్తుంది, నా కష్టాలు తీరాక ఆవిడని కలుసుకోవచ్చు అనుకుని చివరికి గుండె రాయి చేసుకుని వెళ్ళిపోయాడు. అంతవరకు కలిపురుషుడు ఆయన్ని లోపలుండి పరమ ప్రేరేపణ చేశాట. పాపం తెల్లవారి దమయంతి లేచింది, నలుడు కనిపించలేదు. ఒక్కసారి ఆవిడకి మతిపోయినట్టయింది. పైగా చీర చెంగు కూడా కత్తిరించబడింది కదా, నా భర్త చీరని చింపుకుని ఆ కాస్త వస్త్రంతో అడవికి వెళ్ళిపోయాడు, నన్ను వదిలించుకుని ఒంటరిగా ఎందుకు వెళ్ళాడు అంటే నేను నా పుట్టింటికి పోతానని, నేను అలా ఎందుకు పెడతాను, ఆయన్నే అన్వేషిస్తాను అనుకున్నదట పాపం ఆవిడ. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అడవిలో ఉన్న చెట్టులు పొట్టలు గొట్టలు గుహలు మారుమోగిపోయేలాగా, ఓ నలచక్రవర్తి మహాత్మా నిత్య సత్యవ్రత పరమపతివ్రతని, నన్ను విడిచిపెట్టి వెళ్ళడం నీకు ధర్మం కాదు, ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని అరుస్తూ కొండల్లో కోనల్లో తిరిగింది, అడవుల్లో తిరిగింది. ఆవిడ అరుస్తున్న అరుపులు కొండ గుహల్లో నుంచి చెట్లలోంచి మారుమోగిపోయేదిటి పాపం. అలా విడిచిపెట్టకుండా ఆయన కోసం తెగ తిరిగింది. అది అడవి, అసలు ఎవరు ఎటు వెళ్ళారో తెలియదు. అటువంటి అరణ్య మార్గంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే హఠాత్తుగా పెద్ద కొండ చిలువ ఆవిడలా కాలు పెట్టగానే కాళ్ళు పట్టేసింది. భయంకరమైన అజిగరం, పెద్ద కొండ చిలువ, ఏనుగుని కూడా మింగగలిగే అంత కొండ చిలువది. అంత పెద్ద కొండ చిలువ క్షణకాలంలో దమయంతి కాళ్ళు పట్టేసింది. దమయంతి లోపలికి వెళ్ళిపోతుందంటే ఆ పాము లోపలికి తట్టుకోలేక, స్వామి నిషధ దేశాధిదీశ ఓ దమయంతి వల్లభ నలచక్రవర్తి రక్షించు రక్షించు నీ భార్యని నీ ధర్మపత్నిని, నన్ను కొండ చిలువ తింటుంది, ఇది కొండ చిలువ కాదు పాము కాదు కాలసర్పం రక్షించు అంటూ ఉంటే ఆ సమయంలో పక్కన వేట కోసం వచ్చిన ఒక కిరాతకుడు చూశాడు. వాడి బొడ్లో పెద్ద కత్తి ఉన్నది, ధనుస్సు ఉన్నది, చొరకత్తి ఉన్నది, అటువంటి ఆయుధాలతో ఉన్న కిరాతకుడు ఎవరో అరుస్తున్నారని చెట్టు మించి చూశాట. వాడు చెట్టు ఎక్కి వెళ్ళాడు. ఆ చెట్టు మీద ఎక్కి పైన ఒక వల పన్ని పిట్టలు అందులో పడితే ఒక పట్టుకుపోదామని, ఆ చెట్టు మీద నుంచే చుట్టుపక్కల ఎక్కడన్నా జింకల్లాంటి ఉన్నాయేమో చూసి వేటాడదామని ఆ చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద ఉన్నవాడికి స్త్రీ యొక్క ప్రలాపాలు వినబడ్డాయి. ఆ ప్రలాపాలు విని కిందకు చూశాడు. మరో చెట్టు కింద కొండ చెలువ మింగుతున్నటువంటి దమయంతి కనబడింది. వాడు వెంటనే చెక్క 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 చెట్టు మించి దూకేశాడు. ఓడబట్టుకుని అమాంతంగా వరలో ఉన్న కత్తి పీకాడు. ఆ కత్తితోటి పావుని ముక్కల ముక్కల కింద చీల్చి చంపేశాడు. దమయంతిని అప్పటికే ఈ మోకాళ్ళ దాకా పట్టుకుందిగా కొండ చెలువ, ఆ మోకాళ్ళకి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చీరి మరీ చంపేశాడు. ఆ పావును చంపిన తర్వాత రక్షించాడు. అమ్మా నీవెవరవంటే, నలచక్రవర్తి భార్యని, ఆయన ఏమయ్యాడో నన్ను వదిలించుకుపోయాడు, ఆయన కోసం వెతుక్కుతున్నాను అనగానే ముందు రక్షించాడు, రామ్మా అన్నాడు, కూడా తీసుకెళ్లాడు. అక్కడ చెరువు కనపడితే చెరువులో స్నానం చేయమన్నాడు. ఆమె స్నానం చేసి పైకి రాగానే ఆ తడిసిన చీరలో ఉన్న మంచి పద్మరాగపు వర్ణంలో ఉన్న పద్మినీ జాతి స్త్రీని చూడగానే వీడికి కూడా దుర్బుద్ధి పుట్టింది. రజని కరానన్న పీన పయోధర రాజిత రాజసుతం వెల్ల సద్గజపతి కామిని చందన గంధి ప్రకాశిత కాంతి సమన్విత పంకజదళలోచన చూచి కిరాతుడు కామని శాత శరాహతుడై నిజ హృదయం బెరిగిల్చల్లతాంగిక నిల్య చరిత్రకు వేడుకతో. ఆవిడ చంద్రబింబం లాంటి ముఖంతో ఉంది, సమున్నత వక్షస్థలంతో ఉంది, ధగధగా వెలిగిపోతున్న కాంతితో ఉంది. ఎంత అడవులలో తిరిగి అలిసిపోయినా చక్కనం చిక్కితే కూడా అందమన్నట్టుగా ఉంది. అన్నిటికీ మించి కనుబొమ్మల మధ్యలో ఆవిడకు పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చ పద్మాకారంలో ఉంటుంది, దాని మీద దుమ్ముపడి ఆ పుట్టుమచ్చ ఇంకా శోభతో ఉంది, సన్నని నడుముతో ఉంది. అటువంటి దానిని పైగా చందనగంధి, ఆవిడ శరీరం నుంచి సువాసన వస్తుందిట, మంచి గంధం వాసన వస్తుంది. అటువంటి ఆవిడ్ని చూచి తామర పువ్వురేకులు వంటి కళ్ళు కలిగిన ఆ సుందరీముడిని చూచి సుందరి పోయిన భర్త అలగపోయాడు. ఈ కిరాతక సామ్రాజ్యానికి అధిపతిని నేను, కిరాతక రాజుని, నన్ను ప్రేమించు అని అమాంతంగా వచ్చి చేయబట్టుకున్నాడు. ఆవిడ అనింద్య చరిత్ర అన్నారు. మాట వరసకు కూడా వేలు పెట్టి చూపించడానికి అవకాశం లేనంత పరమపతివ్రత. వీడో నిత్యం జీలుగు కళ్ళు తెగేవాడు, ఏజెన్సీ ఏరియాలో తిరిగి తెగతాగి మత్తెక్కి పశ్చిమాంశం తినేవాడు. అటువంటి వాడు ఆవిడ చేయబట్టుకున్నట్ట కాలయోగం పనికిరాక. దాంతో దమయంతికి ఆగ్రహం కలిగింది. అగ్నిశిఖలాగా నేను ఇతరులు అంటుకోవడానికి దగ్గరికి రావడానికి పనికిరాని దానిని, అటువంటి నన్ను ముట్టుకున్నావు కదా, ఈ క్షణమే దగ్ధుడి అయిపోంది. వెంటనే వాడు దగ్ధుడైపోయట, వాడి శరీరంలోంచి అగ్నిజ్వాలలు వచ్చి కాలి బూడిదైపోయాడు వాడు. నన్నయ్య గారి కవిత్వంలో అరుదైన పద్యాల్లో ఈ పద్యం ఒకటి అన్నమాట. ఆవిడ సౌందర్యం అనింజ చరిత్ర అండం, గొప్ప ఛందస్సు. దీనికి కవిరాజ విరాజతము అని పేరు. అంటే మనకి ఆది శంకరాచార్యులు వారు అయ్యగిరి నందిని రాశారు సారా, దానికి కవిరాజ విరాజతం అని పేరు అనమాట. చాలా అందమైన ఛందస్సు అనమాట. రజని కరానన్న మేచక కుంతల రాజిత రాజసుతం వెల్ల సద్గజపతి గామిని చందన గంధి ప్రకాశిత కాంతి సమన్విత పంకజదళలోచన చూచి కిరాతుడు కామని శాత శరాహతుడై నిజ హృదయం విరిగిల్చల్లతాంగిక నింద్య చరిత్రకు వేడుకతో. ఈ విధంగా తల్లి పరమసుందరీమణి తన పాతివ్రత్య మహిమతో మొత్తం మీద కిరాతకుండి దగ్ధం చేసింది. అంత శక్తి కలిగింది కాబట్టే నలుడు పుట్టింటికి పొమ్మన్నా పోకుండా అడవుల్లో తనను తాను రక్షించుకుంటూ కూడా ఆయన కోసం తిరిగింది. కాకపోతే మహిమ ఉన్నది కదానని ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు వాడరు, అత్యావశ్యక స్థితిలో తమ దివ్యశక్తులు వాడేవారు. ఇంకా అక్కడి నుంచి వాడు చావగానే మళ్ళీ యథాప్రకారంగా భర్త కోసం తిరుగుతూ ఉంటే దారిలో ఒక సార్థం కనపడింది. అంటే ఒక పెద్ద వర్తకుల గుంపు. పూర్వం ఏం చేసేవారంటే వ్యాపారాలు చేయడానికి వెళ్లే వాళ్ళందరూ తమతో పాటుగా వంట వాళ్ళని, మధ్యలో అడవుల్లోనూ లేకపోతే ఎక్కడైనా ఎడారుల్లోనూ దొంగల మీద పడకుండా ఉండడానికి మంచి రక్షక భటుల్ని, ధనుస్సులు కత్తులు పుచ్చుకున్న వాళ్ళని, ఇలాంటి రకరకాల వాళ్ళందరినీ వెంట పెట్టుకుని గుంపులుగా వెళ్లేవారట. అలా వెళ్లే వర్తకుల యొక్క గుంపుని సంస్కృతంలో సార్థము అంటారు. అలాంటి సార్థబాహుల గుంపు ఒకటి వెడుతోంది. వాళ్లల్లో వాళ్ళు దూరం నుంచి దుమ్ము కొట్టుకుపోయి జుట్టు విరబోసుకుని వస్తున్నటువంటి దమయంతిని చూశారు. దాంతో కొందరు కంగారు పడిపోయి అడవుల్లో బ్రహ్మరాక్షసులు ఉంటారట, ఆ బ్రహ్మరాక్షసేమో అని ఒకడన్నాడు, పిశాచ్యం అని ఒకడన్నాడు. చమి మొహంలో ఉంది. ఆవిడ కాంతిని చూస్తే, ఆవిడలో ఉన్న సహజమైన సువాసన చూస్తే ఆవిడ బ్రహ్మరాక్షసిలాగా పిశాచిలా కనపడ్డంలా సందేహం లేకుండా ఎవరు ఉత్తమ జాతి స్త్రీ అని కొంచెం జ్ఞానం కలిగినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారే, వాళ్ళు వచ్చి అమ్మా నీవెవరు అంటే, నేను నల చక్రవర్తి భార్యనండి, ఆయన కోసం వెతుకుతున్నాను, ఇంతకీ మా నలుడు ఎక్కడన్నా కనబడ్డాడా అంటే, మేము నలుండి అనేవాడిని ఎరగం, నలుండి మేము చూడలేదు, ఎందుకంటే మా సామ్రాజ్యం ఎక్కడో ఉన్నది, మేము ఎక్కడో కోసల దేశంలో ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం చేది దేశానికి ఎడుతున్నాం. చేది దేశాన్ని సుబాహుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గర వ్యాపారం బాగా సాగుతుంది. అందుకని మా దేశంలో ఉన్నటువంటి చందనము బంగారం ఇవన్నీ పుచ్చుకుని అక్కడ అమ్ముకుని అక్కడ ఉన్నటువంటి సామాన్లు మళ్లీ కొని వాటిని కోసలలో అమ్ముతాం. ఈ వ్యాపారంలో మాకు బాగా లాభం వస్తుంది. ధర్మ ప్రకారం నడుచుకునేటటువంటి వర్తకులం మేము అనగానే, అయితే ఓ పని చేయండి, ఆ చేది దేశానికి నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి, ఈ అడవిలో ఉండలేకపోతున్నాను, అక్కడ ఎవరైనా మహానుభావుడు నా భర్తను చూపిస్తాడేమో, నేను మీతో వస్తాను అన్నా నన్ను తీసుకెళ్ళి అంటే పాపం పెద్దవాళ్ళందరూ రావమ్మా నీలాంటి స్త్రీమూర్తికి రక్షణ కల్పించడం మా ధర్మం అన్నారట. అసహాయ స్థితిలో ఉన్న, నిస్సహాయ స్థితిలో ఉన్న నీబోటి ఒకనొక స్త్రీకి రక్షణ కల్పించడం మా ధర్మం రమ్మన్నారు. వాళ్లతో కలిసి ప్రయాణం అయ్యింది. 3 రోజులు ప్రయాణం చేశాక అడవిలో ఒక పగటిపూట ఒక పెద్ద చెరువు కనపడింది. 3 రోజులుగా ప్రయాణం చేస్తున్నాం, ఈ 3 రోజులుగా ఎక్కడా నీళ్లు పెద్దగా లేకపోవటం వల్ల వంటలు సరిగ్గా చేయలేదు, కాబట్టి ఈ రాత్రికి ఇక్కడ విశ్రమించి భోజనాలు ఇక్కడే వండుకు తిని ఈ పగటి భోజనం రాత్రి భోజనం ఇక్కడ చేసి తెల్లారాక స్నానాలు చేసి అప్పుడు మళ్ళీ బయలుదేరదాం అనుకున్నారు ఆ గుంపు వాళ్ళు. అక్కడ శిబిరాలు వేశారు, అంటే గుడ్డలతోటి పందిళ్ళు వేశారు, షామియానాలు మనం వేసుకోం అలాగే డేరాలు వేసుకున్నారు. వేసుకున్నాక వంటవాళ్ళు వంటలు మొదలెట్టారు. అడవింతా ఎండుకట్టెల బోళ్ళు ఉంటాయి కనుక ఆ ఎండుకట్టెలు పట్టుకొచ్చి నిప్పు రాజేసి వాటి మీద కుండలు పెట్టి అద్భుతంగా గరగరగా వంటలు తయారు చేశారు. కమ్మగా వంటలు తయారు చేశారు, రకరకాలైనటువంటి కూరలు వండారు, పాయసాలు వండుకున్నారట. దాణాకేం తక్కువ లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా వండేవాళ్ళు ఉంటారు కదా. అందువల్ల శుభ్రంగా భోజనాలు చేశాక అలిసిపోయి సాయంకాలం వేళ తొందరగా పడుకున్నారంతా, చెట్ల కింద పుట్ల కింద ఆ డేరాల్లోనూ పడుకున్నారు. కాలం కలిసి రాకపోతే అలా ఉంటుంది. దమయంతి, నా భర్త కనపడటం లేదు, ఏదన్నా అదృశ్య శక్తి నన్ను సంహరిస్తే బాగుండు, ఎవరన్నా నన్ను చంపేస్తే బాగుండు, ఏ పులో సింహమో నన్ను పొట్టన పెట్టుకుంటే పేడా పోతుంది, భర్తకి దూరమే బ్రతకలేను అనుకున్నదట. ఇలా అనుకుంటూ నిద్ర పట్టలేదు ఆవిడకి. ఇంతలో 1000 ఏనుగులు, భయంకరమైన మదించిన ఏనుగులు గుంపు దబ్బ 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 వచ్చేసింది. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఆ చెరువు ఏనుగులు చెరువు, అసలు ఏనుగులు తరచుగా వచ్చి ఆ చెరువుని వాడతాయి. వీళ్ళకి ఆ విషయం తెలియక చెరువు దగ్గర డేరాలు వేసుకున్నారు. ఇక ఏనుగులు, ఆ మదించిన ఏనుగులు అందులో పిచ్చెక్కినట్టు వచ్చాయి. ఆ బాగా మదజలం కారిపోతున్న ఏనుగులకి తెక్కెక్కువ, ఆ తెక్కతో వచ్చి చెట్లు పడగొట్టేసి అక్కడ ఉన్నటువంటి డేరాలు తొక్కేసి మనుషుల్ని పొడిచి పారేసి 4 వేసి 5 వేసి చొప్పున వాళ్ళని కసాపేసా పొడి చంపేసాయి. ఆ తర్వాత నీళ్లలోకి ఢామ్ ఢామన్ దూకాయి. ఈ లోపు నిద్రలో ఉండడం వల్ల, మామూలుగా వీళ్ళు మెలకుగా ఉంటే పారిపోయేవారు లేకపోతే బాణాలు కొట్టేవారు, అందరూ పాపం గాఢ నిద్రలో ఉండడం వల్ల దాదాపు 6000 మంది వర్తకులలో 5000 మంది చచ్చిపోయారట. 1000 మంది మిగిలారు. ఆ 1000 మంది హడిలిపోయి అతి కష్టం మీద గాయాలతోటైతేనే, కాస్త చిన్న గాయాలైతేనే పెద్ద గాయాలైతేనే మొత్తం మీద బతికి బట్టగట్టి దూరంగా వెళ్లారు. ఈ ఏనుగులు దబాదబా నీళ్లలో పడ్డాయి. అప్పుడు దమయంత అనుకుంది, చావాలని అనుకున్నది నేను, కానీ ఏ చావు వద్దు సుఖంగా ఉండాలనుకున్న వాళ్ళనేమో ఏనుగులు చంపాయి. ఇదేం భగవంతుడి యొక్క లీలో తెలియదు. కాలం అనుకూలించకపోతే బ్రతకాలనుకున్నవాడు చస్తాడు, చావాలనుకున్నవాడు బతుకుతాడు. మృత్యువుని కోరుతున్న నాకేమో మృత్యువు రావడంలా, బాబోయ్ మాకు చావద్దు మేము బతకాలి నిండు 100 ఏళ్ళు అనుకున్నవాడు చచ్చిపోయారు. ఇదేం దురదృష్టం అనుకుంటూ ఉంటే ఆ మిగతా వాళ్ళు అన్నారట, ఈ దౌర్భాగ్యురాలు పిశాచి రూపంతో మన దగ్గరకు వచ్చింది, ఇది రాబట్టే ఈ ఏనుగులు వచ్చి మన మీద పడ్డాయి, ఇది అపశకునం, ఒరే దీన్ని పొడి చంపేస్తే శనిదిలిపోతున్నారా అని కొంతమంది కత్తులు బుచ్చుకు మీదకు వస్తుంటే పెద్దవాళ్ళు అన్నారట, బుద్ధి ఉందో లేదా, స్త్రీని చంపడం ఏమిటి, మన కర్మకి మనమే బాధ్యులం అని కొంచెం అందులో సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు, అందుకని వాళ్ళు ఏమన్నారట, తప్పు తప్పు అన్నారట పెద్దవాళ్ళు. ఈ పెద్దవాళ్ళు ఆపుతూ ఉంటే ఈవిడ హడిలిపోయి వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు కత్తులు పెట్టి చంపుతారేమో అని పారిపోయిందిట. ఇక్కడ చూసారా మీరు, ఏనుగులు తొక్కి చంపేస్తే బాగుండనుకున్న ఈవిడే మళ్ళీ వాడు చంపడానికి మీదకి వస్తే భయం వేసి పారిపోయిందిట. ఈ ప్రాణభీతి ఉంది చూశారు, ఇది ఏ సమయంలో పట్టుకుంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు. ఒక క్షణకాలం చావాలనుకున్నవాడే ఆ క్షణం దాటిందనుకోండి, ఆ బలహీన క్షణం మళ్ళీ చావాలనుకోడు. ఆత్మహత్య చేసుకునేవాడిని మీరు ఎప్పుడు చూడండి, వాడు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు ఆ సమయంలో ఉన్న ధైర్యం, ఆ ప్రయత్నం విఫలం అయ్యాక మళ్ళీ చేయలేడు వాడు. మేడెక్కి కిందకు దూకుతాను అన్నాడు అనుకుందాం, వాడిని మనం రక్షించాక మర్నాడు పిలిచి ఇప్పుడు దూకరా అంటే నేను దూకరండి అంటాడు. ఎందుకని, అప్పుడు ఆ ధైర్యం వచ్చింది, ఇప్పుడు ఆ ధైర్యం పోతుంది. అందువల్ల ఈవిడికి భయం వేసి పారిపోయిందిట. పాప ఆ మిగతా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. దమయంతి మాత్రం తస్యా సర్వమిదం పాపం నాత్ర కార్య విచారణ అని వాళ్ళన్న మాటలు చెవులో మారుమోగిపోతూ ఉండగా, ఇదంతా దీని పాపమే అంటూ ఉండగా, అయ్యో నేనెంత పాపిష్టిదానని, ఇంతమంది చావుకి నేను మూల కారణమయ్యాని వాళ్ళు అంటున్నారు అంటూ ఉంటే, అప్పుడు ఆకాశవాణి, వెర్రిదానా నువ్వు ఉండబట్టి ఆ 1000 మంది బతికారు లేకపోతే మొత్తం చావాలి అందిట. నిజానికి వాళ్ళందరికీ దుర్మరణం రాసిపెట్టుంది. కనీసం ఇంట్లో ఎవరు చచ్చారో ఎవరు మిగిలారో తెలియజేయడానికి ఈ 1000 మంది ఎందుకు మిగిలారో తెలుసా? ఈ 1000 మంది ఈవిడిని ఆదరించాలి అనుకున్నవాళ్ళు. ఆమెను ఆదరించి అన్నం పెడతామని మకాం ఇస్తామని అన్నారు కదా, డేరాలో పడుకొనిచ్చారు కదా, ఆ పుణ్యం వల్ల ఈ 1000 మంది కూడా ఈ ఏనుగుల కాళ్ళ కింద పడి పచ్చడైపోకుండా బతికారన్నమాట. ఆ విషయం వాళ్ళకి తెలిసి తెలియదు, కానీ ఆకాశవాణి ఆ విషయం చెప్పింది. నిజంగా ఈ 6000 మందిలో 1000 మంది మాత్రం ఈమెకు ఆశ్చర్యం ఇద్దామన్నారు, తక్కిన వాళ్ళు వద్దన్నారు, వద్దన్న వాళ్ళు చచ్చిపోయారట. వీళ్ళు కూడా వద్దనుంటే వాళ్ళకు కూడా మిగతా వాళ్ళలాగే ఆయువు తీరి నశించేవారు. అందువల్ల ఒక్కోసారి మనకి తెలియక వాడెవడో వచ్చాడు, వాడి వల్ల మనకి అపశకునం అయ్యింది, నష్టం వచ్చింది అనుకోకండి, వాడి వల్ల కనీసం ఇలాగైనా బతికాం అనుకోండి. ఓసారి ఇలాగే జరిగింది, అందుకు చెప్తున్నాను. మేము బస్సు ఎక్కాం, ఆ బస్సులోకి ఎవడో పాపం పెద్ద ఆయన వచ్చాడు, ఆయన ఎక్కగానే బస్సు టైర్ ఢామని పగిలిపోయింది. వెంటనే లోపల వాడు అంటున్నారు, ఈ దరిద్రుడు ఎక్కాడండి, టికెట్ తీసుకున్నాడో లేదో ఎక్కట్లు మొదలయ్యాయి, టైర్ పగిలిపోయిందండి అన్నారు. అప్పుడు నేనన్నాను, ఆయన రాబట్టి టైర్ పగిలి బతికాం, లేకపోతే టైర్ పగలడం కాదు ఇంజనే పగిలేది, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యేది, మనల్ని చావకుండా పెద్ద ఆయన కాపాడాడని సంతోషించండి అన్నారు. మనకు తెలియదు కానీ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఎప్పుడూ సంపూర్ణంగా ఆయనని ఆశ్రయిస్తే. ఇప్పుడు దమయంతి అక్కడి నుంచి కొంతమంది విప్రులు చేదిపురానికి వెడుతున్నారట. వాళ్ళని చూసింది, మహాత్ములారా, నేను నలుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడి భార్యని, మా ఆయన సంగతి మీకు ఏమన్నా తెలుసా అంటే మేము చూడలేదు అన్నారట వాళ్ళు. మరి మీరు ఎక్కడికి వెడుతున్నారు? చేదిపురం వెడుతున్నామమ్మా, అక్కడ సుభాకుడు అనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తున్నాడంటే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళండి అంది. వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్లతో నగరంలోకి వెళ్ళాక వాళ్ళని వదిలేసి రాజవీధులలో, హా నలచక్రవర్తి, నిత్య సత్యవర్తి, మితహిత సత్యవాక్య అని ఆయన్నే తలుచుకుంటూ ఏడుస్తూ తిరుగుతూ ఉంటే అంతఃపురం పైనుంచి రాజమాత ఆ సుభాహుడి తల్లి చూసిందిట. ఎవరో ఒక పరమసుందరి పద్మరాగము వంటి కాంతి కలిగిన ఆవిడ వీధుల్లో తిరుగుతోంది. ఎందుకు ఆవిడ చూస్తే మారువేషం వేసుకున్న శచీదేవి ఏమో అనిపిస్తోంది. శచీదేవియో లక్ష్మీదేవియో పార్వతియో మారువేషంలో వీధుల్లో తిరుగుతున్నారు తప్ప సామాన్య స్త్రీకి ఆ కాంతి ఉండదు, ఆ పావిత్ర్యం ఉండదు, అంత పవిత్రంగా ఉంది ఆవిడ. ఆవిడ్ని తీసుకురండి అని చెలికెత్తెల్ని పంపింది. ఇప్పుడు మళ్ళీ కాలం కలిసి వస్తే ఏమైందనమాట, వీధుల్లో తిరుగుతుంటే రాజమాత చూడటం ఏమిటి, ఆ చూసిన ఆవిడికి ఈవిడి మీద అభిమానం కలగడం ఏమిటి, ఇదే దైవానుగ్రహం. వెంటనే చెలికెత్తులు వచ్చి, మా రాజమాత నిన్ను తీసుకురమ్మంది తల్లి అనగానే ఈవిడ వినయంగా వెళ్ళింది, ఆ రాజమాతకి నమస్కరించింది. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, 90 ఏళ్ళ స్త్రీ. ఆవిడకి నమస్కరించగానే ఆవిడ ప్రేమగా దగ్గరికి పిలిచి, అమ్మాయి, నిన్ను చూస్తే పరమ కళ్యాణ స్వరూపిణిలో ఉన్నావు, అంటే శుభప్రదమైన చరిత్ర కలిగిన ఉత్తమ స్త్రీగా కనపడుతున్నావు. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయింది, చెమట పట్టింది, అయినా నీ చెమట వల్ల దుర్గంధం రాకుండా పద్మవాసనే వస్తోంది, సుగంధమే వస్తోంది. ఎవరివి తల్లి? మారువేషంలో మమ్మల్ని అనుగ్రహించడానికి ఎక్కడికి అడుగు పెట్టినా త్రిమాతలలో ఎవరివైనా అంటే, లేదండి నేను ఎవరినో మీకు చెప్పలేను ప్రస్తుతం, ఎందుకంటే నేను ఎవరినో చెప్పుకున్నప్పుడల్లా నాకు కష్టం వస్తోంది, నేను ఒక పతివ్రతని, నా భర్త కోసం వెతుకుతున్నాను. నా భర్త ప్రస్తుతం అజ్ఞాతవాసంలో ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన కోసం వెతుకుతున్నాను. ఉన్న వస్త్రం సగమైపోయింది అనగానే ఆవిడ జాలిపడి, మా అంతఃపురంలో ఉండు, నీకు కావలసిన భోజనాధికారులు పదార్థాలు ఇస్తాను, వస్త్రాలు ఇస్తాను, ఉంటావా అంటే, అమ్మా నేను సైరంధ్రి వృత్తిలో ఉన్నాను, అంటే ఎవరి ఎంగిలి తినను, మాసిపోయిన బట్టలు కట్టుకోను, చెయ్యరాని పనులు చెయ్యను, పరమ పతివ్రతనే ఒంటిపూట భోంచేస్తాను, ఒకళ్ళు కట్టిన బట్టనే కట్టను. అలాంటి నియమాలన్నిటికీ నీవు అంగీకరిస్తే నా పాతివ్రత్యానికి భంగం లేకుండా నువ్వు చూస్తానంటే, నీ అంతఃపురంలో ఉంటానంటే, సందేహం లేకుండా మా అంతఃపురం చాలా పవిత్రమైన అంతఃపురం, నా కూతురు సునంద, ఈ సునందని నీకు స్నేహితురాలుగా ఇస్తాను, మీ ఇద్దరు కలిసి ఉండండి, నీలాంటి ఒక గొప్ప ఇల్లాలు నా రాజ్యంలో నా మందిరంలో ఉంటే నా రాజ్యానికి శుభం అన్నది రాజమాత. ఆ రాజమాతకి ఒక కొడుకు కూతురు, కొడుకు రాజు సుబాహుడు, ఆయనకి పెళ్ళయింది, కూతురు సునందకి ఇంకా పెళ్లి కాలేదు, అందుకని పెళ్లి కాని తన కూతురికి మంచి బుద్ధులు విద్య నేర్పమని ఈ దమయంతికి అప్పగించింది. దమయంతి స్నానం చేసి ఉతికిన వస్త్రం కట్టుకుని, ఎక్కువ అలంకారం చేసుకునేది కాదు, భర్త లేకపోవటం వల్ల అలంకారం చేసుకోకుండా భగవత్ పూజ చేసి మంచి పువ్వులు దండలు గుచ్చుతూ ఈ సునందకి వేద విద్యలు నేర్పింది, సంగీతం నేర్పింది, నృత్యం నేర్పింది. అక్కడ నోములు నోచుకుంటూ, దేవతలకి సంబంధించిన వ్రతాలు నోచుకుంటూ తన భర్త రావాలనుకుంటూ అక్కడ ఉండిపోయింది. ఇంకక్కడ నలుడు, తన భార్య యొక్క చీర చెంగుని నడుముకి వస్త్రంగా చుట్టుకుని భయంకర కేకారణ్యంలో కొంత దూరం వెళ్ళాడు. వెడుతున్నంతసేపు భార్యనే తలుచుకున్నట్ట, ఎంత మూర్ఖుణ్ణి నేను, నా భార్యకు అన్యాయం చేశాను, ఆవిడ వదిలాను అని కాసేపు అనుకునేవాడు. మరికొంతసేపు ఏమనుకునేవాడు, వదలకేం చేయను, ఆవిడ నాతో పాటు తిరుగుతూ ఉంటే ఆవిడకి ఏదైనా బెడద వస్తుందేమో, ఆవిడ క్రూర మృగాలు చంపుతాయేమో, తిండి లేక చచ్చిపోతుందేమో అనే బెంగ వల్ల నేను ఇంకా కుంగిపోతున్నాను. నేను ఆవిడ అడవిలో వదిలేస్తే తప్పక పుట్టింటికి వెడుతుంది, హాయిగా పుట్టింటిలో అయినా సుఖంగా ఉంటుంది, ఇంత అన్నం తింటుంది, వస్త్రం కట్టుకుంటుంది, అందువల్ల నేను వదలడం ధర్మం అని మళ్ళీ అనుకుంటాడు. మళ్ళీ ఇంకోసారి ఏమనుకుంటాడు, అడవిలో వదిలేస్తే మాత్రం నా మీద ప్రేమ కలిగినటువంటి దమయంతి పుట్టింటికి వెడుతుందా, వెళ్ళదు, అభిమానవతి కొంపతీసి ఆత్మహత్య చేసుకోదు కదా అనుకుంటాడు కాసేపు. మరికొంతసేపు, ఆవిడ అంత పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకోదు, తప్పక నా రాక కోసం ఎదురు చూస్తుంది అనుకుంటాట. ఇలా పాపం ఏది జరుగుతుందో ఏది జరక్కో తెలియక ద్రౌపది ఈ దమయంతి విషయంలో అలా వెంగే పెట్టుకున్నాడు పాపం. ఆయన మనశ్శాంతి లేదు, తిండి లేకుండా రేయింబవళ్ళు అడవిలో తిరుగుతూ ఉండగా కర్మలో కర్మ అంటారు. ఒకరోజున అడవంతా అంటుకుపోయింది ఆయన ఉన్న ప్రాంతం అంతా, అసలే కష్టంలో ఉన్నట్ట. ఆ కష్టం మీద మళ్ళీ కష్టం, సినిమా కష్టాలు అంటారు సరే. హీరో గారికి గుడ్డి తల్లి, గుడ్డి చెల్లెలు, వికలాంగురాలైన భార్య, ఇంకో వికలాంగురాలైనటువంటి తల్లో లేకపోతే ఇంకెవడో చుట్టాలో, ఇవి సరిపోక ఉద్యోగం పోతుంది, ఎవడూ రానివాడో, ఈ కష్టాల్లో ఈ కర్మ కాలం కలిసి రాకపోతే అలా ఉంటాయి. వస్త్రం లేదు, తిండి లేదు, బుర్ర పనిచేయడం లేదు, ఉన్న భార్యను వదిలేశాడు. ఆ స్థితిలో అడవిలో తిరుగుతూ ఉంటే అడవంతా అంటుకుపోయిందిట, భయంకరమైన దావాగ్ని, చెట్లకి నిప్పంటుకుపోయి ఆ చెట్లు చిటపట శబ్దాలతో నిప్పురవ్వలు పైకి లేచిపోతూ ఉండగా ఆ అగ్నిజ్వాలల మధ్యలో ఇరుక్కుపోయాడు ఆయన. అవిరళ విస్ఫులింగ నివకంబుల అభ్రపదంబునంటుచు దవదహనం బుధగ్ర తరుదాహము చేయుచునున్నదూచి మానవపతి దాని అంతరమునన్ వినియ నరనాథ నన్ను గారవమున కావ వేగ ఇటు రమ్మను ఆర్తమహానినాదమున్. పెద్ద పెద్ద నిప్పురవ్వలు ఆకాశం అంటుతున్నాయి, పెద్ద పెద్ద పొగలు లేచిపోతున్నాయి, చెట్లు చిటపట కాలిపోతున్నాయి, అగ్నిజ్వాలలు లేచిపోతున్నాయి, మంటలు కూడా ఓ చోట బూడిద రంగులో, ఓ చోట ఎర్ర రంగులో, ఓ చోట నీలం రంగులో, మరో చోట పసుపు రంగులో, మరో చోట అదో విచిత్రమైనటువంటి వర్ణంలో చిత్రవర్ణాలతో అగ్నిజ్వాలలు పైకి లేచిపోతూ ఉంటే, ఇంతంత నిప్పురవ్వలు పైకి లేచిపోతూ ఉంటే, పిట్టలు జంతువులు కాలిపోతూ ఉంటే చూచి ఈయన కొన్ని చెట్ల మధ్యలోంచి తప్పుకుని బయటికి పోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తనను తాను కాపాడుకుని ఈ అగ్ని దావాగ్ని నుంచి ఎలా బయటపడదామా, ఏది మార్గమా అనుకుంటూ ఉండగా అక్కడ ఒక పెద్ద పొద కనపడింది. ఆ పొదలో నుంచి, ఓ మహాత్మా, మహారాజా, నలచక్రవర్తి, నన్ను రక్షించు, ఇందులోంచి బయటికి రాలేకపోతున్నాను, కాపాడు తండ్రోయ్, కాపాడు, నా శరీరం కాలిపోతోంది అని పెద్ద పెద్ద ఆర్తనాదాలు వినబడ్డాయి. నేనే ఇక్కడ కాలిపోతూ ఉంటే మళ్ళీ ఇంకోడెవడో రక్షించంటున్నాడు, అయినా కష్టంలో ఉన్నవాడిని రక్షించడం రాజధర్మం అనుకుని ఆ పొద దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఆ పొదలో ఓ భయంకరమైనటువంటి సర్పం నోటొక్క పడగలతో చుట్టలు చుట్టుకుని ఉంది. సర్పమా, నువ్వెవరివి, నిన్ను నేనే వెతుతానన్నట్ట. నన్ను కర్కోటకుడు అంటారు, ఆదిశేషుడి యొక్క సోదరుణ్ణి, కద్రువ యొక్క కొడుకుని, నా పేరు కర్కోటకుడు, నాకు మహామహిమలున్నాయి, కానీ ఏం లాభం, ఒకప్పుడు నా కర్మగాలి నారద మహర్షి అడవిలోకి వస్తూ ఉంటే వేళాకోళమాడి బుస్సుని కాటేశాను, దాంతో నారదుడికి ఆగ్రహం కలిగింది. మయా ప్రలబ్ధో బ్రహ్మర్షి నారద సుమహాతపాహ తేన మన్యుపరీతేన శప్తోస్మి మనుజాతప. ఒకరోజున నారదుడు ఇక్కడ జపం చేసుకుంటున్నాడు, నేను ఆయన్ని వేళాకోళం చేశాను, అయినా ఆయన జపం మానలేదు. కపటీ నారద, నీ తపస్సెంత, నీ బ్రతికెంత, చీటికి మటికి లోకాలన్నీ తిరుగుతావు, కలహ భోజన అని వెళ్ళి ఆయన్ని కాటేశాను, అవమానించాను. ఆయనని కాటు వేయగానే ఆయనకేం అవ్వలేదు, కానీ ఆయన కోపం వచ్చింది, నన్ను తిట్టావు, నోటికొచ్చినట్టు మాట్లాడావు, అవమానించావు, నా జపం పాడు చేశావు, ఇవి క్షుద్ర లక్షణాలు. ఈ రోజు నుంచి, ఈ పొదలో నుంచి నీ అంతట నువ్వు బయటికి రాలేవు, ఎవరన్నా నిన్ను మోస్తే తప్ప. నీకు అన్ని శక్తులు ఉంటాయి, కానీ ఈ స్థానం దాటి మాత్రం బయటికి రాలేవు అని చెప్పించాడు. అప్పటి నుంచి నేను ఈ పొదలో పడున్నాను, కాకపోతే నాకు మహిమలు ఉన్నాయి గనక అవి పోలేదు గనక, ఆహారం కోసం బొటన వేలంత అయిపోయి ఇక్కడ దగ్గరికి ఏదైనా జంతువు వస్తే ఆ బటన వేలంతా ఉండడం వల్ల అది ధైర్యంతో దగ్గరికి వస్తుంది. రాగానే అసలు రూపం ధరించి మింగేస్తున్నాను. అన్ని శక్తులు ఉన్నాయి, ఒక్క ఈ పొద దాటి మాత్రం బయటికి వెళ్ళలేను, నాకుగా నేను వెళ్ళలేను. నారదుడు నీ అంతట నీవు ఇక్కడి నుంచి కదలలేవు, ఎవరైనా తీసుకు వెడితే తప్పని చెప్పించాడు. ఇక్కడ 10 సంవత్సరాలుగా దీనుడనై కదలలేక అల్లాడిపోతున్నాను. ఈ శాపం ఎలా పోతుంది అంటే, ఎవడైనా నిన్ను ఈ పొద నుంచి ఎత్తుకెళ్ళి బయట పెడితే అప్పుడు ఈ శాపం పోతుంది అన్నాడు నారదుడు. నన్ను చూడగానే హడిరిపోయి ఎవరు రావడంలా. ఇప్పటికి నువ్వు వచ్చావు, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను బయటికి తీసుకెళ్ళగలవా అంటే ఇంత శరీరంతో ఉంటే నిన్నేం తీసుకెళ్తానన్నాడు ఆయన. అబ్బే నాకు మహిమలు ఉన్నాయని చెప్పానుగా, ఇదిగో చూడు నా శక్తులేం పోలే, ఒక బయటికంటే వెళ్ళలేను గాని అని చూస్తుండగా అంగుష్ట ప్రమాణ శరీరుడు అయిపోయాడు, కేవలం బటన వేలంత అయిపోయాట. ఇప్పుడు తీసుకెళ్ళాను గానే వెంటనే ఈయన ఏం చేశాడు, ఉన్న వస్త్రం ఇది ఒకటే, నేను ఈ బట్ట లోపలేస్తాను, అందులో పడు, ఆ బట్టను బయటికి లాగుతాను, ఎందుకంటే లోపలికి వస్తే నేను కాలిపోయేటట్టున్నాను అని పై వస్త్రాన్ని మళ్ళీ వాడి కోసం విసిరెట్ట. వాడు అందులో పడగానే ఆ మూట పుచ్చుకుని బయటికి లాగాడు. లాగి భుజం మీద పెట్టుకుని చాలా వేగంగా ఆ దావాగ్నిలో నుంచి బయటపడ్డాడు. నాయన నీకు పుణ్యం ఉంటుంది, ఒక సరోవరం ఉంది ఇక్కడికి దగ్గరలో, పెద్ద సరస్సు నీటి కొలను, అక్కడికి నన్ను చేర్చు అన్నట్ట. అక్కడికి వెడితే నా వేడి తగ్గుతుంది అనగానే సరోవరం దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన. ఇక్కడికి సరోవరం వచ్చింది, ఇక దిగుతావా అంటే ఇంకొక 10 అడుగులు నడవ్వా అన్నట్టు ఆయన. 10 అడుగులు ఈయన లెక్క పెట్టుకుని ఆయన 10 అన్నాడుగా, అందుకని 1, 2 అని అడుగులు వేస్తూ 10 అడుగు ఆపెట్ట. 10 అడుగు వేసి అక్కడ ఆగాడో లేదో కర్కోట కూడా వస్త్రంలోంచి బుస్సును పైకి వచ్చి అమాంతంగా నుదుటి కాటేసాడు. అందుకని అనమాట, ఒరే వాడు ఉట్టి కర్కోట కొడురా అంటారు. ఉపకారం చేసిన వాడిని అంటే ప్రాణం రక్షించిన వాడిని కాటేశాడు వాడు. అందుకని ఎవరైనా ఉపకారం చేసిన వాడికి కూడా కీడు చేస్తే వీడికి దయలేదు, ఉట్టి కర్కోట కుట్ర బాబు అంటాం మనం. ఎందుకని అనమాట, నలచక్రవర్తి వాడేదో దావాగిరిలో కాలి బూడిదైపోతుంటే వస్త్రం కూడా ఇప్పి మరీ సిగ్గు లేకుండా పాపం రక్షించాడా? అలా రక్షించిన వాడిని 10 అడుగులు వెయ్యాను అని ఆ 10 అడుగు దగ్గర కాటేశాడు. దాంతో క్షణంలో శరీరం కంపించిపోయి చేతులు పొట్టైపోయాయి, గూని శరీరం అయిపోయింది, నల్లగా అయిపోయాడు, వికృతాకారుడైపోయాట పాపం. అసలే ఈ వెన్ను దగ్గరేమో నడవలేక నానాయాత్ర పడుతుంటే గూని వచ్చేసింది, చేతులు ఇలా కొరత అయిపోయాయి. పొట్టి చేతులు వాళ్ళు ఉంటారు సరే, అలా పొట్టి చేతులు పొట్టి కాళ్ళు గూనితో నల్లగా మారిపోయాడు. బంగారపు రంగులో ఉండేటటువంటి నలచక్రవర్తి వికృతాకారుడు అయిపోయాడు. అప్పుడు నలుడు కర్కోటక, ప్రాణాలకి తెగించి అగ్నిజ్వాలల నుంచి నిన్ను కాపాడితే నువ్వు నాకు చేసే ఉపకారం ఇదా అంటే, నాయన ఇది దేవతల యొక్క అనుజ్ఞ, నన్ను శాప విముక్తుణ్ణి చేసి ప్రాణగండం నుంచి రక్షించి పొదలోంచి బయటికి తీసుకొచ్చి హాయిగా స్వేచ్ఛగా తిరిగే ఉపకారం చేసావు, నేను నిన్ను ఎందుకు కాటేశానో తెలుసా? నీకు అపకారం చేయడానికి కాస్తమా? పైకి ఇది అపకారంలా అనిపిస్తుంది. ప్రస్తుతం నీకు కాలం బాగాలేదు, కాలు ఓహి దురతిక్రమ, కాలాన్ని ఎవరూ దాటలేం. ఈ కాల ప్రభావంతో నీకు కొద్ది రోజుల్లో ప్రాణగండం వచ్చేటటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది, అది నాకు తెలుసు, నాకు జాతకం తెలుసు. నీకు నీ శత్రువుల వల్ల, పుష్కరుడి వల్ల, వాడి అనుచరుల వల్ల ప్రాణాపాయం ఉంది. నీ రూపంలో నువ్వు ఉన్నావా, నిన్ను వాళ్ళు చంపుతారు, అందుకే నిన్ను రక్షించడానికి నేను ఎంత ఉపాయం చేశాను. నన్ను ఎలాగో రక్షించావు, నారద శాపం నుంచి విముక్తుని చేశావు, అలా విముక్తుని చేసి నువ్వు నన్ను తీసుకెడుతూ ఉంటే నాకు నీ నుదురు చూడగానే నీ జాతకం నాకు అర్థమయ్యింది. ఓ చిన్న గండం నీకుంది, ఈ గండం నుంచి నేను ఎలా గట్టెక్కించాలి అని ఆలోచించాను, అందుకే 10 అడుగులు వెయ్యన్నాను. 10 అంటే దశ, నీ దశ తెప్పడానికి 10 అడుగులు వెయ్యమని నీ కాటు వేశాను నీ నుదుట. నీ రూపం మారింది, ఇప్పుడు నిన్నెవరు గుర్తుపట్టలేరు. కొంతకాలం పాటు నువ్వు ఈ మారు వేషంలో అజ్ఞాతవాసం చెయ్యి. ప్రస్తుతం నువ్వు ఇక్కడ అక్కడ తిరగడం కాకుండా ఋతుపర్ణుడు అని పేరు కలిగిన ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళు. ఆయన అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్నాడు, ఇక్ష్వాకు మహారాజు వంశస్థుడు, చాలా గొప్పవాడు ఆయన. ఆ ఇక్ష్వాకు వంశస్థుడైన ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి అతనికి గుర్రాల మీద చాలా ఆసక్తి, అశ్వశిక్షకుడిగా ఉండు, నీకు ఎలాగ వంటలు కూడా బాగా వచ్చు, ఇటు అశ్వశిక్షణ ఇటు వంటలశాల ఈ రెండింటినీ నిర్వహించు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, నీకు కొంతకాలం పోయాక శుభగడియలు వస్తాయి, నీకు ఎప్పుడు ఈ రూపం నుంచి విముక్తి కావాలనుకున్నా తక్షణం కర్కోటక అని నన్ను తలుచుకో, అప్పుడు నేను నీకు ప్రత్యక్షమై నువ్వు నాకు రక్షణ కోసం ఇచ్చిన ఈ పిచ్చ చీర ఉందిగా ఈ వస్త్రం నీకు ఇస్తాను, ఈ వస్త్రాన్ని నువ్వు ఒంటికి కప్పుకో, అప్పుడు నీ విషం విరిగిపోయి నీ రూపం నీకు వస్తుంది, కానీ తొందరపడి మాత్రం నీ రూపం తెచ్చుకోకు. ఇక ఇప్పుడు ఉన్న వస్త్రం నేను పట్టుకుపోతున్నాను, నాకు గుడ్డలేదని బెంగపెట్టుకోకు, నీకు అద్భుతమైన వస్త్రం వచ్చుగా కనగానే ఆయన నడుముకి వస్త్రం వచ్చేసింది. ఈ విధంగా నలుడు ఏమయ్యాడు, బాహుకుడు అంటే పొట్టి చేతులు కలిగిన వాడు అయిపోయాడు పాప. నలుడు బాహుకుడై విజ్ఞానహీనుడయ్యే, ప్రస్తుతానికి తానెవరో తెలియకుండా ఈ నలుడు బాహుకుడయ్యాడు. సరే కర్కోటగా, నువ్వెందుకు ఈ పని చేసావో, ఇది కూడా కాలస్వరూపం యొక్క ప్రభావం, కాలప్రభావాన్ని ఎవరం దాటలేము అని అతని దగ్గర నుంచి బయలుదేరాడు. అతి కష్టం మీద ఇక్ష్వాకు వంశస్థుడైన అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్న ఋతుపర్ణుడి దగ్గరికి చేరాడు. ఈలోపు ఏం జరిగింది, ఈ విదర్భకి ఇంద్రసేనని ఇంద్రసేనుణ్ణి దేబెట్టడానికి వెళ్ళాడని చెప్పాను కదా, ఈ నలుడి యొక్క రథసారథి వారిష్ణేయుడు, ఆయన రథంతో పాటు అక్కడ ఉండిపోయి కొద్ది రోజులు, ఆ తర్వాత నలుడు లేకుండా నేను ఇక్కడ ఉండలేను, ఈ రథము ఇవన్నీ ఇక్కడ వదిలేస్తాను, నేను కొద్ది రోజుల పాటు నలుణ్ణి వెతుక్కొస్తాను అన్నట్ట భీముడితోటి. అప్పుడు భీముడు అన్నాడు, నా కూతురు ఏమయ్యిందో తెలియదు, అల్లుడేమయ్యాడో తెలియదు, మనవణ్ణి మనవరాల్ని ఇక్కడ అట్టే పెట్టావు, రథం కూడా ఇక్కడ వదిలేసావనుకో, నువ్వు తిరగాలంటే కష్టం, కాబట్టి మా మాట విని ఈ రథాన్ని తీసుకెళ్ళు, ఈ రథాన్ని బట్టైనా నలుడు నిన్ను గుర్తుపడతాడు, అప్పుడు అతన్ని నా దగ్గరికి తీసుకురావచ్చు, ఈ రథాన్ని పట్టుకెళ్ళు అన్నట్ట. అందుకని ఆ రథాన్ని తీసుకుని వారిష్ణేయుడు అనేవాడు నలుడి యొక్క సారథి అక్కడి నుంచి బయలుదేరాడు విదర్భ నుంచి. ఆయనకి నలుడి యొక్క జాడ తెలియలేదు. నలుడి జాడ తెలిసేదాకా కొంతకాలం పాటు అయోధ్యలో ఉండు అందిట ఆకాశవాణి. అందుకని వాడు కూడా అయోధ్య వచ్చాడు. ఋతుపర్ణుడి దగ్గర చేరి నేను నిన్ను కొంతకాలం సేవిస్తానన్నట్ట. నువ్వెవరు అంటే నేను ఒకప్పుడు ఒక మహానుభావుడి దగ్గర రథసారథిగా ఉన్నానండి, కొంతకాలం మీ నగరంలో ఉంటానండి, ఎందుకని నడకకుండా నాకు ఆశ్చర్యం ఇస్తే నేను సమయం చూసి మీకు నా విశేషాలు చెబుతాను, ఉపకారం చేస్తానని ఈ విధంగా వారిష్ణేయుడు కూడా నలుడి సారథి కూడా అక్కడే చేరాడు. సరిగ్గా వారిష్ణేయుడు ఉన్నటువంటి కొలువులోకే ఈ బాహుక రూపంలో నలుడు వచ్చాడు. ఆ సమయంలో మహారాజు మహావీరుడు ఋతుపర్ణుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయనకి రాజఋషి అని పేరు, పరాక్రమం కలిగిన వాడు, జనకుడి లాంటి వాడు, ధర్మమూర్తి, నియమనిష్టలు కలిగినటువంటి వాడు. ఆయన సభలో ఉండగా ఈ బాహుకుడు పొట్టి చేతులు కలిగిన వాడు, గూని కలిగిన వాడు వచ్చి, మహారాజా నన్ను బాహుకుడు అంటారు, కారణాల వల్ల నాకు శాపం తగిలి ఆ కారణాంతరాల వల్ల శరీరంలో మార్పులు వచ్చాయి, రోగగ్రస్తుండయ్యాను, రోగగ్రస్తుండైనా విద్యలు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు, నాకు గుర్రాలని నడపడం బాగా తెలుసు, అస్య హృదయం ఎరుగుదును, అంటే ఏ గుర్రం ఎలా పరిగెడుతుందో, ఏ గుర్రానికి ఏ శక్తి ఉందో, ఏ గుర్రానికి రోగం ఉందో, ఏ గుర్రానికి సంతానోత్పత్తి ఉంటుందో, దేనికి ఉండదో, ఇవన్నీ తెలుసు. నేను తట్టానంటే గుర్రం మహావేగంగా పరిగెడుతుంది. గుర్రములకున్న శక్తులు తెలుసుకునే ఆ విద్య పేరు అస్య హృదయం. అది ఎరిగిన వాణ్ణి, మీ నగరంలో ఉంటూ గుర్రాలకి శిక్షణ ఇస్తూ మీకు సేవ చేస్తాను, ఇది కాక మంచి వంట కూడా చేసి పెడతాను, నాకేం రూపాయి ఒక్కర్ల భోజనం పెడితే చాలన్నట్ట. ఆయన సంతోషించి, సర్లే అయితే ఇటు నా మహానస గృహాన్ని కాపాడు, మహానసం అంటే వంట ఇల్లు అనమాట, వంటింట్లోనూ ఉండు, మంచి వంటలు చేసి పెట్టు, గుర్రాలకి శిక్షణ ఇయ్యి అని అతన్ని కొలువులో ఉద్యోగిగా నియమించుకున్నాడు. నీకు ఇద్దరిని సహాయకులుగా ఇస్తున్నాను. ఒకప్పుడు ఎవరి దగ్గరో రథసారథిగా పనిచేసేట ఇతని పేరు వారిష్ణేయుట్ట, ఇతడు కూడా నీకు అండగా ఉంటాడు అనగానే నలుడు అతను గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టిన తాను బాహుకుడి రూపంలో ఉన్నాడు కాబట్టి తనను అతడు గుర్తుపట్టలేడు కనుక ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఇంక రెండో వాడు జీవలుడు, వీడు వంటల్లో బాగా సాయం చేస్తాడు. ఇతడికి చెక్క 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 పిండి రుబ్బడం, పిండి కలపడం, బియ్యం నానబెట్టడం, ఆ బియ్యం కడగడం, ఎసట్లో వేయటం, ఇవన్నీ తెలుసట. అతన్ని కూడా ఇతనికి సాయంగా ఇచ్చాడు. వారిష్ణేయుడు జీవలుడు తనకి సహాయకులుగా అజ్ఞాతవాసంలో ఉండిపోయాడు పాపం ఇక్ష్వాకు వంశస్థుల యొక్క ఇంట్లో. ఇలా ఒక సంవత్సర కాలం గడిచాక ఎందుకో ఒకనాటి అర్ధరాత్రి వేళ ఈ బాహుకుడికి భోజనం అయి పడుకున్నాక నిద్రపట్టక దమయంతి గుర్తుకొచ్చింది. హా దమయంతి అని లోపల లోపల అనుకుని, పైకి మాట్లాడకూడదు కనుక దమయంతి అనే పేరేమో లోపల అనుకునేవాట. దుఃఖం ఒక్కోసారి తెలియకుండానే నోట్లోంచి బయటకు వచ్చేది. ఆ బయటకు వచ్చినప్పుడు, హా ప్రేయసి, నీ కాలి గోటికి కూడా బలాదూరు ఆ ఊర్వశి, స్వర్గాదపి అతి గరీయసి అంటూ రకరకాలుగా పలవరించేట. ఇతడిలాగా ప్రేయసి సౌందర్యవతి అడవిలో వదిలేశాను నువ్వు ఏమైపోయావో నీలాంటి అపురూప సుందరి మళ్లీ దొరుకుతుందా అని ఏడుస్తూ ఉంటే ఈ పక్కన జీవలుడనేవాడు వంటలో సాయం చేసేవాడు ఉన్నాడే వాడు విన్నాడు. వాడికి ఆ పూట నిద్ర పట్ల పైగా ఈయన పెద్ద పెట్టున కలవరిస్తున్నాడు. అది విని ఆయన తెల్లబడి ముక్కు మీద వేలేసుకుని అమ్మమ్మ ఈ కామం ఎంత విచిత్రమైనది, అర్ర పొర్రడు కురుచ చేతులు వరవ శరీరం బుగలిగి వరులకు చూడం కొరగా కుండియు మన్మధు నరపుల బడి ఎడు ఇతండు యువతి ప్రియుడై. వీడి చేతులు చూస్తే పొట్టే, వీపు చూస్తే గూని, శరీరం చూస్తే వికృతం వంగిపోయి ఉన్నాడు. ఇతరులు వీడిని చూస్తే హడిలి పారిపోతారు. ఈ మన్మథాకారుడు మన్మథ బాధకి గురైపోయాడు. ఆహా, ప్రపంచంలో ఈ విచిత్రమైన సంఘటనలు ఎలా సృష్టిస్తాడో తెలియదు ఆ బ్రహ్మదేవుడు. ఈ వికృతాకారుడు కూడా మన్మథ బాధే, పోనీ అందంగా ఉన్నవాడు ప్రేయసి అని ఎవరినన్నా ప్రేమించారంటే అర్థం ఉంది. వీడు మొహం చూస్తే నాకే హడలు. అన్నం అంటారా అద్భుతంగా వండుతాడు, కూరలు చూస్తే చాలా రుచిగా ఉంటాయి, వీడు విద్యలు గొప్పవి, మనిషిని చూస్తే భయం వేస్తుంది. అటువంటి వీడు ప్రేయసీ అంటూ విరహతాపానికి గురవుతున్నాడు. వీడే ఇలా ఉన్నాడంటే వీడి భార్య ఆ ప్రేయసి ఇంకంత సౌందర్యవతియో అని వేళాకోళం ఆడేట. పైకంటే బాగుండదు కనుక లోపల లోపల అని అనుకుని వీపే చెయ్యేసి, ఏం బాహుక ఏదో తాపానికి గురైనట్టున్నావు, ఎవరినో ప్రేయసి అని కలవరిస్తున్నావు, ఇంతకీ నీ ప్రియురాలు ఎవరు, నీకంటే ఇంకొంచెం ఎక్కువ అందంగా ఉంటుందా, ఓ మూర ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, చేతులు ఎలా ఉంటాయి, అబ్బో నువ్వెంత కలవరిస్తున్నావంటే ఆవిడ తప్పక నీకు తగిన సుందరి ఉంటుందని వేళాకోళంగా అడిగాడు. ఆ వేళాకోళం మళ్ళీ గొంతుకులో ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ అప్పుడు ఆయన చటుక్కుని లేచి, ఓహో నేను కలవరించానా, పైకే అనేసానా, అది వీడు విన్నాడా అనుకుని మహానుభావుడు గనక, చచ్చ నేనెవరి ప్రేమలో పడలా, ఎవరి గురించి కలవరించలా. ఎంతో పూర్వం మందప్రజ్ఞుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక భటుడు. భటుడు అనే శబ్దానికి చాలా అర్థాలు. పైకి ఏమనిపిస్తుంది భటుడు అంటే రాజుగారి దగ్గర పనిచేసేటటువంటి ఒక సైనికుడు అని. భటుడు అంటే మహావీరుడు, దానికి మరో అర్థం నలుడు అని అర్థం. మందప్రజ్ఞుడు అని ఎందుకన్నాడు, తెలివితేటలు తక్కువగా ఉన్నవాడు. కలిపురుషుడి ప్రభావంతో తెలివితేటలు తగ్గిపోయిన మందప్రజ్ఞుడు ఒకడున్నాడు. ఆ మందప్రజ్ఞుడు మహావీరుడు. వాడు పరమ సౌందర్యవతి అయిన తన భార్యను తలుచుకుని అప్పుడప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. నేను ఆయన ఏడుస్తున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నాను, అందుకని నేను నటుణ్ణి కూడా, నటనలో ఇతరులను అనుకరిస్తాం కదా, అందుకని నేనేం చేస్తున్నాను అన్నమాట, ఆయన డైలాగులు ఇమిటేట్ చేస్తున్నాను, ఆయన పలికినటువంటి పలుకుల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాను, రేపు పొద్దున్న నేను కూడా ఆయన వేసిన వేషం వేద్దామని. కాకపోతే నా రూపం ఆ వేషానికి పనికిరాదు. ఆయన అందగాడు ఆ మందప్రజ్ఞుడు, నేనేమో పొట్టివాణ్ణి, కొరచవాణ్ణి, కొరచ చేతులు కలిగిన వాణ్ణి, గూని కలిగిన వాణ్ణి. ఆయన ఆజానుబాహుడు, పొడుగైన వాడు, అందగాడు, మహావీరుడు. ఆయన ఒకప్పుడు తన భార్యను తలుచుకుని హా ప్రియసేని కలవరించాళ్లే, అవన్నీ ఆ మాటలు నాకు గుర్తుండిపోయాయి. ఆ గుర్తున్న మాటలు ఇప్పుడు కలవరించుంటాను. ఇదంతా నటనా, నేను మాత్రం నువ్వనుకున్నట్టుగా ఎవరి ప్రేమలో పడలేస్తావా అన్నట్ట. ఓహో నీకు నాటకాలు కూడా ఉన్నాయట్రా, అయితే వేషాలు కూడా వేస్తావా, నయమే, మేము ఒక గొప్ప నాటకం వేద్దాం అనుకుంటున్నాం, అందులో నాయకుళ్ళు ఎట్ట, నువ్వు వేస్తే ఇక జనాలు విరగబడి చూస్తారు, డబ్బులు చదివింపులే చదివింపులు అన్నాడు వాడు వేళాకోళంగా. వాడికి ఎందుకు తెలిసిన సంగతి పాపం, అందుకే ఒక్కొక్కప్పుడు ఆ మనుషులు చూసి మోసపోతారు. ఇలా మొత్తం మీద భటుడి యొక్క విరహాన్ని అభినయించాను అన్నాడు ఆయన, సంస్కృతంలో అభినయం చేశాను అన్నాడు. తప్పించుకున్నాడు మొత్తం మీద. ఈయన అబద్ధం ఆడలేస్తామా, నరుడు నిత్య సత్యవ్రతుడు, అందుకే చాలా టెక్నిక్గా చెప్పకుండా చెప్పాడు. భటుడు అంటే వీరుడు, ఆయన సందేహం లేకుండా. మందప్రజ్ఞుడు కలిపురుషుడి వల్ల మారిపోయాడు. ఆ ఒకప్పుడు జన్మది, ఇప్పుడు ఈ జన్మరాది. ఆ రోజుల్లో తన డైలాగులు తన గుర్తున్నాయిగా, అందుకే ఇప్పుడు దానిని మళ్లీ చెప్పాడు గనక అది అభినయించడం. ఈ విధంగా సత్యము చెప్పకుండా అసత్యం ఆడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఈలోపు అక్కడ విదర్భరాజు గారు, ఈ దమయంత ఎక్కడున్నదో, నలుడెక్కడున్నాడో తెలియదు అని వెతకడానికి కొంతమంది బ్రాహ్మణుల్ని అన్ని దిక్కులకి పంపాడు. అందులో సుదేవుడు అనేవాడు వెతికి చేది దేశానికి వచ్చాడు. ఆయన వచ్చే సమయానికి ఈ దమయంతి ఒక గొప్ప వ్రతం చేసి 1000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తాను, రాజమాత అంటే అన్నదానం చెయ్యందిట. 1000 మంది బ్రాహ్మణులకి ఈ పూట విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు, స్వదేశంలో ఉన్న వాళ్లకు అన్నదానం చేస్తున్నామని చాటింపేశారు. సరిగ్గా సమయానికి సుదేవుడు అక్కడికి వెళ్ళాడు. ఈయన కూడా వెళ్లి భోజనంలో కూర్చున్నాడు. ఆ భోజనం స్వయంగా దమయంతి వడ్డిస్తూ ఉంటే ఆవిడకేసి చూశాట. అలంకారం లేకపోయినా ఆ నుదుట ఉన్నటువంటి పుట్టువత్స పట్టిచ్చేసింది ఆయనకి. ఎందుకంటే ఈ సుదేవుడు చిన్నప్పుడు ఆవిడ ఎత్తు పెంచాడు. ఆవిడ నుదుట తామర పువ్వు రంగులో ఉన్న పుట్టువత్స ఉంది కనుగొమ్మల మధ్యలో. ఆ పుట్టువత్స అంత తేలిగ్గా ఎవరికి తెలియదు, ఎంతో ఆత్మీయులకి తప్ప. ఈయన ఆత్మీయుడు, అందుకే యగాదిగా చూసి ఈమె ఎవరు అన్నట్ట. ఆవిడేం మాట్లాడలేదు, కానీ వెంటనే ఈయనకి అర్థమైపోయింది. యగాదిగా చూడగానే దమయంతిని గుర్తుపెట్టాడు, కానీ దమయంతి పాపం ఈయన గుర్తుపట్టలేకపోయిందట. ఎందుకంటే భర్త మీద బెంగతో ఉంది, కుమిలిపోతుంది అది, అందుకని సుదేవుడిని గుర్తుపట్టలేదు. వెంటనే ఈయన భోజనం అయ్యాక ఉత్తరా పోసిన పట్టాలంటే రాజమాత ఇక్కడికి రావాలి, లేకపోతే నేను భోజనం దగ్గర నుంచి లేవనన్నట్ట. బ్రాహ్మడు ఉత్తరా పోసిన పట్టుకుండా లేస్తే పాపం, అందుకని రాజమాత వచ్చేసింది. ఏన్నైనా నీకేమన్నా దక్షిణ కావాలా, ఉత్తరా పోసిన పట్టనంటున్నావు అనగానే, కాదమ్మా నువ్వు నేను చెప్పిన మాట వింటానంటేనే ఈ ఉత్తరా పోసిన పడతాను అనగా, ధర్మయుక్తమైతే వింటానంది ఆవిడ, అయితే ఉత్తరా పోసిన పడతానని ఉత్తరా పోసిన పెట్టేటప్పుడు, తల్లి ధర్మయుక్తమే చెబుతున్నాను, నీ దగ్గర పరిచారికగా ఉంటూ మా అందరికీ అన్నం వడ్డించిన ఆవిడ సామాన్యురాలు కాదు, మహానుభావుడు విదర్భ దేశాధిపతి కుండినపురాధిపతి అయిన భీముడి యొక్క ఏకైక పుత్రిక దమయంతి పరమ పతివ్రత నలుడి భార్య. ఆవిడ ఎందుకో మారువేషంలో ఇక్కడ ఉన్నది, అజ్ఞాతవాసం చేస్తోంది, నేను ఆమెను గుర్తించగలిగాను. ఆవిడ నుదుట పుట్టుమచ్చు ఉందంటే నువ్వు చెప్పిన పుట్టుమచ్చు ఉంది అని నేను నమ్మాలి కదా, అది ఉంటే అప్పుడు నేను నేను నమ్ముతాను, ఆవిడ ఇక్కడికి పిలిపిస్తాను అని ఈ రాజమాత వెంటనే తన కూతుర్ని తీసుకెళ్లి అంతఃపురంలో ఇంకా అప్పటికింకా పంట సామాగ్రి సర్దుతోంది దమయంతి, అక్కడికి వెళ్ళి సునంద ఓ చెంబుడు నీళ్లు పట్టుకురాందిట. ఆవిడ నీళ్లు పట్టుకురాగానే ఓ సైరంధ్రి ఇలా రా అని పిలిచి ఆవిడ మొహమ్మద్ కసి నీళ్లు పోసింది. ఆవిడ వెంటనే ఇలా తుడుచుకుంది, ఇదేమిటి రాజమాత నీళ్లు వస్తుంది ఏమిటని. అలా తుడుచుకోగానే అద్భుతమైనటువంటి తామర పువ్వు గుర్తు కనపడింది. సందేహము లేకుండా ఈవిడ దమయంతి అని అర్థమైపోయి వెంటనే కౌగిలించేసుకుందిట. అదేమిటి రాజమాత, నేను సైరంధ్రిని పనిపిల్లని, నన్ను కౌగిలించుకోవడం ఏమిటంటే, లేదమ్మా నువ్వు పనిదానివి కాదు, ఇప్పుడు ఇందాక భోజనంలో కూర్చున్న సుదేవుడు చెప్పడం ద్వారా నువ్వెవరవో తెలిసింది, అందుకే నేను నీ మొహం మీద నీళ్లు చల్లాను. నీళ్లు చల్లగానే ఆ పైనున్న బూడిద తొలగిపోయింది, నీ కనుబొమ్మల మధ్యలో ఉన్న పుట్టుమచ్చ మాకు కనపడింది అనగానే, నా కనుబొమ్మల మధ్యలో పుట్టుమచ్చ ఉందని కనిపెట్టిన ఆ పుణ్యాత్ముడు ఎవడు అందిట. ఆయన సుదేవుట్ట అనగానే అప్పుడు ఈవిడికి అర్థమైంది, ఆయన చిన్నప్పుడు నన్ను ఎత్తుకు పెంచినవాడు, పాఠం చెప్పినటువంటి బ్రాహ్మణోత్తముడు అన్నది. ఆ బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. వచ్చాక, అమ్మా ఎన్నాళ్ళయింది తల్లి నిన్ను చూసి, చిన్నప్పుడు నీతో ఉన్న చనువు వల్ల కదా ఆ పుట్టుమచ్చ నేను గుర్తించాను, దానివల్ల నువ్వు నాకు దొరికావు అని ఆ రాజమాతతో ఇప్పుడు అర్థమైందా, ఈవిడ మా దమయంతి వైదర్భి విదర్భరాజు కూతురనగానే. ఇప్పుడు మళ్ళీ రాజమాత అదే అసలు విషయం చెబుతున్నాను, నేనెవరినో తెలిసినా నేనేం సామాన్యురాలిని కాదు, వీళ్ళమ్మ నాకు చెల్లెలు, మా ఇద్దరం కూడా దశార్ణ దేశపు రాజు గారు కూతుళ్ళం, నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయి ఈ చేదిరాజు సుబాహుడి దగ్గరకు వచ్చాను, ఆ సుబాహుడి తండ్రి నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడున్న సుబాహుడు నా కొడుకు, చేది దేశానికి నేను వచ్చేసి చాలా కాలం అయిపోవడం వల్ల ఎవరి పెళ్లిళ్ళకి వెళ్ళకపోవడం వల్ల తెలియదు, వీళ్ళమ్మని విదర్భరాజుగారు భీముడు పెళ్లి చేసుకున్నాడు, నేను ఈ చేదిరాజుని పెళ్లి చేసుకున్నాను, ఈ విధంగా ఆలోచిస్తే వీళ్ళమ్మ నాకు చెల్లెలు, ఈమె నా చెల్లెలు కూతురు, నా చెల్లెలు కూతుర్ని ఇన్నాళ్ళకి చూశాను, ఈవిడి గురించి ఎంతో మంది చెప్పారు, ఈవిడికి స్వయంవరం జరిగిందని, నలుణ్ణి పెళ్లి చేసుకుందని విన్నాను గాని చూడలేకపోయాను, నా తల్లి నువ్వు నాకు కూతురువే అని ఎంతో ప్రేమతో కౌగిలించుకుందిట. అప్పుడు ఈవిడికి గుర్తుకొచ్చింది, మీ పెద్దమ్మ చేది దేశానికి రాజమాత, ఆవిడ కొడుకు సుబాహుడు ఇప్పుడు పరిపాలిస్తున్నాడని వీళ్ళమ్మ అప్పుడప్పుడు చెప్పేది, అందుకని పెద్దమ్మ గారిని ఎంతో ప్రేమతో గాఢంగా ఆలింగనం చేసుకుని అక్కడే కొద్ది రోజులు ఉన్న తర్వాత, సుదేవుడితో కలిసి నేను పుట్టింటికి వెడతాను, ఇప్పటివరకు ఎక్కడున్నామో తెలియదు, కానీ ఇప్పుడు నేను నా పుట్టింటికి వెళ్ళడం ధర్మం, పిల్లల్ని చూడాలి, పిల్లల్ని చూసిన తర్వాత నా భర్తను వెతుక్కుంటానని ఇక్కడ సెలవు తీసుకుని సుదేవుడితో కలిసి ఈవిడ హుటాహుటిన విదర్భ దేశానికి వెళ్ళింది. అక్కడ కొద్ది రోజులున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నలుడు వచ్చేదాకా నేను మాత్రం మంచి బట్టలు కట్టుకుని, ఆవిడకు కఠోర నియమం ఉందండో, అందుకని చింకి గుడ్డలే కట్టుకుంది. అక్కడ నలుడు చింకిగుడ్డలతో ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు, నేను చింకిగుడ్డలే కట్టుకుంటాను, నగలు వేసుకోను, ఆయన శరీర రక్షణకి అన్నం తింటాడు, నేను కూడా ఏదో శరీరం కోసం కొంచెం ఆహారం తింటాను అని పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా పెంచింది. ఆ తర్వాత నలుణ్ణి వెతకడానికి తన తండ్రి యొక్క అనుమతి తీసుకుని, తల్లి యొక్క అనుమతి తీసుకుని ఎక్కడెక్కడ ఉన్నటువంటి మంచి పండితుల్ని పిలిపించి పండితులైన విప్రుల్ని అన్ని దిక్కులకి పంపింది. ఆ పంపేటప్పుడు ఏం చేసిందిట, ఈ నల్లుండి వెతకడానికి వెళ్లే వాళ్ళకి మీకు నేను కొన్ని మాటలు చెబుతాను, ఆ మాటలు ప్రతి రాజుగారి సభలోకి వెళ్లి మీరు పలకండి, ఆ మాటలకి ఎవడో ఒకడు ఎక్కడో చోట జవాబిస్తాడు. ఆ జవాబు ఎవడిచ్చాడో వాడి గురించి గుర్తు పెట్టుకుని నాకు వచ్చి చెప్పండి అంది ఆవిడ. ఏమిటమ్మా పలుకులు అన్నారు వాళ్ళు. నిత్య సత్యుండవు నీ సతి వంచించి దాని వస్త్రార్థం భూతరిగి నీకు పరిధానముగా చేసి పాడియే పోవంగా. నీవు నిత్య సత్యవ్రతుడివి, నీ భార్య అడవిలో నిద్రపోతూ ఉంటే దాన్ని మోసగించి ఆవిడ చీరని కత్తిరించి ఆ ముక్కని కట్టుకుని పారిపోవడం నీకు ధర్మమా? నమ్మినటువంటి పెళ్ళాన్ని మోసగించడం భర్తకి ధర్మమా? ఈ మాటలు ప్రతి ఊళ్ళో కనిపించిన చోటల్లో అనండి, ముఖ్యంగా రాజుల యొక్క సభలలో అనండి. ఎక్కడో చోట దీనికి జవాబు వస్తుంది. ఎవరైనా స్పందించి జవాబిస్తే వాడెక్కడున్నాడో వాడెవడో వాడి ఆనుపానులు గుర్తుపెట్టుకుని తక్కన పరిగెత్తుకొచ్చి నాకు చెప్పండి. ఈ ఉపకారం చేస్తే యావజ్జీవితం మీకు రుణపడి ఉంటాను, తగినటువంటి కానుకలు ఇస్తానందిట. అలాగేనని వాళ్ళంతా వెళ్ళారు. ప్రపంచం అంతా తిరిగి తిరిగి విసిగెత్తి వచ్చేశారు. ఒక్క ఆయన మాత్రం పర్ణాదుడు అనేవాడు ఓపిగ్గా తిరిగి తిరిగి అయోధ్య వచ్చాడు. ఆయనకు అంత ఓపిక ఎలా వచ్చిందంటే భగవంతుడు ఆయనకు ఒక వరం ఇచ్చాట. ఆకులు మాత్రమే తిని యావజ్జీవితం బ్రతకగలిగేటటువంటి వరం బ్రహ్మిచ్చాడు. అందుకే అధభక్షణే, అధ అనే శబ్దమునకు తినుట, పర్ణాదహ అంటే ఆకులు తిని బ్రతుకువాడు. ఆయనకి మనకు మళ్ళీ పులిహార అక్కర్లా, దద్దోజనం అక్కర్లా, అయిన వెంటనే ప్రసాదం కోసం క్యూలో నిలబడక్కర్లేదు, ఏం కక్కుర్తక్కర్లేదు అని. ఆయన యోగం, భగవంతుడు ఆయనకు ఆకులు తిని బతికే శక్తి ఇచ్చాడు. అసలు నన్ను అడిగితేనండి, కలియుగంలో ఆకులు తినడం కంటే ప్లాస్టిక్ తిని బ్రతికే శక్తి ఇస్తే చాలా సుఖంగా ఉంటుంది. ఎందుకంటే కలియుగంలో ఆకులు కూడా దొరకట్లా. ఈ పురాణం విన్నాక ఒక కుర్రాడు అడిగాడు చాలా కాలం క్రితం. ఒక కుర్రాడు ఎవడో కానీ హైదరాబాద్ నుంచి అడిగాడు అనమాట, గురువుగారు ఆకులు తిని బ్రతికే ఆ శక్తికి ఏదో ఒక మంత్రం ఉండి ఉంటుంది కదా, ఆ మంత్ర జపం నాకు ఇస్తే నేను కూడా ఆ జపం చేసుకుని ఆకులు తిని బతుకుతానన్నాడు. ఇంకెక్కడ ఆకులు ఉన్నాయిరా నాయన, చెట్లు కూడా బతకనవట్లా. మన జనాలందరికీ ఆ మంత్రం ఇచ్చామంటే వాళ్ళంతా చదివేసి ఆకులు తినడం మొదలెడితే ఈ ఉన్న నాలుగు చెట్లు కూడా పోతాయి. దాని బదులు కొత్త మంత్రం ఏదైనా ఉందేమో బ్రహ్మ నేనే అడుగుతాను. అదేమిటంటే చెత్త ప్లాస్టిక్ తినేసి బతికే శక్తి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టిక్, బియ్యం కూడా ప్లాస్టిక్. ఇక్కడ రాయి రోజు పేపర్లో ఇదే కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. కాబట్టి ప్లాస్టిక్ తిని బ్రతికేటటువంటి శక్తి కలిగే మంత్రాలు ఏమైనా ఉన్నాయేమో భగవంతుడు అడుగుదాం. మొత్తం మీద ఆయన పర్ణాదుడు, ఆకులు తిని బతుకుతాడు. ఆయన అయోధ్యకి వెళ్ళాడు. అయోధ్యానగరంలో ఋతుపర్ణుడు సభలో ఉండగా, మహారాజా నేను విదర్భ నుంచి వచ్చాను, మా రాజుగారు నలుణ్ణి వెతుక్కుంటూ వచ్చాం, ఆయన భార్య దమయంతి ఈ మాటలు అనమంది అని, నీవు నిత్య సత్యవ్రతుడివి, భార్యను వంచడం ధర్మమా? ఆవిడ చీరని చింపి వస్త్రంగా కట్టుకుని నట్టడవిలో ప్రాణం పోతుందేమో పెళ్ళానికనే ఊహ లేకుండా క్రూరంగా విడిచిపెట్టడం ధర్మమా? ఇంత క్రూరులు ఈ చరాచర జగత్తులో ఉంటారా అని మా దమయంతి అన్నది. అనగానే ఎవరూ మాట్లాడలేదట. ఇందులో అంతరార్థం ఏమిటో మాకేం తెలుసు? అసలు ఏం జరిగిందో తెలిస్తే కదా పెళ్ళాన్ని అడవిలో వదిలేయడం ధర్మమా, చీర కత్తిరించడం ధర్మమా, ఆ కత్తిరించిన చీర నడువు కట్టుకోవడం ధర్మమా, భార్య యొక్క ప్రాణం మీద ఏమాత్రం అమకారం లేదా అంటే ఆ కథ తెలియని వాడికి ఏమర్థం అవుతుంది? చీర చెంగు ఈ నలుడు కత్తిరించుకెళ్ళాడని కట్టుకున్నాడని ఆవిడ అడుగులో వదిలాడని తెలియదు కనుక ఎవరూ స్పందించలేదు. ఇదంతా అశ్వశిక్షణ చేస్తున్నటువంటి బాహుకుడు ఆ సమయంలో రాజుగారి యొక్క రథం తీసుకొచ్చి బయట పెట్టాట. ఆయన విన్నాడు. ఆ రోజున భోజనశాలలో పర్ణాదుడు కూర్చుని రాజుగారు ఆహ్వానించాక భోజనం పెట్టి తినమన్నాక తినకుండా వెళ్ళకూడదు. ఆ రోజుల్లో మహారాజు గారి యొక్క నియమాలు అలా ఉండేవి. మహానుభావులైన బ్రాహ్మలు వస్తే వాళ్ళకి భోజనం పెట్టేవారు. ఆయన భోజనం పెట్టడం ఆయన ధర్మం, ఆహ్వానిస్తే మేము తినము అని అనకుండా ఉండడం వీళ్ళ ధర్మం. అందుకే మీకు ఉదంకుడు కూడా అందుకే భోజనం చేశాడు. అలాగే ఈయన కూడా ఆకులు తినేవాడైనా రాజాహ్వానాన్ని మన్నించి ఆ రాత్రి భోజనాన్ని కూర్చున్నాడు. ఆ భోజనం బాహుకుడు వడ్డిస్తున్నాడు. వడ్డిస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా, పొద్దుట నువ్వు అన్న మాటలు విన్నాను, దానికి నాకు కూడా భగవంతుడు ఒక జవాబుని ఇలా లోపల తోచేలా చేశాడు. పురుషునందు దోషపుంజంబు కలిగిన, పురుషునందు దోషపుంజంబు కలిగిన ఎరిగి యద సహించునేని భార్య, పురుషునందభీష్ట భోగంబు దేహాంతరంబునందు ధర్మరతియుబడయో. సహజంగా భర్తల్లో అప్పుడప్పుడు దోషాలు ఉంటాయి. ఎంత తెలివైన భర్త అయినా ఏదో పొరపాటు చేస్తాడు. అలా భర్త ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పుని సహించే ఆవిడికే భార్య అని పేరు. భార్య అనే శబ్దానికి భర్త యొక్క తప్పులను సహించున్నది అని కూడా అర్థం. అలా సహించి ఆవిడ మళ్ళీ తన భర్తని పొందుతుంది, భోగాలు పొందుతుంది, శరీరం విడిచిపెట్టాక ధర్మము వల్ల ఊర్ధ్వలోకాలకు వెడుతుంది, ఉత్తమ లోకాలకు వెడుతుంది, నరకానికి వెళ్ళదు. అనగానే ఎగాదిగా చూశాట, ఈ పొట్టాడు ఈ వికృతాకారుడు ఎన్ని కబుర్లు చెబుతున్నాడో వీడికే పెళ్ళయి ఉంటే ఇంకెన్ చెప్పేవాడు అనుకుని ఎగాదిగా చూసి భోజనం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అసలు నీ రూపానికి భోజనానికి సంబంధం లేదయ్యా, భోజనం చూస్తే మహా మధురం రుచి, నువ్వు చూస్తే భయంగా ఉన్నావు అనుకుని లోపల లోపల దీవించి వెళ్ళిపోయాడు. వెంటనే దమయంతి దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి ఎవ్వరూ సమాధానం చెప్పలేదు కానీ ఒక పరమ వికృతాకారుడు మాత్రం ఈ మాటలు అన్నాడు అనగానే, ఈ మాటలు ఈ సృష్టిలో నలుడు తప్ప ఎవరు అనలేరు, ఈ చాతుర్యం నాకు తెలుసు, కానీ నువ్వేమో వాడెవడో పొట్టిగా అసహ్యంగా ఉన్నాడు అంటున్నావు. ఆ పొట్టిగా ఉన్నవాడి వేషంలో నలుడు ఉన్నాడా అని బుర్రగొక్కుని అలా ఉండడే ఏమో ఏం జరిగిందో అనుకుని మళ్ళీ సుదేవుడు అనేవాడు ఉన్నాడే, ఎంత పూర్వం తనని పసిగట్టాడు చేది దేశంలో ఉండగా ఆయన్ని పిలిచింది. ఈ పర్ణాదుడు అయోధ్యానగరంలో కొన్ని మాటలు విన్నాడు, ఆ మాటలు అన్నవాడు నలుడేమో అని నా అనుమానం. ఆయన నలుడవునో కాదో కనిపెట్టగలిగే శక్తి ఆయనకి లేదు నీకుంది, నువ్వు ఇంకొకసారి నలుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళాలి. నలుడు అంత తేలిగ్గా మారువేషంలో ఉంటే బయటపడ్డావు, గట్టిపిండం నన్నే వదిలేసుకున్నాడు. అటువంటి ఆయన అంత తేలిగ్గా బయటకు వస్తాడా? కాబట్టి నువ్వు ఒక టెక్నిక్ చెయ్యి. దమయంతికి రెండవ స్వయంవరం చాటించారు, ఆ స్వయంవరానికి రమ్మని ఋతుపర్ణుడికి చెప్పు, అది కూడా రేపే ముహూర్తం అని. ఒక సూర్యుడు అస్తమించి మళ్ళీ ఉదయించేలోపు అంటే ఒక్క రోజులో ఏకదివసంలో ఇక్కడికి ఈ ప్రపంచంలో ఎవడూ రాలేడు. ఎక్కడ అయోధ్య, ఎక్కడ విదర్భ? అయోధ్య ఎక్కడో ఉంది ఉత్తరప్రదేశ్లో కదా, అక్కడి నుంచి మళ్ళీ సూర్యోదయం లోపు విదర్భ అంటే మహారాష్ట్రలో మధ్యలో ఉందన్నమాట. అక్కడికి రావాలంటే మీరు ఆలోచించండి. అలా రాగలిగేవాడు ఈ ప్రపంచంలో ఒక నలుడే. నలుడికి అశ్వహృదయం అనే విద్య వచ్చు. ఆ విద్య వల్ల కేవలం 8 గంటలలో సూర్యుడు అస్తమించేలోపు, ఇంక మళ్ళీ సూర్యోదయం కాదట, సూర్యుడు అస్తమించేలోపు రాగలడు. అందువల్ల నలుడు అక్కడుంటే ఋతుపర్ణుడు ఇక్కడికి రాగలుగుతాడు, ఎందుకంటే అంత వేగంగా రథం నడిపే శక్తి నలుడికే ఉంది. అందువల్ల ఇంకెవ్వరికీ స్వయంవరం గురించి చెప్పం మనం, నలుడిని బయటపడేయడానికి ఇదే మార్గం. నువ్వేం చేస్తావంటే ఒకే ఒక్క శుభలేఖ, ఏకైక శుభలేఖ, స్వయంవర లేఖ ఋతుపర్ణుడికి పంపించు. రేపు ఉదయం సూర్యుడు అలా అరుణోదయ వేళ అడుగుపెట్టే సమయానికి దమయంతికి స్వయంవరము, ఆ స్వయంవరమునకు మీకు ఆహ్వానం ఇస్తున్నాం, మీరు రండి అని ఋతుపర్ణుడికి చెప్పు. ఋతుపర్ణుడు గ్యారంటీగా వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఆయన ధర్మాత్ముడు, అసలు ఇందులో ఉన్న మర్మం ఏమిటో తెలుసుకోవడానికి వస్తాడు. ఆయన ఏం కోరికతో రాడు, ఆయనకి కామం లేదు. కానీ పెళ్ళైన దమయంతి పరమపతివ్రత కదా, ఆవిడ ద్వితీయ స్వయంవరం ఎందుకు చాటిందో తెలుసుకోవడానికి ఆ రాజర్షి వస్తాడు. ఆయన వచ్చాడంటే ఆయన వెనకాతలు ఆ రథం నడిపేవాడు వస్తాడు. ఆ రథం నడిపేవాడు నలుడైతేనే ఆయన ఇక్కడికి రాగలడు. నలుడు నిజంగా ఉండి ఇక్కడికి వస్తే వెంటనే వస్తే మనం అనుకున్న పాచిక పారుతుంది. ఈ విషయం చెప్పనగానే సుదేవుడు మహావేగంగా బయలుదేరి ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి బాహుకుడు వింటూ ఉండగా, జీవలుడు వింటూ ఉండగా, వారిష్ణేయుడు వింటూ ఉండగా, ఓ మహారాజా, మా రాజుగారి కూతురు దమయంతికి నలుడు భర్త, కానీ ఎప్పటికీ ఆయన తిరిగి రావడం లేదు, దాంతో రాజుగారు విసిగిపోయారు, ఆవిడికి రెండో స్వయంవరం చాటారు, రేపు సూర్యోదయ సమయానికల్లా ఆ స్వయంవరం, అంటే ఈయన ఎప్పుడు పెడితే అప్పుడు ఆ మర్నాడు సూర్యోదయానికే స్వయంవరం అన్నాడు అనమాట. రాజుగారు వెంటనే రావడానికి వీలుగా మిమ్మల్ని రమ్మని ఆహ్వానించమని మా రాజుగారు పంపాడు, ఇదిగో స్వయంవర శుభలేఖ. ఇది తీసుకుని రాజాహ్వానం మన్నించి రావాలనగానే తప్పక రావాలి, కానీ రేపు ఉదయంలోకి ఎలా వస్తామండి, ఎంత ప్రయాణం చేసినా రెక్కలు కట్టుకుంటే తప్ప ఎగరలేం కదా అన్నట్ట. ఇంతలో పక్కనున్నటువంటి వారిష్ణేయుడు, మన బాహుకుడికి వేగంగా రథం నడపడం వచ్చు కదండి, ఈయన తలుచుకుంటే వెళ్ళొచ్చు అన్నట్ట. ఏం బాహుకా అంటే, అలాగేనండి, రేపు సూర్యోదయం ఎందుకండి బాబు, మీరు అనాలే కానీ ఇప్పుడు బయలుదేరితే మధ్యాహ్నానికి తీసుకుపోతాను అన్నట్ట. అబ్బో అంత వేగంగా వెళ్ళిపోతామా, అయితే నేను అన్నాను అన్నట్ట. అనగానే వెంటనే వారిష్ణయ్య, ఎంతో పూర్వం నువ్వు నలచక్రవర్తి దగ్గర కొంతకాలం పనిచేసావని నాకు తెలుసు, ఆయన రథం కూడా ఇక్కడే అట్టే పెట్టావని నాకు తెలుసు, ఆ రథాన్ని తీసుకురా అన్నాడు ఈయన. ఆ వాడు బుర్రగొక్కుని వారిష్ణయుడు, నేను నలచక్రవర్తి దగ్గర పనిచేశానని ఎప్పుడూ చెప్పలేదే, రథాన్ని ఇక్కడ పెట్టానే, ఆ రథం నలుడిది నీకు ఎలా తెలుసు, ఈ పిచ్చబాహుకుడు చాలా మేధావిలా ఉన్నాడు, మహామహిమ కలిగిన వాడిలా ఉన్నాడు అనుకుని ఆ రథానికి గుర్రాలు పొంచి నలుడి రథం తెచ్చాడు. ఆ నలుడి రథం రాగానే దాని మీద ఎక్కి కూర్చున్నాడు, ముందు తొట్టిలో బాహుకుడు, ఆ తర్వాత వారిష్ణేయుడు సారథి గనక ఆయన్ని కూడా తొట్టిలో పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మహారాజా మీరెక్కండి, ఈ సుదేవుడు కూడా రావాలి కనుక ఆయన కూడా ఎక్కించండి అనగానే రాజుగారు ఆ గుర్రాల వీపు మీద తట్టి ఎక్కబోతుంటే గుర్రాలు ఇలా వంగిపోయాడు కిందకి. దాంతో ఆయన, ఇవేం గుర్రాలు, బక్క గుర్రాలు, డొక్క ఎండిపోయినట్టు కనబడుతున్నాయి, లేకపోతే చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ నేను ఇలా తట్టగానే కాళ్ళిలా వంచేసాయి. ఇటువంటి గుర్రములు పూంచిన రథం ఎక్కితే ప్రయాణం అయిన కాసేపటికే వాటి కాళ్ళు విరిగో ఆయాసం వచ్చో లేకపోతే కూలబడితే ప్రయాణం ఆగిపోతుందంటే, లేదండి ఈ గుర్రముల సంగతి నాకు బాగా తెలుసు, నాకు అశ్వహృదయం అనే విద్య ఉన్నది, అంటే ఇంక అంతరార్థం ఏంటి, ఆ గుర్రాలు ఈయనవి, అందువల్ల వాటి గురించి ఈయనకే తెలుసు కదా, ఆ రథం నలుడిది, ఆ విషయం చెప్పకుండా ఈ గుర్రముల గురించి నాకు తెలుసు, ఈ గుర్రములు ఎందుకు వంగాయో తెలుసా, డొక్కెండిపోయి బక్క చిక్కిపోవడం వల్ల కాదు, మహానుభావులు ఎవరైనా రాజ ఋషులు యోగులు వంటి వాళ్ళు రథం ఎక్కేటప్పుడు వినయంగా వంగడం వాటి లక్షణం. గుర్రములకు కూడా అంత బుద్ధి ఉందిట, సద్బుద్ధి. ఓ మహానుభావ, ఋతుపర్ణ, నువ్వు రాజఋషివి, అందుకే వినయంగా వంగ్యం అని నీకు వినయాన్ని చూపించాయి, అంతే తప్ప కుప్పకూలిపోవడం కాదు, కుంగిపోవడం కాదు. ఇప్పుడు ఎక్కు అన్నట్ట, ఎక్కాడు ఆయన, సుదేవుడిని ఎక్కించుకున్నాడు, వారిష్ణేయుడు ఉన్నాడు, ఇప్పుడు నలుడు టింగ్ అని తోలడం మొదలుపెట్టాడు. ఏం వెళ్ళిపోతుందండి, ఎక్కడో దూరంగా చెట్టు కనబడేదిట, ఆ చెట్టు కనబడేలోపు అది కనబడడం ఏంటి, మళ్ళీ వెనక్కి మాయమైపోయేదిట. దాంతో ఋతుపర్ణుడికి ఆశ్చర్యం కలిగింది, ఏమి వేగం, ఏమి వేగం, 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువులు కనబడినట్టే కనబడుతున్నాయి, మాయమైపోతున్నాయి, కానీ ఇంత వేగంగా వెడుతున్నా గుండె బేదారి ఎత్తట్లేదు. కొంతమంది డ్రైవింగ్ చేస్తారు బాబోయ్, ఫ్రంట్ సీట్లో అందుకే కూర్చోడం మానేశాను ఈ మధ్య, నేను కారులో హడిలెత్తించేస్తాడు, ఇటు తిప్పుతాడు వణుకొచ్చేస్తున్నమాట మనకి, వాడు ఎలా తీసుకెడతాడు అని. కాబట్టి వేగంగా నడపాలి, సుఖంగా ఉండాలి, లోపల కుదుపులు లేకుండా ఉండాలి, వెనకాతల పడుకున్నవాడు ముందు పడుకున్నవాడు నిద్రపోవాలి, మాయిదారి రఫ్ కింద ఇలా టిక్ టిక్ అని ముందుకెళ్ళి సడన్గా బ్రేకులు ఇస్తే ఏమైపోతాం. అలా కాకుండా చాలా హాయిగా రథం నడుపుతున్నట్టు ఈయన రథం నడిపితే లోపల ఉన్నవాడు కూర్చోగలుగుతున్నాడు, కుదుపులు వచ్చి పడిపోవడం లేదు, కానీ మహావేగంగా వెళ్ళిపోతుంది. ఏమిటి ఈ విద్య పేరు అన్నాడు ఆయన, అశ్వహృదయం అండి అన్నాడు ఆయన. ఇంతలో ఏం జరిగింది, ఈ పైన కండువ ఉంది ఆయనకి, మంచి ఖరీదైన కండువ, ఎప్పుడో ఇక్ష్వాకు వంశస్థులు ఆ కండువ ఇచ్చారట, 1 కోటి రూపాయలు విలువ చేసేటటువంటి నవరత్నములు తాపడం చేయబడిన కండువ. ఆ కండువ ఎగిరిపోయింది గాలికి, ఎగిరిపోగానే బాహుగా ఒకసారి రథం ఆపు, ఆ కండువ కోసం వెడతానంటే, ఆ కండువ కోసం వెళ్ళాలంటే ఇప్పటికి 12 మైళ్ళు వచ్చేసామండి అన్నట్ట. మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఏం బాగుంటుందంటే, ఓరండి దొప్పదేగా అప్పుడే 12 మైళ్ళు వచ్చావా, పోతే పోయిందిరే కండువ, ముందుకే పోని అన్నట్ట. ఎందుకనంటే మీకు రహస్యం, ఈ అంత వేగంగా వెనక్కి వెళ్ళి రావచ్చు, కానీ వెనక్కి వెళ్ళి తిప్పకూడదు రథం, ఒక కార్యక్రమం మీద వెళ్ళాక రథం వెనక్కి తిప్పకూడదు. అందుకే ఇప్పుడు రాజుగారు ఏమన్నాడు, నువ్వు రథం ఆపితే ఈ వారిష్ణేయుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కండువా తెస్తాడంటే రథం ఆపుతాను, మనం వెనక్కి వెళ్ళకూడదని నియమం మనకున్నది, కానీ వారిష్ణేయుడు పరిగెత్తుకెళ్ళి అక్కడికి వెళ్ళి తేవాలంటే కండువ 12 మైళ్ళు ఎప్పటికి పరిగెడతాడు, ఎప్పుడు వస్తాడు, వెళ్ళడం 12 రాను 12 24 మైళ్ళు, ఈలోపు సూర్యోదయం అయిపోతుంది, అందువల్ల వెనక్కి వెళ్ళొద్దన్నట్ట. మళ్ళీ మనకు అనుమానం రాకుండా ఆ మాట కూడా చెప్పాడు, ఇప్పుడు ఈయన 12 మైళ్ళు క్షణంలో వచ్చినవాడు 12 మైళ్ళు వెనక్కి వెళ్ళలేడా, మళ్ళీ రాలేడా, కానీ రథం వెనక్కి తిప్పకూడదు, ఇందులో ఉన్నవాడు పరిగెత్తి వెళ్ళి తేవాలి, తేవడం అసంభవం, అందుకని రథం ముందుకే పోని అన్నట్ట. కొంత దూరం వెళ్ళాక పెద్ద చెట్టు ఒకటి కనపడింది, అద్భుతమైనటువంటి వృక్షం అన్నమాట అది. ఆ వృక్షాన్ని చూడగానే మహారాజు గారు, ఈ రథాన్ని ఒక క్షణం ఆపన్నట్ట, మహావేగంగా నువ్వు తీసుకుపోతున్నావు గనక మనం ఎలాగో మధ్యాహ్న భోజనానికి అక్కడికి పోతాం, నాకు అర్థమైపోయింది, కానీ నా విద్య కూడా నీకు చూపించాలి కదా, ప్రపంచంలో ప్రతి వాడికి ప్రతి విద్య రాదు, కొందరికి వచ్చినవి కొందరికి రావు, కొందరికి వచ్చినవి మరికొందరికి రావు, నీ విద్య నాకు రాదు, నా విద్య నీకు రాదు, నా విద్యను కూడా నీకు చూపించాలనిపిస్తోంది, ఇక్కడ రథం ఆపనగానే ఆపాడు ఆయన. ఇదిగో ఈ చెట్టు ఉంది కదా, ఇందులో ఈ 2 కొమ్మలు ఉన్నాయి, ఈ 2 కొమ్మలకి ఉన్న ఆకులు పళ్ళు 10,000 ఉన్నాయి, ఆ కొమ్మకి 2,095 పళ్ళు ఆకులు ఉన్నాయి, ఆకులు పళ్ళు కలిపన్నట్ట. ఏమండో మీరు అలా చెప్పేస్తే నమ్మేస్తానేమిటి, ఇప్పుడే చెట్టు ఎక్కుతాను అని ఎక్కి, చిన్న కొమ్మ 2,095 ఉన్నాయి కదా అది లెక్కెట్టాడు, 2,095 ఉన్నాయి, మిగతా వాళ్ళిద్దరినీ కూడా ఎక్కమని వాటిని లెక్కయించాడు, వేయిస్తే 2వ దానికి 10,001 ఉన్నాయి. ఓ మహారాజోయ్, చూసి చూడగానే ఎలా లెక్కెట్టామన్నట్ట, దీనికి అక్షహృదయము అని పేరు, ఈ విద్య కలిగిన వాడు ఈ జనాలను అలా చూడగానే ఎంతమంది ఉన్నారో లెక్కెట్టేస్తాడు. ఇంక మళ్ళీ 1 అనగానే ప్రజెంట్ సార్ అనక్కర్లా, మీరు చెయ్యత్తక్కర్లా, టిక్కులు ఎట్టుకోక్కర్లా, ఆయన అలా చూశాడంటే ఎంతమంది ఉంటే అంతమందిని లెక్క పెట్టేస్తాట. ఓహో ఆ కుర్చీలో ఒకే ఒక్క కుర్చీ ఖాళీగా ఉంది, మిగతా వాళ్ళకి ఎంత కూర్చున్నా ఆ కుర్చీని మాత్రం ఖాళీగా అట్టేబెట్టి అందరూ పుస్తకం పెట్టారని చెప్పేస్తాట. ఆయన దూరం నుంచి జనం కింద కూర్చున్న పర్వాలేదు పుస్తకానికి విలువ ఉంది అని నేను చెప్పగలను. ఇలా ప్రతి వస్తువుని ఎక్కడ ఎంతమంది ఎవరున్నారో అన్ని లెక్క పెట్టి చెప్పగలిగే శక్తికి అక్షహృదయం అని పేరు. అనగానే ఆ అక్షహృదయం నాకు ఇవ్వయ్యా, నా అశ్వహృదయం నీకు ఇస్తానన్నాడు బాహుకుడు. ఆయన రాజుగారు కదా, మహారాజుని వీడు చూస్తేనేమో వంటవాడు వికృతాకారుడు, వీడి దగ్గర విద్య నేను స్వీకరించడం ఏమిటి, ఇవ్వడమే కానీ పుచ్చుకోవడం నాకు తెలియదని, ఇదిగో నేను నా అక్ష విద్య నీకు ఇస్తాను, నీ అశ్వహృదయం నీ దగ్గరే ఉండని, అవసరం వస్తే అడుగుతలే అన్నట్ట. ఈయన భావం ఆయనకు అర్థమైంది. ఓహో నన్ను ఏదో నీచుడి కింద కనిపెట్టాడు అనుకుని సరే ముందు మీ విద్య ఇవ్వండి అన్నాడు. ఆయన ఆ విద్యని ఉపదేశించాడు. అది ఉపదేశించగానే ఈయన చెట్టు వెనక్కి వెళ్ళి భక్తితో ఆ విద్యను ఒకసారి జపం చేశాడు. అప్పుడు తమాషా జరిగిందిట, ఆయన శరీరంలోంచి బాబోయ్ బాబోయ్ నడుచుకుంటూ ఒక నల్లని పురుషుడు బయటకొచ్చేశాడు. ఎవడెవరా నువ్వు, నా శరీరంలోంచి బయటకొచ్చావు అన్నాడు నలుడు. ఎవరినేంటండి బాబు, నేను కలిపురుషుండండి అన్నట. నువ్వు నా శరీరంలోకి ఎలా వెళ్ళావు? చాలా కాలం క్రితం మీరు మూత్ర విసర్జనకి వెళ్ళారండి, ఆ తర్వాత కాళ్ళు కడుక్కోకుండా బాత్రూమ్కి వెళ్ళాక కాళ్ళు అందుకే కడుక్కోవాలండి. కడుక్కోకుండా మీరు వచ్చేసి లోపల సంధ్యావందనం చేశారు, సమయం కోసం కాసు కూర్చున్న నేను మీలో దూరాను, నా వల్లే మీరు పాచికలాడారు, నా వల్లే పుష్కరుడి చేతిలో ఓడిపోయారు, మీ రాజ్యం పోయింది, మీ పెళ్ళాం దక్కలేదు మీకు, ఆ పాచికలు ద్వాపర పురుషుడు, అవే మీ వస్త్రం కూడా పట్టుకుపోయాయి, అందుకే మీకు దిక్కు లేకుండా పోయింది, మీ బతుకులు అయిపోయింది అనగానే అమ్మ దుర్మార్గుడా, ఈ క్షణమే నా కత్తితో నిన్ను నరికేస్తానని కత్తి తీసేట. వెంటనే వాడు కాళ్ళు పట్టుకుని, ఇంకెందుకే నన్ను చంపడం, ఎప్పటికే చచ్చున్నాను, ఏ ముహూర్తంలో నీ శరీరంలో ప్రవేశించానో సుఖంగా ఉన్నది కొద్ది రోజులే, ఆ తర్వాత నిన్ను కర్కోటకుడు కాటేశాడే, ఆ రోజు నుంచి నీ శరీరంలో ఉన్న విషం నన్ను కాల్చేసింది, నీకేం అవలా, నీకు కేవలం రూపం మారింది. కానీ నీకు రహస్యం చెప్పనా, కర్కోటకుడు నీ మీద అభిమానంతో నిన్ను ఎందుకు కాటేశాడో, ఆ విషం నేను గనక లేకుండా ఉండుంటే నీ శరీరాన్ని కాల్చి బూడిద చేసేది. కర్కోటకుడు నీకు ఉపకారం చేయడానికి నా మీద కసి సాధించడానికి నిన్ను కాటేశాడు, నీ శరీరంలో ఉండి కక్ష సాధిస్తున్న నాకు ఆ విషం తగిలింది, దాంతో ఇన్నేళ్లుగా భగ భగ మండిపోతున్న బాధ తెగనుభవించాను, నీ మీద కసితో అలా ఉన్నాను కానీ ఇంకో మాదిరివాడైతే అందులో ఉండలేడు, ఇప్పుడైనా ఎందుకు బయటకు వచ్చానో తెలుసా, నీకు ఈ ఋతుపర్ణుడనే రాజర్షి అక్షహృదయం అనే విద్య ఇచ్చాడు, ఈ విద్య ఎవడి శరీరంలో ఉంటే వాడి శరీరంలో పాపాత్ములు కలిపురుషుళ్ళు శనిగాళ్ళు ఉండలేరు, అందుకే బయటకు వచ్చేసాను అన్నట. తర్వాత ఏమన్నాడు, నీకు ఈ రోజుతో నేను పట్టి పీడించినటువంటి ఆ పీడ వదిలిపోతుంది, నేను నిన్ను వదిలేశానుగా ఇక నీ పీడ పోయినట్టే, నీకు శుభం కలుగుతుంది, కలిపురుషుణ్ణి సృష్టిలో ఒక భాగాన్ని నన్ను క్షమించు, ఇంకెప్పుడు నీ జోలికి రాను, నీకు సకల శుభాలు కలుగుతాయి, నీకు మళ్లీ పాచికల ద్వారా విజయం లభించుగాక, మేమంతా కలిసి నీకు ఉపకారం చేస్తాం, ఇంకా నేను ఈ క్షణం నుంచి ఈ విభీతక వృక్షాన్ని, అంటే నువ్వు ఇప్పుడు పళ్ళు ఇవి లెక్క పెట్టావే, ఈ విభీతక వృక్షం అంటే చండ్ర వృక్షం అంటారు దాన్ని, ఆ విభీతక వృక్షాన్ని నేను ఆవహిస్తాను, ఈ వృక్షం కలియుగంలో మానవులకి నివసించడానికి నిషిద్ధమవుగాక, దీని కింద నివసించకూడదు, నివసిస్తే నేను వాళ్ళని పట్టుకుంటాను అని చెప్పి ఆ విభీతక వృక్షాన్ని పట్టుకున్నాడు. ఇక నువ్వు వెళ్ళిరా నీకు మేలు జరుగుతుంది అన్నట్ట. అప్పటి వరకు లోపల రకరకాల ఆవేదనలు బెంగలు కుమిలిపోడాలు ఉండేవీనికి అవన్నీ పోయాయి, కలిపురుషుడున్నంత వరకు అశాంతి అండి మన శరీరంలో, ఒక్కసారి కలిపురుషుడు బయటికి పోగానే అశాంతి పోయి ప్రశాంతి మొదలయ్యింది. అందుకే ఎవరికైనా ఎప్పుడు ఏడుపులు రోగాలు ఉంటున్నాయంటే లోపల మనకి తెలియకుండానే కలిపురుషుడు ఉన్నాడు అని అర్థం. ఆ కలిపురుషుడి యొక్క పీడ తొలగడానికి వీలున్నంత వరకు హరికీర్తనం చెయ్యాలి. కలియుగంలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, కలియుగంలో నిరంతరం హరినామ సంకీర్తన చేసేవాడిని కలిపురుషుడు ఏమీ చెయ్యలేడు, అటువంటి వాడు సుఖంగా ఉంటాడు, వాడికి ఆ హరినామ సంకీర్తన చేసేవాడికి కలిపురుషుడి వల్ల అశాంతి క్రమంగా తొలగిపోతుంది. ఆ తర్వాత మళ్లీ రథం ఎక్కిన మహారాజు గారికి ధన్యవాదాలు చెప్పి మహావేగంగా రథం తోలేశాడు. ఎంత పూర్వం కంటే వేగంగా వీళ్ళు విదర్భ చేరారు. విదర్భ చేరగానే విదర్భరాజు గారు ఋతుపర్ణుడికి ఒక మంచి భవనం ఇచ్చాడు. ఇందులో వచ్చిన వంటవాడికి వంటశాల ఇవ్వండి అన్నట్టు కావాలని, ఇదంతా దమయంతి యొక్క పాచిక్ కదా, ఈయనే నలుడేమో అని అనుమానం గనక వారిష్ణేయుణ్ణి ఈ సుదేవుణ్ణి ఇద్దరిని ఇచ్చి వాళ్ల ద్వారా వంటశాలలోకి నలుణ్ణి ప్రవేశపెట్టారు. నలుడు ఆ లోపల కూర్చున్నాడు. అక్కడున్న వంటవాడు వంట వండుతూ ఉండగా, అబ్బే ఇదేం వంట నే చేస్తానని క్షణాలలో వంట చేయడం మొదలెట్టాట. ఇంతలో అక్కడికి దమయంతి యొక్క చెలికత్తె కేసిని వచ్చింది. వచ్చి ఏం చెబుతామండి, నలుడని ఒక ఆయన ఉన్నాడండి, మా అమ్మగారు దమయంతి భర్త అండి, ఎంత మోసగాడు అనుకున్నారండి, మీరు వికృతాకారంతో ఉన్న మంచివాళ్ళు అనిపించి మీ దగ్గర చెప్పాలనిపిస్తుందండి, ఎంత దౌర్భాగ్యుడండి వాడు, మా అమ్మగారు చీర కత్తిరించి పట్టుకుపోయాడండి, అన్నం పెట్టకుండా అడవిలో వదిలేశాడండి, జంతువులు బారిని వదిలేశాడండి, అందిటి కేసుని ఆయన వింటూ ఉండగా దమయంతి చెప్పగా. అందుకని ఆవిడ అలా అనగానే ఆయన యగాదిగా చూసి, పాపం ఆ నలుడు మాత్రం ఏం బాగుంటాడమ్మా, ఆయన మంచివాడే అయి ఉంటాడు, భార్యను అడవిలో వదిలేడంటే ఆయనకేం కష్టాలు వచ్చాయో, ఆయన ఎక్కడేం ఇబ్బందులు పడ్డాడో, పెళ్ళాన్ని పోషించలేక కొంతమంది అలా వదిలేస్తారు, వదిలేసినంత మాత్రం చేత మొగుడు పాపాత్ముడేనా అన్నాడు ఆయన. ఓహో, ఈయన నలుడి తరపున వకాలతా పుచ్చుకున్నాడని కనిపెట్టి ఈవిడ పరుగు పరుగును వచ్చేసింది. ఏమమ్మా సందేహం లేదు, ఆయన చూస్తే నాకు నలుడు అనిపిస్తోంది, మాటలు తీరు చూస్తే, కానీ రూపం చూస్తే చాలా విచిత్రంగా ఉంది అనగానే, అయితే ఓ పని చెయ్యి, ఆయన దగ్గరికి మన పిల్లల్ని తీసుకెళ్ళు అందిట. పిల్లల్ని ఇప్పుడే తీసుకెళ్ళకూడదు, పిల్లలు కూడా భయపడతారు ఆయన చూడగానే. ఎందుకు వచ్చింది, ఒక టెక్నిక్ చేద్దాం, ఆయన వంటలు నీకు తెలుసు, దమయంతికి భర్త ఎలా వండుతాడో తెలుసు, ఎందుకంటే దమయంతికి అంత పూర్వం పెళ్ళైన కొత్తలో ఆయన వండి పెట్టాళ్ళండి, వంట వచ్చిన మొగుడు దొరికితే అంత అదృష్టం ఉండోయి, భార్యకి చాలా ఖర్చులు కలిసి వచ్చేస్తాయి, అందుకే కొంతమందికి వంట రాదు యావత్ జీవితం. ఒక ఆవిడ ఉంది, భర్తే చక్కగా వండేవాడు, అందుకే ఆయన ఎవనివాడు తెలుసు, ఎప్పుడైనా సరే గురువు గారు మా ఇంటికి భోజనానికి 12 ఎప్పుడు వద్దండి అనేవాడు, ఎప్పుడు చూసినా 12 వద్దంటాడు. నేనేమో 10 రైలుకి వెళ్ళాలి కదా అంటే ఒకసారి 10 కావాలంటే నేనే రైల్వే స్టేషన్కి భోజనం తెస్తాను, మీరు రావద్దన్నాడు. నేను ఇదంతా ఎప్పుడు 1986 కదా కొంటిగా ఉండేవాడు అప్పుడు కొంచెం, అందుకని 31 క్రితం కాబట్టి చిన్నవాడిని గనక కావాలని, ఈయన ఎందుకు వద్దంటున్నాడానని ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన లోపల కూర్చుని ఆవిడేమో టీవీ చూస్తూ ఉండేది, అప్పట్లో కొత్తగా టీవీ వస్తున్నాయి, దూరదర్శన్ లేదు, అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఉండేవి కదా, అటువంటి రోజులు అనమాట. ఆవిడ టీవీ చూసుకుంటూ కూర్చుంటోంది, నేను మారు వేషం వేసుకుని ఓ నిక్కర వేసుకుని అంటే పంచేగించి వదిలేశాను, పౌరాణికుడిగా కాకుండా కావాలని లావు వేసుకుని మారు వేషంలో వెళ్ళా. వెళ్ళి ఏమండి అని తలుపు కొట్టేగానే ఆవిడ తీసింది, ఎవరు కావాలండి అంది, మీ వారు ఉన్నారా అండి అన్నాను. ఉన్నారండి, వంట చేస్తున్నారండి, ఇప్పుడు అర్జెంటా అంది ఆవిడ. అర్జెంట్ ఏముందండి, ఒకసారి లోపలికి వెళ్ళొచ్చా అంటే నువ్వెవడం బాబు అంది. నేను ఆయనకు చుట్టానమ్మా, లోపలికి వెళ్ళి దౌర్జన్యంగా చూస్తే ఆయన ఇక్కడ వరకు గుడ్డ కొట్టుకుని ఆయన వంట చేస్తున్నాడు. ఆయన వంట చేస్తున్న విషయం బయటపడుతుంది, వంట అంతా అయ్యాక అన్ని అక్కడ పేర్చాక అప్పుడు ఆవిడ వచ్చి వడ్డించడానికి ఆవిడకు వచ్చాక అప్పుడు నన్ను పిలిచేవాడు పాపం ఆయన. ఏం చేస్తాం, ఒక్కొక్కళ్ళ అదృష్టం అది. అప్పుడు నాకు నవ్వు, అక్క క్షమించండి, కుర్రాండి కదా, తమాషా చేశాను ఏమనుకోకండి అన్నాను. అయినా ఆయన చిన్న గురువు గారు అనేవారు నన్ను, అందుకని గురువు గారు మొత్తం మీద నాకు మీరు ఇలా రావడం వల్ల గుండెల మీద బరువు దిగిపోయిందండి, కానీ మీకు ఒక్క విజ్ఞప్తి, పురాణాల్లో మాత్రం చెప్పకండి నా గురించి అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడంది, ఆ గురువు గారి దగ్గర నోట్లో తాగుతుందా, ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాకుండా అండి. అప్పుడు నేను ఒక వరం ఇచ్చాను, మీరు బ్రతుకున్నంతకాలం చెప్పనండి, పాపం వాళ్ళు చచ్చిపోయారు ఇద్దరు అందుకు చెబుతున్నారు, ఇప్పుడు ఇంతకాలం చెప్పలేదు. చెప్పొచ్చేది ఏంటంటే అలా అదృష్టం, ఏమో ఎవరింట్లో ఎవరు వంట చేస్తారో, కానీ నలుడు మాత్రం ప్రత్యక్షంగా కావాలని ఆవిడకి వంట చేసి పెట్టాడు, ఆయన యొక్క రుచులు తెలుసు ఆవిడికి. అందుకని కేసిని నేను ఆయన వండిన వంటకాలు తెస్తానని ఆ లోపల ఉన్న పదార్థాలు పట్టుకొచ్చి పెట్టింది. దమయంతి నలుడు వండిన ఆహార పదార్థాలు రుచి చూచి సందేహం లేదు, ఎన్నేళ్లైనా రుచి రుచి అదే, ఇది మా ఆయన వంటే, వంట చూస్తే మా ఆయన వంటలాగే ఉంది, ప్రవర్తన అలాగే ఉంది, కానీ రూపమేమో విచిత్రంగా ఉంది అంటున్నావు, సరే ఇప్పుడు మన పిల్లల్ని తీసుకెళ్ళండిట, నేను ఒక పక్కన దాక్కుని చూస్తాను. ఈ పిల్లల్ని తీసుకెళ్ళనగానే ఈ ఇంద్రసేన ఇంద్రసేనుడు వచ్చారు. అప్పుడు ఈయన ఆకు వేసుకుని తాను తినబోతున్నాడు, అందరికీ వంటలు అయిపోయాయి, భోజనాలు అయిపోయాయి కదా, ఇక తాను తిందామని మిగిలిన అన్నం తినబోతూ ఉంటే ఈ పిల్లలు వచ్చారట. ఆ పిల్లలు చూడటంతో ఇక తండ్రి కదా తట్టుకోలేక వెళ్ళిపోయి ఆ పిల్లని పిల్లాన్ని కౌగిలించేసుకుని ఏడ్చేశాడు, వాళ్ళ తలంతా తడిపేశాడు. తడపగానే ఇదేమిటి ఇలా ఏడుస్తున్నావు, వీళ్ళు ఎవరనుకుంటున్నావు అంది కేసిని. పక్కన కిటికీలోంచేమో దమయంతి చూస్తోంది, ఆవిడికి అర్థమైంది. అంటే ఆయన అన్నాడు కన్నీళ్లు తుడుచుకుని, నేను ఒకనొక రోజుల్లో నాకు కూడా ఇలాంటి పిల్లలు ఉండేవారు, నాకు కూడా ఒక భార్య ఉండేది, అదంతా కాలం, పూర్వకాలం, కాలప్రభావంలో దురదృష్ట జాతకుండై నేను భార్యకి పిల్లలకి దూరమైపోయాను, ఇప్పుడు అజ్ఞాతవాసం చేస్తున్నాను, నా పాతకాలపు రోజులు, నా పిల్లలు, నా భార్య గుర్తుకొచ్చి ఏడ్చాను, నా పిల్లలు కూడా ఇంత వయస్సు వాళ్ళు ఉంటారు అందుకే ఏడ్చాను, అయినా కేసిని చీటికి వాటికి ఇలా పరపురుషుడి దగ్గరికి నువ్వు రాకూడదు, ఇలా పిల్లల్ని తీసుకురాకూడదు, ఇది నీకు న్యాయం కాదు, ఏదో మా మహారాజు గారి కోసం వచ్చాను నేను, ఆయనతో పాటు రథం నడుపుకుంటూ వచ్చాను, మా పని అయ్యాక మేము పోతాం, నువ్వు రావద్దు, ఇది నీకు మర్యాద కాదన్నట్ట, ఇది మీకు మాత్రం మర్యాద అన్నది కేసిని. నా మర్యాద నీకేం తెలుసు అంటే, ఎందుకో నాకు మీలో అన్ని నలుడి యొక్క చేష్టలు కనబడుతున్నాయి అందిట. అబ్బే నేనేమిటి నలుడి ఏమిటి, నీకు ఏమన్నా వెర్రే, వెళ్ళిరా వెళ్ళిరా అన్నాడు ఆయన. వెంటనే దమయంతి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా సందేహం లేదా ఆయన మా ఆయనే, నువ్వు నాన్న కలిసి నా సమక్షంలో ఆయన నిగ్గు తేల్చండి అందిట. వాళ్ళు ఇద్దరూ కలిసి దమయంతిని వెంట పెట్టుకు అక్కడికి వచ్చారు. అప్పుడు దమయంతి వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగా, తల్లిదండ్రులు చూస్తూ ఉండగా, ఇంక ఈయన భర్తని చాలా వరకు రూఢైపోవడం వల్ల కొంచెం సంకోచం విడిచిపెట్టి, ఎన్నో కష్టాలు పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నన్ను అడవిలో వదిలేసిపోయిన దౌర్భాగ్యపు భర్తతో ఎలా బతకాలో తెలియటం లేదు, నా భర్తకి ఇది న్యాయమా, ఆయన సత్యవ్రతుడు కదా జ్ఞాని కదా అంది. వెంటనే చుర్రు నిల పక్కకి తిరిగి నలుడు ఇంకా అదెప్పుడు తట్టుకోలేకపోయాడు. ఆయన ఎంత పూర్వం ఎవరైనా అంటే ఇది అభినయం నటన అన్నాడు, కానీ ఇప్పుడు భార్య వచ్చి ఎదురుగుండా నిలబడింది, చాలా కాలం తర్వాత చూశాడు కదా, అందువల్ల కొంచెం భావోద్వేగం కూడా తన్నుకొచ్చి, ఇదంతా కలిప్రభావం దమయంతి, నీ భర్త అడవిలో నిన్నెందుకు వదిలాడో నీకేం తెలుసు, కలినా తత్కృతం భీరు యచ్చత్వాం అహమత్యజం. ముందేమన్నాడు, కలిప్రభావం వల్ల నీ భర్త నిన్ను వదిలాడు, నీ భర్త కావాలని నిన్ను వదులుతాడా అన్నాడా అని మళ్ళీ కాసేపు నాకేమన్నాడు తెలుసా, ఓ పిరికిదానా, ఓ సుందరీమణి, నేను నిన్ను వదలడానికి గల కారణం నా కర్మగాలి కలిపురుషుడు నన్ను పట్టుకోవడం అని అహం అనేశాడు, నేను నిన్ను వదిలానన్నాడు. అనగానే వెంటనే ఆవిడికి అర్థమైపోయింది, నలచక్రవర్తి నేను ధన్యుణ్ణి ధన్యురాలిని, నాకు నువ్వు దొరికావు అనగానే నేను నలుణ్ణే ఒప్పుకుంటాను, కానీ ఈ ద్వితీయ స్వయంవరం ఏమిటి, పొరపాటును భర్త విడిచిపెడితే అతని మీద కక్ష కట్టి అతనికి విడాకులిచ్చి రెండో వాణ్ణి స్వీకరిస్తావా, ఏదో నా కర్మ కలిసి రాలేదు, కలిపురుషుడు పట్టుకున్నాడు, ఏదో బాధలు పడ్డాననుకో, ఈ బాధ వల్ల నీకు దూరం అయ్యాను కదా అనని నన్ను విడిచిపెట్టి రెండో పెళ్లి చేసుకోవడం నీకు న్యాయమేనా అంటే, అప్పుడు దమయంతి ఏమందో తెలుసా, నిజంగా ఇది స్వయంవరం అంటయ్యా, ఒక్కే ఇన్విటేషన్ నీకోసం ప్రింట్ చేయించి పంపించాం బోల్డ్ ఖర్చు పెట్టుకుని, కేవలం ఆ ఋతుపర్ణుడి దగ్గరికి ఎందుకు పంపామంటే, ఉపాయహ అయం మయా దృష్ట నైషధ ఆనయనే తవ త్వామృతే నహి లోకేన్య ఏకాహినే పృథివీపతే సమర్థో యోజనశతం గంతుమస్యైహి నరాధిప స్పృశేయం తేన సత్యేన పాదావేతౌ మహీపతే. నేను నీ కాళ్ళు పట్టుకుని సత్యం చెబుతున్నాను విను, ఇది నా ఉపాయం. ఎందుకని ఈ ఉపాయం పన్నానో తెలుసా, నీవు ఈ ఋతుపర్ణుడి దగ్గర ఉన్నావని మాకు అర్థమయ్యింది, ఋతుపర్ణుడి దగ్గర ఉన్న నిన్ను ఇక్కడికి రప్పించాలంటే దానికి ఇది ఒక్కటే మార్గం, స్వయంవరానికి ఋతుపర్ణుడిని పిలిస్తే ఆ ఋతుపర్ణుడిని ఒక్కరోజులో అది కూడా ఏక అగ్నే ఏకాగ్నా పృథివీపతి అండంలో ఒక్కే పగలులో సూర్యుడు అస్తమించకుండా అక్కడి నుంచి ఇక్కడికి 100 యోజనముల దూరం మానవ మాతృడు రాలేడు నీవు తప్ప, అలా వస్తే నువ్వు నలుడివని నిన్ను గుర్తుపట్టచ్చని, నిన్ను అజ్ఞాతవాసంలో ఉన్నవాడిని మారు రూపంలో ఉన్నవాడిని బయట పారేయడానికి మేము ఇన్ని పాటలు పడ్డాం తప్ప నాకేమిటి, పరపురుషం అంచేంటి, ఇంకోటి పెళ్లి చేసుకోవడం, అలా పెళ్లి చేసుకునేదాన్ని అయితే నువ్వు అడవిలో వదిలేవని ఏడుస్తూ నీకోసం ఇంతకాలం ఉంటానా, నీకోసం ఇన్ని పాటలు పడతానా అనగానే, ఇప్పుడు వాయుదేవుడు ఆకాశ మార్గంలో నిలబడి, ఈ దమయంతి మహాత్పురాలు పరమపతివ్రత నీకోసం అలవటించిపోతూ అంటే ద్వితీయ స్వయంవరం అని దెప్పకో, చేసిన తప్పులు ఏమైనా అంతో ఎంతో ఉంటే నీలోనే ఉన్నాయి అన్నాడు ఆయన. వెంటనే నలుడు సందేహం లేకుండా, నేను చేసింది పెద్ద పొరపాటు, ఏమిటి అడవిలో వదిలేయడం ఆవిడ్ని, అది ఎందుకు వదిలేనంటే నాకు ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు బుర్ర పని చేయకుండా పిచ్చి పట్టినట్టుగా నన్ను తెగతిప్పి ఆడించిన వాడు కలిపురుషుడు, వాడు నన్ను ఆవహించి జోదమాడించి నా సామ్రాజ్యం అంతా పోయేలా చేశాడు, భార్యాభర్తలను విడదీశాడు, నేను అజ్ఞాతవాసంలో ఉండేలా చేశాడు, 6 సంవత్సరాల కాలం నా జీవితంతో ఆడుకున్నాడు వాడు, ఇప్పుడు ఆ పెంట వదిలిపోయింది, ఇక ఇప్పుడు నా అసలు రూపం ధరిస్తాను అని వాయుదేవుడికి చెప్పి దమయంతికేసి తిరిగి కర్కుకోటక అన్నాడో లేదో కర్కుకోటకుడు ఎదురుగుండా ప్రత్యక్షమైపోయాడు. ఇదిగో ఆనాడు దమయంతి చీరని నువ్వు చింపి కట్టుకున్నావే, ఆ ముక్కని నేను పట్టుకుపోయాను, ఆ ముక్క ఇచ్చేస్తున్నాను అన్నట్ట. ఆ ముక్క అంటే చీరచెంగు, దమయంతి చీరచెంగు దాన్ని పుచ్చుకుని కళ్ళ కద్దుకుని ఇలా వస్త్రం కప్పుకున్నట్ట, ఒక కండువా కప్పుకున్నట్టు శాలువా కప్పుకున్నట్టుగా అలా కప్పుకున్నాడో లేదో అతని విషం విరిగిపోయి యథారూపం వచ్చేసింది, ఆనందంగా నలుడు నలుడి కింద తయారైపోయాడు. అప్పుడు ఋతుపర్ణుడు ఇదంతా చూస్తూ, నలచక్రవర్తి నన్ను క్షమించు, 2 కారణములు, దమయంతి 2వ స్వయంవరం చాటితే ఈవిడ పాతివ్రత్యాన్ని పరీక్షిద్దామని రావడం వల్ల ఆవిడ అనుమానించడం అదో తప్పే, ఏ వంకతో అయినా ద్వితీయ స్వయంవరానికి రాకూడదు, కానీ వచ్చాను, దానికి గల కారణం ఆవిడ గొప్పతనాన్ని పరీక్షిద్దామని. అటువంటి ఉత్తమురాలను నేను పరీక్షించడం ఏమిటి? ఉత్తమ స్త్రీలని పరీక్షించాలనుకోవడం సందేహం లేకుండా నా అపరాధం. అయినా ఇది ఆవిడ మాయోపాయం గనక నిన్ను బయట పెట్టడానికి కనుక నేను రావడంలో ఆ మొదటి తప్పు తప్పు కాదు. ఇక రెండవ తప్పు ఏమిటి? నువ్వు అశ్వహృదయం ఇస్తావంటే నేను నిన్ను నీచ పురుషుడి కింద భావించాను. ఆ తప్పు క్షమించి అశ్వహృదయం నాకు ఇయ్యన్నట్ట. ఇప్పుడు అశ్వహృదయాన్ని స్వీకరించాడు. ఈ విధంగా కథ సుఖాంతం అవగానే కొద్ది రోజులు హాయిగా అక్కడుండి దమయంతితోటి పిల్లలతోటి గడిపి ఒకరోజున రాజుగారి దగ్గర తన రథం తీసుకుని, ఒక రథం 16 ఏనుగులు 50 గుర్రాలు, మళ్ళీ లెక్క కూడా చూడండి అక్కడ ఒకే రథంట, 16 ఏనుగులు 50 గుర్రాలు, 600 మంది కాలినడకనొచ్చే భటులు, వీళ్ళని వెంట పెట్టుకుని ఇంత తక్కువ సైన్యం ఎవరన్నా తీసుకెడతారా? రాజుగారు మహాపరాక్రమవంతుడు, అందుకే కేవలం ఒకే రథం, 16 ఏనుగులు 50 గుర్రాలు, మొత్తం టోటల్ లెక్కండి మీరు, టోటల్ 9 వస్తుంది. అందుకనమాట వీటితో బయలుదేరాడు ఆయన. ఎప్పుడు కూడా ఆయన లెక్క ఇవ్వకూడదు. అందుకని ఏంటి, 16 ఏనుగులు 50 గుర్రాలు 600 కలిపితే 7, 5, 12, 6, 18 అట. మహారాజు గారికి ఎప్పుడు 18 సంఖ్యతో అంటే టోటల్ 9 ఉన్నటువంటి అండగా ఉండాలి. ఈ విధంగా తాను కాకుండా ఈ సైన్యాన్ని, లఘు సైన్యాన్ని వెంట పెట్టుకుని తిరిగి నిషధ దేశానికి వెళ్ళాడు. పుష్కరుడు ఠీవిగా సింహాసనం మీద కూర్చునుంటే ఈయన ఒంటరిగా కత్తి దూసి లోపలికి వెళ్ళాడు. ఓయి పుష్కర, నేను కొద్ది సైన్యంతో ఇక్కడికి వచ్చాను, ఆ సైన్యం కూడా నాకేం యుద్ధానికి సాయం చేయవలసిన అవసరం లేదు, నీ మొత్తం సైన్యంతో వీధి బయటికి రా, రణరంగంలోకి రా, మనకు యుద్ధరంగం ఉందిగా మా నగరానికి చివర, ఆ రంగంలోకి రా, నేను ఒక్కడిని నిలబడతాను, యుద్ధం చేస్తాను, నా ఒక్కడిని మీ సైన్యంతో కలిసి ఓడించావా ఈ రాజ్యం నీది కాదా? ఇదివరకు అట్లాగే మళ్ళీ జోదంవాడు, జోదంలో ఒకటే పందెం, మొత్తం సామ్రాజ్యం అంతా నువ్వు ఒడ్డాలి, నేను నన్ను ఒడ్డుతాను, నన్ను మాత్రమే ఒడ్డుతాను, నన్ను గెలుచుకున్నావా నీ రాజ్యం నీదే, నువ్వు ఓడావా నా రాజ్యం నాది, ఈ రెండింటిలో ఏది నీకు ఇష్టం అంటే, అమ్మో ఇదివరకు నీతో యుద్ధం చేశాను, ఆ దెబ్బలు ఇంకా గుర్తున్నాయి, నా సైన్యం 13 అక్షౌహిణీల సైన్యాన్ని చంపినవాడివి, నువ్వు యుద్ధం చేయలేను, నాకు జూదం అంటే ఇష్టం, ఇదివరకు ఓడిపోయావుగా మళ్ళీ ఓడిపోతావు, ఈసారి ఓడిపోతే మళ్ళీ జీవితంలో నా రాజ్యం దగ్గరికి రాకూడదన్నట్ట, అలాగే రా అన్నాడు ఈయన. ఈసారి కలిపురుషుడు వాణ్ణి పట్టుకున్నాడు, ఈయన వదిలేశాడుగా ఈ శని అటు వెళ్ళింది. దాంతో ఈయన ఒక్కే పందెంలో మొత్తం అంతా విజృంభించి విజయం పొందాడు, రాజ్యం అంతా వచ్చింది, రాజుగారు నెగ్గేశాడు. ఒక పందెమే అన్నాడుగా, ఒక పందెంలో ఈయన నెగ్గేశాడు. అప్పుడు పుష్కరుడు తెల్లబోతుంటే, ఒరే పుష్కరా, నువ్వు ముష్కరుడివి, నీకు అసలు రహస్యం తెలియదు, జూదంలో నేను ధర్మ మార్గంలో ఓడిపోలేదు, ఆనాడు కలిపురుషుడు నన్ను పీడించడానికి నన్ను పట్టుకుని నీ పాచికల్లో చేరి నీ దగ్గర విప్రరూపంలో చేరి నన్ను వంచాడు, ఆనాడు నీ విజయం కలిపురుషుడి యొక్క అనుగ్రహం, అంతేకాని నీ పరాక్రమం అనుకోకురా మూర్ఖుడా, ఇకనైనా బుద్ధి తెచ్చుకో, ఇంకెప్పుడు ఇలాంటి కుట్రలు చేయకు, నువ్వు నా పిన్న తండ్రి కొడుకు కనుక జాలి తలచి వదిలేస్తున్నాను, ఇదివరకోసారి వదిలాను, మళ్ళీ రెండోసారి వదులుతున్నాను, మూడవసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే శిరశ్చేదం తప్పదు అని వాడిని వదిలేసి కట్టుబట్టలతోటి తిరిగి తన రాజ్యాన్ని యథాప్రకారంగా పరిపాలించుకున్నాడు. ఈ కథంతా బృహదస్సుడు ధర్మరాజుకి చెప్పి, నువ్వు అక్కడివి అడవిలో నానాయాత్ర పడుతున్నానని బాధపడకు, నీకు తమ్ముళ్ళున్నారు, ఇంతమంది విప్రులున్నారు, కానీ ఆనాడు నలుడొక్కడు నానాయాత్ర పడ్డాడు, రూపం కూడా మారిపోయింది, పెళ్ళానికి దూరం అయిపోయాడు, నానాయాత్ర పడ్డాడు, ఇప్పుడు నీ పక్కన కనీసం ద్రౌపదైనా ఉంది, ఆయనకి అది కూడా లేదు, బాధపడకు, కాలం ఎవరికీ ఒకే రకంగా ఉండదు, మళ్ళీ కలిసి వస్తుంది. ఆనాడు అక్షహృదయం అనే ఒకనొక గొప్ప దివ్య విద్యని మహానుభావుడైనటువంటి ఋతుపర్ణుడు నలుడికి ఇచ్చాడు, దాంతో నలుడి యొక్క జాతకం బాగుపడేది. నీలో కూడా ప్రస్తుతం కొంచెం కలిదోషం ఉన్నది, నీ పూర్వకర్మ ఒకటి ఉన్నది, ఆ దోషం పోవడానికి ఆ అక్షహృదయం నీకు ఇస్తాను, ఈ అక్షహృదయం నేర్చుకున్న వాళ్ళంతా భావి కాలంలో విజయం పొందుతారు అని ధర్మరాజు గారికి బృహదస్సుడు అక్షహృదయం అనే విద్య ఇచ్చాడు. దాంతో ధర్మరాజు గారికి ఏదో తెలియని గొప్ప శక్తి వచ్చిందిట. ఆనాడు మీకు ముందే చెప్పాను కదా, నలుడు అక్షహృదయం పుచ్చుకోగానే కలి బయటికి వెళ్ళిపోయాడు, అలాగే ధర్మరాజులో ఉన్న దోషాలన్నీ బయటికి పోయాయి, ఇంక అక్కడి నుంచి శుభాలు మొదలయ్యాయన్నమాట ఆయనకి. ఆ తర్వాత బృహదస్సుడు రాజుగారికి ఒక గొప్ప మాట చెప్పాడు, ప్రతిరోజు నేను చెప్పేటటువంటి శ్లోకం చదువుకో, నీకెప్పుడు కలిపురుషుడి యొక్క ప్రభావం ఉండదు. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజరిషేహ కీర్తనం కలినాశనం. కలిపురుషుడు ఇంచుమించుగా ప్రతివాడిని ఎప్పుడో ఒకప్పుడు పట్టుకుంటాడండి. కలిపురుషుడు పట్టుకోకుండా వాడి ప్రభావానికి లోను కాకుండా మనం ఎవరం ఉండలేం. అందులో కలియుగంలో ఉన్న మనలాంటి మానవుల్ని కలిపురుషుడు తప్పక ఏదో టైంలో పట్టుకుంటాడు. ఆ పట్టుకున్నాడు కాబట్టి ఈ కష్టాలు. ఈ కలి మనలో నుంచి తొలగాలంటే ఏం చెయ్యాలి? లేవగానే శ్లోకం చదవాలట. అందరూ చెప్పండి. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజరిషేహి కీర్తనం కలినాశనం. ఇది వేదవ్యాసుల వారు బృహదస్సుని ద్వారా మనకు అందించిన ఒక అపూర్వ శ్లోకం. నాగరాధైన కర్కోటకుడు, దమయంతీదేవి, నలచక్రవర్తి, రాజఋషి అయిన ఋతుపర్ణుడు, వీళ్ళని కీర్తనం అంటే పొగడడం ద్వారా కలినాశనం, కలి నశిస్తుంది. వీళ్ళని కీర్తనం అంటే పొగడడం అన్నమాట. వీళ్ళందరినీ కీర్తిస్తే వీరి యొక్క గొప్పతనాన్ని తలుచుకుంటే కలి నశిస్తుంది. దానిని ఇలా మంత్రశ్లోకంగా ఇచ్చాడనమాట ఆయన. పైగా ఇంకొక గొప్ప మాట చెప్పాడు. పోనీ ఈ శ్లోకం చదవలేమనుకో. అప్పుడు ఈ కథ శ్రద్ధగా విన్నారుగా మీరంతా నిన్న ఇవాళ కూడా. ఇతిహాసమిమం చాపి కలినాశనం అచ్యుత. ఓ ధర్మరాజా, నువ్వెప్పుడు ధర్మం తప్పనివాడివి, అందుకే నీకు ఈ కథ చెప్పాను. ఈ ఇతిహాసాన్ని శ్రద్ధతో విన్నప్పటికీ ఆ వ్యక్తిని కలిపురుషుడు ఏమీ చెయ్యడు. అందుకే పూర్వకాలంలో మహాభారతం వినేవారు, విన్నప్పుడు ఈ నలచరిత్ర వినేవారు. నలచరిత్ర వింటే కలిపురుషుడు ఆ వ్యక్తిని ఏమీ చెయ్యలేడు, చివరి రోజులో సుఖంగా మరణిస్తారు. ఇలా చెప్పి బృహదస్సుడు అదృశ్యుడైపోయాడు. వెంటనే నారదుడు వచ్చాడు. నారద, తీర్థయాత్ర మహిమ నీకు తెలిసినట్టెవరికీ తెలియదు, ఆ తీర్థయాత్రల ప్రభావం చెప్పంటే. అప్పుడు ఆయన చెప్పాడు, ఒకప్పుడు పులస్త్యుడు అనే ప్రజాపతి అంటే రావణాసురుడి యొక్క ముత్తాత భీష్ముడికి తీర్థముల యొక్క మహిమ చెప్పాడు. అది నేను నీకు చెబుతున్నాను, శ్రద్ధతో విను. ఈ ప్రపంచంలో భగవంతుడు కొన్ని నదులని, ఆలయాలని, కొండలని చాలా పవిత్రమైనటువంటి వాటిగా తీర్చిదిద్దాడు. తన శక్తి అక్కడ కేంద్రీకరించాడు. భగవత్శక్తి, మహానుభావులైన ఋషుల యొక్క శక్తి, ధర్మము యొక్క శక్తి కేంద్రీకరింపబడి ఉన్న స్థలం తీర్థము. అసలు తీర్థం అంటే అది. భగవంతుడు అంతటా ఉన్నాడు, లేకపోవడం లేదుగా, కానీ ఆయన ఒక్కో చోట ఎక్కువ శక్తితో ఉంటాడు. బియ్యం ప్రపంచంలో చాలా చోట్ల ఉండొచ్చు, కానీ రైస్ మిల్లో ఎక్కువ కనబడతాయి. మనం కొనుక్కున్న బస్తాతో ఓ మూలు ఉంటాయి. అలాగే భగవంతుడు కూడా తన శక్తిని కొన్ని చోట్ల ఎక్కువగా నిక్షిప్తం చేస్తాడు. అలా భగవంతుని శక్తి ఒకే చోట నిక్షిప్తమై కేంద్రీకృతమై ఉంటే దానికి తీర్థమని పేరు. కొన్ని చోట్ల దైవం మహానుభావులైన ఋషుల రూపంలో, పురుషుల రూపంలో ఉంటాడు. అందుకే మహాపురుషులు, జగద్గురువులు, సద్గురువులు ఉన్న స్థలం కూడా తీర్థమే. మరికొన్ని చోట్ల ఇటు భగవంతుడు ఉండకపోయినా, సద్గురువులు లేకపోయినా, మహాపతివ్రతాతరుణి శిరోమణులు అడుగు పెట్టడం వల్ల, లేక నదులు అడుగు పెట్టడం వల్ల, అలాగే కొండల యొక్క దేవతలు కొంతమంది అక్కడ ఉండడం వల్ల, దానివల్ల కూడా అది పవిత్రం అవుతాయి. ఈ తీర్థయాత్రలన్నిటికీ వెళ్లడం వల్ల మనిషికి ఇహం పరం వస్తాయి. ప్రతి సంవత్సరం ఒకసారో రెండుసార్లో ప్రతి వ్యక్తి జీవితంలో తీర్థయాత్రలకు వెళ్ళాలి. కానీ తీర్థయాత్రలకు వెళ్లాలంటే ముందు కొన్ని నియమాలు పాటించాలి. అకల్కక నిరారంభ లఘ్వాఘారో జితేంద్రియ విముక్త సర్వపాపేభ్య సతీర్థ ఫలమస్సులుతే. తీర్థయాత్రలు ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు. అది ఎలాగా? అకల్కక, రోజు ఏ పాపము చెయ్యకుండా ఉండుట. పాపం చెయ్యడం సరే, అసలు పాపపుట ఆలోచన రాకుండా చూసుకుంటే చాలు. పక్కవాడు పాడైపోవాలి, వాడి ఆస్తి నాకు రావాలి, వాడి కుర్చీ పడిపోయి నాకు దక్కాలి, ఇలాంటివి కోరుకోకూడదు. పాపపుట ఆలోచన రాకుండా చూసుకోవడం, పాపం చెయ్యకుండా ఉండడం, ఇది ఒక గొప్ప తీర్థం. నిరారంభ అంటే నీచమైన పనిని ఆరంభించకుండా గొప్ప పని చెయ్యాలనుకోవడం. లఘ్వాహార, ఆహారం పవిత్రమైన తినాలి, కొంచెం తక్కువ తినాలి. ఓ 50 ఇడ్లీ తింటే కడుపు నిండితే 50 తినేయకుండా ఏదో ఒక 4-5 ఇడ్లీ తగ్గించుకోవాలి. లఘ్వాహారం తీసుకో, తక్కువ ఆహారం తీసుకో. జితేంద్రియ, ఇంద్రియ నిగ్రహంతో ఉండు. ఒక్కొక్కప్పుడు ఎదురుగుండా వస్తువులు ఆకర్షిస్తాయి. ఆ ఎదురుగుండా కూర్చున్నారు ఆవిడ, చేతికి బంగారపు గాజు కనపడింది, బంగారపు గాజు ఇస్తే బాగుండు అనే ఊహ రాకుండా ఉండడమే జితేంద్రియత్వం. అంటే ఇతరుల యొక్క వస్తువుల మీద వ్యామోహం లేకుండా ఉండాలి. కంగారు అడగండి, నాకు ఆ ఊహ లేదు. ఇలా ఈ విధంగా పాపపుట ఆలోచన రాకుండా చూసుకోవడం, చెడ్డ పనులను చేయకుండా ఉండడం, ఆహారం తక్కువ తినడం, ఇంద్రియ నిగ్రహంతో ఉండడం, ఇలాంటివి చేసిన వాడు సర్వపాపేభ్యః విముక్తః, పాపాల నుంచి విముక్తుడవుతాడు. సహ అటువంటి వాడు తీర్థఫలమస్సునితే, తీర్థయాత్రలు చేసిన పుణ్యం పొందుతాడు. అక్రోధనశ్చ రాజేంద్ర సత్యశీలో దృఢవ్రతః ఆత్మోపమశ్చ భూతేషు సతీర్థఫలమస్సునుతే. పాపం కొంతమందికి తీర్థయాత్రలకు వెళ్ళడానికి డబ్బు ఉండకపోవచ్చు, కొందరికి ఆరోగ్యం ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళకు కూడా తీర్థయాత్ర ఫలితం రావాలంటే అక్రోధనశ్చ కోపం పొందకుండా ఉండడం, అంటే మీలాగా సహనంగా ఉండగలిగితే, శాంతంగా కోపం లేకుండా ఉంటే. అందులో మహానుభావులు ఉన్నారు ఇక్కడ చాలామంది, అసలు వీళ్ళ జీవితంలో ఎప్పుడు కోపగించరు, మాట వరసకు కూడా పెళ్ళాన్ని వసే అని పిలవరు. అంతటి అక్రోధనులకి తీర్థ ఫలితం వస్తుంది. సత్యశీల, సత్యం తప్ప అసత్యం పలకని వాళ్ళు. ఇంట్లో ఇడ్లీ తింటున్నారు, ఇంతలో గురుగారు ఫోన్ చేశారు అనుకోండి, గురుగారు ఇప్పుడేనండి పూజ చేస్తున్నాను అనకూడదు, ఇడ్లీ తిన్నామని చెప్పండి. మాయదారు అబద్ధం ఎందుకు చెప్పండి, చిన్న చిన్న వాటికి హాయిగా ఇడ్లీ తింటే ఇడ్లీ తిన్నాం, టీవీ చూస్తే టీవీ చూసామని చెప్పాలి. కానీ లేదండి జపం చేస్తున్నాం అని అబద్ధాలు ఆడుతారు కొంతమంది. అలా కాకుండా తీర్థయాత్ర ఫలితం పొందాలి. ఇంట్లో కూర్చుని తీర్థయాత్రలు చేసిన ఫలితం సులభంగా పొందాలనుకుంటే సత్యశీలుడై ఉండాలి. దృఢవ్రత, ఒక మంచి పని తలపెడితే విడిచిపెట్టకుండా చెయ్యాలి. అసలు మంచి పని మొదలు పెట్టకూడదు, మొదలు పెట్టామా చివరిదాకా దాన్ని అలాగే చెయ్యాలి. మీరేం చేస్తున్నారు, మేము పురాణం 54 రోజులు వినాలనుకున్నారు, అటు సూర్యుడు ఇటు పడిచిన టైంకి వస్తున్నారా లేదా, అందరికంటే ముందు వస్తున్నారు, అందరికంటే ఆఖరి నెడుతున్నారు, వీళ్ళు దృఢవ్రతులు. అలాగే వచ్చి కూర్చుని విడిచిపెట్టకుండా 54 రోజులు చెబితే నేను దృఢవ్రతుణ్ణి. ఇలా ఎవరమైనా ఒక పని మంచి పని మొదలు పెట్టి విడిచిపెట్టకుండా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా విడిచిపెట్టకుండా చేస్తే వాడు దృఢవ్రతుడు. అటువంటి వాడు ఆత్మోపమశ్చ భూతేషు, ప్రతి ప్రాణిని తనతో సమానముగా చూసుకునేవాడు. వాడు నేనే, నేను వాడే, పాపం వాడికి దెబ్బ తగిలితే నాకు తగిలినట్టే, నాకు తగిలితే వాడికి తగిలినట్టే అని భావించి ఆ ప్రాణిని హింసించకుండా గౌరవిస్తే, ప్రతి ప్రాణిని తనతో సమానంగా చూసుకుంటే అటువంటి వాడికి కూడా తీర్థయాత్ర ఫలం వస్తుంది. అసలు తీర్థయాత్రలు ఎందుకు పెట్టాం? క్రతు ఫల్లముళ్ళు పడ్డాయక దుర్గతులకు దొర్ర కొన్నదు తీర్థగమనం బున తత్క్రతుఫలములందుదురు దుర్గతులను ఇది మునుల మతము కౌరవ వృషభ. యజ్ఞములు చేస్తేనే కృతయుగంలో పుణ్యం వచ్చేది. అప్పుడు యజ్ఞాలు చేసేటటువంటి వాళ్ళంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, యజ్ఞం చేయడానికి కోట్లు ఖర్చు అవుతోంది, ఒక్కొక్క యాగం చేయాలంటే చాలా ఖర్చుతో కూడినది, కొన్ని యాగాలు కొంచెం తక్కువ ఖర్చుతో అవుతాయనుకో, మొత్తం మీద యజ్ఞం అంటే ఖర్చుతో కూడినది, దాన ధర్మములతో కూడినది. మహారాజులకి మళ్ళీ సంపద ఉన్నటువంటి వాళ్లలాగా అందరూ యజ్ఞములు చేయలేరు. యజ్ఞములు చేయకపోతే పాపంతో నరకానికి పోతారని నువ్వంటున్నావు. ప్రతి వ్యక్తి యజ్ఞం చేయలేక పాపభూయిష్ఠుడై నరకం పాలవడం మేము తట్టుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, అనుగ్రహించమంటే అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ తీర్థములు సృష్టించాను, యజ్ఞములు చెయ్యలేని వాళ్ళు తీర్థయాత్రకి వెడితే చాలు, తీర్థగమనం వల్ల తత్క్రతు ఫలములందుదురు యజ్ఞము చేసిన ఫలితం వారికి వచ్చుగాక, నూరు అశ్వమేధ యాగముల ఫలితం, రాజసూయ యాగ ఫలితం, పౌండరీక యాగ ఫలితం, ఇవి బదరీ వంటి తీర్థయాత్రలకు వెళ్లడం ద్వారా. ఇదిగో రేపు పొద్దున మేము 27 నుంచి హిమాచల్ ప్రదేశ్ లో జ్వాలాదేవి దగ్గర దేవీ భాగవత సప్తాహం చేస్తున్నాం, అటువంటి యాత్రలకు వెళ్లడం ద్వారా, అక్కడ పురాణములు వినడం ద్వారా, జరిగేటటువంటి కార్యక్రమములు చూడడం ద్వారా మనిషికి యాగ ఫలితం వస్తుంది. యజ్ఞానికి 100,000 ఖర్చు అయితే ఇది తక్కువ ఖర్చుతో వదిలిపోతుంది. అంటే ఇప్పుడంటే ఈ డబ్బులు ఖర్చు వస్తున్నాయి, కానీ పూర్వం నడిచి వెళ్ళేవారు కదా, ఎక్కడికక్కడ భోజనాలు ఉండేవి. అందుకని తీర్థయాత్రకి నడిచి వెళ్లడం ద్వారా వారికి ఇంకా సులభంగా ఆ ఫలితం వస్తుంది. ఇంతకీ తీర్థయాత్రలు ఎందుకంటే యజ్ఞములు దానములు చెయ్యలేకపోతే తద్వారా మనిషి నాశనం కాకుండా ఈ తీర్థయాత్ర ద్వారా యజ్ఞ ఫలితములు పొంది తరించాలనే ఉద్దేశంతో బ్రహ్మ పెట్టాడు. ఇది మునుల మతం కాబట్టి తీర్థయాత్రలు చెయ్యాలి. హిమాలయాలలో సప్తసారస్వతమని ఒక తీర్థం ఉన్నది, అక్కడ ఒక మంకణముని ఆశ్రమం ఉన్నది, ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన వాడు తరిస్తాడు అని నారదుడు ఈయనకి కొన్ని తీర్థయాత్రల విశేషాలు చెప్పాడు. ఈ తీర్థయాత్రలు ఈ అద్భుతమైన విశేషాలతో రేపు మళ్లీ కలుసుకుందాం. 6:30 కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.